సో అందరికి హాయ్. హాయ్ చెప్పరా, లంచ్ చేసి వచ్చారుగా. శ్రీధర్ నా పేరు, హైదరాబాద్ నుంచి వచ్చాను. నా గొంతు పోయేలాగా నన్ను పిండేస్తున్నారు వారం రోజుల నుంచి. సరిగా గొంతు పని చేయట్లే, రెస్ట్ తీసుకుందామంటే టైం దొరకట్లేదు. నిన్న తీసుకుందామంటే నిన్న కూడా అనుకోకుండా మళ్ళీ చిన్న క్లాస్ అయిపోయింది. సో ఈ వారం రోజుల నుంచి నేను అద్భుతంగా క్లాసులు చెప్తున్నాను, విన్నవాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. ఓ వెరైటీగా ఉంది, ఇదేంటి లాగా చెప్తున్నారేంటి, ప్రపంచమంతా ఒకటి చెప్తుంటే మీరు ఓ రకంగా చెప్తున్నారేంటి అంటున్నారు. చాలామందికి నచ్చుతోంది, చేస్తామని అంటున్నారు. సో నా క్లాస్ వినని వాళ్ళే ఎక్కువ ఉన్నారు కాబట్టి కొద్దిగా ఒక అరగంట ఈ ఓవరాల్గా ఈ మూడు రోజులు వాళ్ళకి ఏం చెప్పానో క్లాసు మళ్ళీ ఒకసారి చెప్తాను. ఓకే, ఇక నా గురించి ఏం చెప్పట్లేదు, మన ఆడియోస్ ఉంటాయి వినండి, వెబ్సైట్ న్యూట ఇంటర్నెట్లో ఉంటాయి. మామూలుగా మనకు జీవితంలో కష్టసుఖాలు వస్తుంటాయి, అవునా? సో మనం మామూలుగా ఎక్కడ మారుతుంటాం, సుఖం వచ్చినప్పుడు మారుతామా? మనం ఎప్పుడు మారాలి? సుఖం వచ్చినప్పుడు మారాలా, కష్టం వచ్చినప్పుడు మారాలా? కష్టం వచ్చినప్పుడా, సుఖం వచ్చినప్పుడా? ఎక్కడ మన దృష్టి ఎక్కడ ఉంటుంది, సుఖం మీద ఉంటుందా కష్టం మీద ఉంటుందా? మారవలసింది ఎక్కడ? సుఖం. సపోజ్ ఈ కుర్చీలో కూర్చున్నాము, ఇబ్బందిగా ఉంది, అప్పుడు ఇది ఎలా సరి చేసుకోవాలి, లేదా నేను సరి కావాలి ఎలా అనుకుంటాం, లేదా ఒకవేళ ఇది బాగుంటే ఇది ఆలోచించండి, అవునా కదా? అంటే ఏంటి, మనము మారవలసింది ఎక్కడ? ముఖ్యంగా మనకు ఎక్కడైతే ఇబ్బందిగా ఉందో అక్కడ మారాలి, అవునా? సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, అసలు మన సమస్యల గురించి చెప్తాను. అసలు సమస్యలు ఎందుకు వస్తున్నాయి, వాటిని ఎలా డీల్ చేయాలి, మన జీవితంలో వచ్చే సమస్యలు, అవి శారీరకమైన సమస్యలు కావచ్చు, మానసికమైనవి కావచ్చు, ఏవైనా కావచ్చు, ఆర్థికపరమైనవి కావచ్చు, దొంగతనం జరగవచ్చు ఇంట్లో, ఇలా ఎన్నో సమస్యలు మన జీవితంలో వస్తూ ఉంటాయి. ఎంత పూజలు చేసినా, ఎన్ని ధ్యానాలు చేసినా సమస్యలు వస్తూనే ఉన్నాయి, అవునా కదా? పూజలు చేసే వాళ్ళకు ఉన్నాయి, ధ్యానాలకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నాయి. ధ్యానాలకు వచ్చాక సపోజ్ ఏదైనా జరిగిందనుకో, నువ్వు పూజలు వదిలేసావు అందుకే అంటారు పక్కవాళ్ళు. మరి వాళ్ళకి లేవా సమస్యలు? పూజలు చేసే వాళ్ళు కూడా ఉన్నాయి, అవునా? నువ్వు వెంకటేశ్వర దగ్గరికి రాలేదు, తిరుపతికి వెళ్ళలేదు, ప్రతి సంవత్సరం పోయేవాడివి, ఇప్పుడు పోలేదు, అందుకే వెంకటేశ్వర కోపం వచ్చింది. మరి ఆమె రెగ్యులర్గా పోతుంది కదా, ఆమెకి ఎందుకు వచ్చింది? అంటే నువ్వు రెగ్యులర్గా పోయినా పోకున్నా కష్ట సుఖాలు కంపల్సరీ జీవితం. అంటే మీరు ఏం సాధన చేస్తున్నారైనా, క్రిస్టియన్ మతంకి రండి అని కొందరు చెప్తారు, ముస్లిం మతంకి రండి అని కొందరు, హిందూ మతంకి రండి కొందరు అంటారు. ఏ మతంలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా కష్ట సుఖాలు తప్పవు, ఒప్పుకుంటారా? ఆయన అయ్యప్ప దీక్ష పెట్టారు, ఆయన కూడా కష్ట సుఖాలు ఉన్నాయా లేవా? ఈ 40 రోజుల్లో కూడా ఉంటాయి, అవునా? సో దాన్ని ఎవరు ఆపలేరు, అవునా? ఇక మనకు మిగిలింది ఏంటి, ఈ కష్ట సుఖాల్లో ఎలా ఉండాలి తెలుసుకోవాలి, ముఖ్యంగా కష్టంలో. ఓకేనా? కష్టంలో ఎలా ఉంటే మళ్ళీ మనకు సుఖం వస్తుంది అనేది తెలుసుకోవాలి. సో ఇప్పుడు దీని గురించి ఒక ఉదాహరణ చెప్తాను, ఎలా మన జీవితాన్ని మనం నడిపించాలి. సపోజ్ రమేష్ ఉన్నాడు, రమేష్ ఈయన తెలుసు కదా, రమేష్ ఈయనకు నాకే విషయంలో గొడవ అయింది అనుకో, గొడవ ఈయన దగ్గర ఒక ఈయన పని చేయించుకున్నాను 10,000 రూపాయల పని, డబ్బులు ఇవ్వలేదు, లేదా గొడవ అయింది ఏదో దేనికి ఏ విషయంలో అయినా. సో ఇప్పుడు దీన్ని ఎలా డీల్ చేయాలి? మామూలుగా బాహ్యంగా గొడవలు పడ్డము, తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు, ఇక చంపుకోవడం, అంతవరకే పోలీస్ స్టేషన్ కంప్లైంట్లు ఇవన్నీ కూడా మామూలుగా జరిగిపోతాయి. ఎంత జరిగినా కొన్ని కొన్ని రిజల్ట్స్ వస్తాయి, కొన్ని రావు. లోపల మానసికంగా కూడా ఏదో తప్పు చేసాము, ఉప్పు చేసాము అనే ఫీలింగే ఉంటుంది. సపోజ్ ఆయన దృష్టిలో ఆయన కరెక్ట్ అనుకుంటాడు, కరెక్ట్ అనుకుంటే ఒప్పు అనే ఫీలింగు, లేదా నాకు ఆయన దృష్టిలో తప్పు అనుకుంటాడు, ఆయన ఒప్పు, తప్పు ఒప్పు ఫీలింగ్స్లోనే ఉంటారు అందరు, అవునా కదా? సో నేనేం చెప్తున్నానంటే, మనం ఆధ్యాత్మికతలోకి ఎంటర్ అయ్యాం, అవునా? ఆధ్యాత్మికత అంటే ఏంటి? అంతర్ముఖులు కావడం, బహిర్ముఖులు కాదు, అంతర్ముఖం అవ్వడం. లలితాదేవి చెప్పింది, ఏం చెప్పింది? అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభాన్. అంటే సమస్యకు పరిష్కారం బాహ్యంగా వెతికితే జీవితం దుఃఖమయం అని చెప్పింది. అదే సమస్యకు అంతర్ముఖంలో అంటే లోపడే వెతికితే సూపర్గా ఉంటుంది, బాగుంటుంది. ఈయనకు నేను ఇప్పుడు 10,000 రూపాయలు ఇవ్వలేదు, ఈయన బాహ్యంగా శ్రీధర్ వల్ల తిట్టుకుంటూ నేను ఇవ్వకుంటే ఏం చేయలేడు, నేను చాలా పెద్ద మనిషిని అనుకుందాము. ఇప్పుడు మాస్టర్ను ఏం చేస్తాడు, ఈయన ఏం చేయలేడు, ధ్యానం చేసి ఇటు నాకు ఇవ్వాలి అని ఎనర్జీ అని ఎంత అనుకున్నా పని చేయదు. బికాజ్ నేను మాస్టర్ను కదా, ఆయనకంటే పెద్ద మాస్టర్. చిన్నవాడిని అయితే వ్యక్తిస్తుంది, నేను పెద్దవాడిని అయినప్పుడు ఆయన నాకు తగలదు. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే బహిర్ముఖంగా శ్రీధర్ దగ్గర నుంచి డబ్బు రావాలి, బహిర్ముఖ ప్రయత్నమే ఉంది. అంతర్ముఖ ప్రయత్నం చేయాలి. అంతర్ముఖ ప్రయత్నం చేస్తే ఈ సమస్యకు పరిష్కారం వచ్చే అవకాశం ఉంటుంది. కొత్తగా అంతర్ముఖం అంటే ఏంటి, బహిర్ముఖం అంటే ఏంటి? బహిర్ముఖం అంటే బాహ్యంగానే ప్రయత్నం చేయడం, మీ అందరూ తెలిసిందే. అంతర్ముఖం అంటే లోపల ఒక స్థితికి చేరి అక్కడి నుంచి సంకల్పం పెట్టడం, అంటే లోపల దైవం ఉన్నాడు. మన బహిర్ముఖ ప్రయత్నం అంటే బాహ్యంగా దేవుళ్ళు కూడా వీళ్ళు ఉన్నారు, వీళ్ళని మొక్కి తిరుపతికి వెళ్ళి దేవుడికి ఎక్కడికొడుకో వెళ్ళి ఎన్నో సమస్యలకు పరిష్కారం వెతుకుతాం. కొన్ని కొన్ని అయితే కొన్ని కావు, అవునా? సో కానప్పుడు ఏం చేయాలి, అది బహిర్ముఖ ప్రయత్నం అంటే బాహ్యంగా దేవుణ్ణి లేదా బాహ్యంగా ఎవతోడో తీసుకొని ప్రయత్నం చేయడం లాంటిది. సో అలా చాలామందికి రిజల్ట్స్ వస్తాయి, చాలామందికి రావు కూడా కొందరికి. సో మనకే ఒకప్పుడు వచ్చేవి, ఇప్పుడు రావట్లేదు. ధ్యానంలోకి ఎందుకు వచ్చారండి మీరు? పూజలు చేస్తే వచ్చి ఉంటే ఇక్కడికి వచ్చేవాళ్ళమా మనం? మేము బ్రాహ్మణ్ణి, వేదాలు ఉపనిషత్తులు జ్యోతిష్యం వాస్తు ఇవన్నీ ఒకప్పుడు నేర్చుకున్నవాడిని 15 ఏళ్ల క్రితం. కానీ అవన్నీ వదిలేసి ఇప్పుడు దంజం కూడా లేదు, నాకు యజ్ఞోపవీతం కూడా లేదు, అన్నీ వదిలేసి పూర్తిగా యోగి అయిపోయాను. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే మనకు బాహ్య దేవుళ్ళు నాకు సాయం చేయలేదు నాకు. సో బాహ్య దేవుళ్ళు చేయలేరు అని అనుకుంటున్నాను. ఆ టైంలో నాకు ఈ ధ్యానం తెలిసింది, ఓకేనా? సో బహిర్ముఖంగా మనకు దేవుళ్ళు ఎవరెవరెవరు కూడా సపోర్ట్ చేయరు, ఎంత ప్రయత్నం చేసినా మనకు తెలిసిన ప్రయత్నం. అప్పుడేం చేస్తాం, ఇంకొక ప్రయత్నం. ఎవరో చెప్తారు ఇట్లా ధ్యానం చేయండి అని. మనం హిందువులము, మనకు ఒక ముస్లిం వచ్చి చెప్పాల్సి వచ్చింది ధ్యానం అంటే ధ్యానం చేయండి అని. ఎంత గొప్ప, ఒకసారి ముస్లిమ్స్ చప్పట్లు కొట్టాలి. ఆయన ముస్లిమా? ధ్యానంకి లేకముందు ముస్లిము, ఇప్పుడు ఆత్మ. నేను ఆత్మనంద చెప్తున్నాడు, ఆత్మజ్ఞానం గురించి చెప్తున్నాడు, అవునా కదా? సో హిందూ ముస్లిం ఇది బాహ్యంగా, బహిర్ముఖంగా ఉన్నప్పుడైనే ఆయన ముస్లిము నేను హిందూ, హిందూ దేవుళ్ళు ముస్లిం దేవుళ్ళు అల్లా ఇవన్నీ వచ్చాయి. అంతర్ముఖంలో ఒకటే దేవుడు, అంతర్ముఖంలో ఒకటే అల్లా అంటాము, జీసస్ పరమాత్మ అంటాం, ఏదో డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు ఆత్మ అంటుంటాం. సో అంతర్ముఖంలో మాత్రం దేవుడు ఒకటే, బహిర్ముఖంగా వివిధ పేర్లు ఆ దేవుడికే, ఓకేనా? సో కాబట్టి అంతర్ముఖం కావాలి మనం ఇప్పుడు. సో బహిర్ముఖ ప్రయత్నం చేయండి, తప్పేం కాదు. ఒకసారి రెండుసార్లు ప్రయత్నం చేయడం తప్పేం కాదు, మీకు తెలిసిన మార్గం. కానీ అది పని చేయనప్పుడు అంతర్ముఖంలో ప్రయత్నం చేయాలి. అయ్యప్ప మాల పెట్టారు అయినా కానీ సమస్యకు పరిష్కారం రాలేదు, అప్పుడు ఏం చేయాలి? అంతర్ముఖ ప్రయత్నం చేయాలి. ఆ అయ్యప్పను బాహ్యంగా కాకుండా గుళ్ళల్లో కాకుండా లోపల వెతకడానికి ప్రయత్నం చేయాలి, ఓకేనా? సో దానికి ఏం చేయాలి? మన లోపల దైవం ఉంటాడు, మన లోపల కూడా దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడా లేదా? లేడా? బయట ఉన్నాడా లోపల ఉన్నాడా దేవుడు? బయట ఉన్నాడా లోపల ఉన్నాడు దేవుడు? అంతటా ఉన్నాడు, అవునా? సో కాబట్టి ఇన్ని రోజులు అంతటా అని బాహ్యంగా అంతటా బయటకు చెట్లు పుట్టలు చీమలకు కోతికి కుక్కకు కూడా ముఖ్యం, కానీ ఒక్క మిస్సింగ్ ఒకటే, ఎవరిని? మన లోపలికి చూడలేదు. సో అయిపోయింది, అవన్నీ చేసాం, దాంట్లో కొంత కష్టసుఖాలు వచ్చాయి, ఎంతో ఎదిగారు, కోట్లు లక్షలు కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల మనుషులు ఉన్నారు బాహ్య దృష్టిలో ఉండి. సో కానీ కొందరికి రిజల్ట్స్ రావు బాహ్యంగా ఎంతో ప్రయత్నం చేసి, ఎందుకంటే వాళ్ళ స్థాయి ఇంకా ఎదిగింది. సో కాబట్టి అంతర్ముఖం కావాలి. అంతర్ముఖం అనేది చాలా ఉన్నతమైన స్థితి. బయట బాహ్యంగా తల్లిదండ్రులు, ఇప్పుడు చిన్నపిల్లవాడు ఉన్నాడు, తండ్రి ఏది అడిగితే అది ఇస్తాడు, ఇస్తాడు లేదా? అవునా? అన్ని ఇస్తాడుగా, ఏది అడిగింది మా డాడీ చాక్లెట్ బిస్కెట్ ఏదో, ఆయన ఉన్నంతలో పిల్లలందరికీ సాయం చేస్తాడు. కానీ ఒక స్థితికి చేరాక ఇప్పుడు ఆ పాప ఉంది, ఏం చేస్తున్నాను? డిగ్రీ ఫస్ట్. సో మీ డాడీ మమ్మీ అందరూ మినిమం హెల్ప్ చేస్తారు కదా, నువ్వు ఏది అడిగితే, వాళ్ళకున్నంతలో నువ్వు కోట్లు అడిగితే ఇవ్వలేకపోవచ్చు, నీకున్నంతలో ఇస్తారుగా, వాళ్ళకున్నంతలో నీవు ఏది అడిగినా అది ఇస్తారు, అవునా? వాళ్ళకి నచ్చితే, నచ్చకుండా ఎవరు అనుకో, సో ఇస్తారు. అదే నీ డిగ్రీ అయిపోయి పీజీ అయిపోయి మమ్మీ డబ్బులు అంటే ఏం చేస్తారు, ఏం చేస్తారు? ఇస్తారా? ఇస్తారా? ఎవరా? ఎందుకు ఇవ్వరు? మరి ఎందుకు అన్నారు? జీవితాంతం చూసుకోవాలి కదా, మీరు చూసుకుంటారా? ఎన్ని కోట్లున్నా ఏం చేస్తాడు తండ్రి పిల్లవాడికి? పో సంపాదించుకో, లేదా నా బిజినెస్ నువ్వు చూసుకో, పని చేస్తేనే తిండి పెడతా, లేకుంటే తిండి పెట్టా అంటాడు. పని వాళ్ళకి తిండి పెడతాడు కానీ సొంత కొడుకు పెట్టాడు, అవునా? సో ఇది మీరు చేసేది తప్ప కరెక్టా? డబ్బులు ఇవ్వకపోవడం కరెక్టా తప్ప? చదువు అయిపోయి ఇంట్లో కూర్చుంటే పడితే నన్న తిని తాగి పడుకో, నేను అన్ని నీకు పెడతా అంటారా?
అంటారా అన్నారా అన్నారుగా సుమారు మీరు చేసేది కరెక్టా తప్ప అంటున్నాను తప్ప అదే బయటికి వెళ్ళరా అని అనడం కరెక్టా తప్ప నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే మీరు చిన్నపిల్లలు అయితే పెట్టడం ఓకే పెద్దవాళ్ళు అయ్యాక కూడా వాళ్ళు సంపాదించే అర్హత సంపాదించాక కూడా మీరు పెడితే అది పెట్టకుండా నేను సంపాదించుకెళ్ళు బయటకెళ్ళు అనడం కరెక్టా తప్ప కరెక్టేగా కరెక్టేనే కదా కరెక్టే అప్పుడు ఇంట్లో కూర్చోబెడితే తప్పు ఇప్పుడు బయటికి వెళ్ళి సంపాదించమంటే తప్పు చిన్నపిల్లలు అయితే వాళ్లకు మినిమం ఒక స్థితి వరకు మీరు బాధ్యత చూసుకోవాలి అవునా కదా అవునా సో మీకే ఇంత తెలివి ఉంటే ఇంత బుర్రు ఉంటే ఇంత మామూలు మనుషులు అవునా మామూలు మనుషులేగా మీకే ఇంత తెలివి పిల్లలకైతే చూసుకోవాలి పెద్దలు కాగానే వెంటనే వాళ్ళకి బయటికి సంపాదించుకోమని చెప్పాలి వాళ్ళని ఇండిపెండెంట్ చేయాలి నా అంత వాడిని తయారు చేయాలి అని మీరు అనుకుంటున్నారే నన్ను మించిన వాడిని తయారు చేయాలి చెప్పరాసి అయినా తన కొడుకు కలెక్టర్ కావాలి అని అనుకుంటాడు అవునా కదా సో కాబట్టి నా అంతవాడు నన్ను మించి కావాలి అని అనుకుంటారు తల్లిదండ్రులు బోడి మీరే ఇలా అనుకుంటే మరి పరమాత్మ ఎలా అనుకోవాలి పరమాత్మ ఎవరు మనందరిని పుట్టించినవాడు అంటే మన తల్లిదండ్రులు అనుకోండి అవునా ఆయన ఏం చేస్తున్నాడు ఆయన కూడా ఇదే పని చేస్తున్నాడు ఆయన ఏం చేశాడు మననే పుట్టించాడు పుట్టించి ఏం చేశాడు ఫస్ట్లో గుడికి వెళ్తే రిజల్ట్ ఇస్తాడు ఏదో చిన్నపిల్లలకి చిన్న చిన్న బాహ్యంగా గుళ్ళకి ఎక్కడికి వెళ్ళినా ఎవరిని అడిగినా ఓ గురువు దగ్గరికి వెళ్ళినా మనకు ఫలితాలు వస్తాయి ఎందుకంటే మీరు పిల్లలు మీకు తెలియదు మీ ఎంతటి మీరు నడక నేర్చుకోవడం రాదు కాబట్టి బాహ్యంగా ఎవరో ఒకరు వచ్చి హెల్ప్ చేస్తారు కానీ ఒక స్థితి వచ్చింది ఆ స్థితి ఎలాంటిది ఆ టైం ఎలాంటిది అంటే బాహ్యంగా ఏ గురువులు ఏ దేవుళ్ళు ఎవ్వరూ సహాయం చేయలేని స్థితి వస్తుంది పరమాత్మకు తెలుసు కదా తెలుసలేదా మీ స్థితి ఏంటి అని తెలుసు ఆయనకు అందుకే ఆయనే ఇవ్వడిగా అరే నిన్నటి వరకు మాకు తెచ్చాడు ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదంటే దాని అర్థం ఏంటంటే మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడే సమయం వచ్చింది ఎలాగైతే పిల్లలు ఆ డిగ్రీ చదువుతుంది ఇప్పుడు అయిపోయింది అనుకో ఇక అయిపోయింది చాలా అనుకు అన్నది అనుకో వెంటనే జాబ్ చేయండి లేదా చదువుకో అంటారు అవునా కదా అలాగే దేవుడు కూడా అంతే సో దేవుడు ఏమనుకున్నాడు నా పిల్లలు ఆయన మనల్ని పుట్టించినప్పుడు ఆయన సంకల్పం ఏంటి నా పిల్లలు కూడా పరమాత్మ కావాలి అనుకున్నాడు నా అంత వాళ్ళు కావాలి అనుకున్నాడు తప్ప తప్ప కరెక్టేగా అహం బ్రహ్మాస్మి అంటారు అంటే నా నేనే దేవుణ్ణి అని తెలుసుకోవాలని మన టార్గెట్ సో కాబట్టి మన తలరాత పుట్టినప్పుడే పరమాత్మ రాశాడు ఏమని నా పిల్లలు నా అంత వాళ్ళు కావాలి అంటే నేనే దేవుణ్ణి అని తెలుసుకోవాలి కాబట్టి మీరు ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ మెల్లమెల్లిగా నేను బాల్యాత్మ అని చిన్నపిల్లడు నేను మధ్య వయస్కుడిని ఇట్లా అనుకుంటూ వృద్ధాత్మ కావాలి అంటే నేనే దేవుణ్ణి అని తెలుసుకోవాలి ఓకేనా సో ఇప్పుడు నేను చెప్పే క్లాస్ ఏంటంటే మా హుమ్మల్గా బాహ్యంగా వీళ్ళ దగ్గరికి వెళ్ళండి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని ఎంతోమంది చెప్తుంటారు కానీ నేను చెప్పే క్లాస్ ఏంటంటే మీరు మీ లోపలికి వెళ్ళడం మీ దైవం దగ్గర చేరడం నేనే దేవుణ్ణి అని తెలుసుకోవడం ఎట్లా తెలుసుకోవాలి ఎందుకు తెలుసుకోవాలి అంటే చెప్పాను కదా మీ టైం వచ్చింది బాహ్యంగా మీకు ఎవరు మీ సమస్యలకు పరిష్కారాన్ని ఇవ్వలేరు కాబట్టి మీరు లోపలికి వెళ్ళారు ఓకేనా సో ఇప్పుడు లోపలికి వెళ్ళాలంటే ఏం చేయాలి ఎగ్జాంపుల్ ఉదాహరణ ఏదో సమస్య వచ్చింది ఇప్పుడు ఈయన దగ్గర నేను 10,000 పని చేయించుకున్న డబ్బులు ఇవ్వట్లే సో దీనికి మనం మామూలుగా మనకున్న జ్ఞానం ప్రకారం బాహ్యంగానే ట్రై చేస్తాం ఫస్ట్ రావట్లే ఇవ్వట్లే గొడవలు పెరుగుతున్నాయి సో అప్పుడు ఏం చేయాలి ఈయన లోపలికి వెళ్ళి అంతర్ముఖం కావాలి అంతర్ముఖం అవ్వడం ఏంటి అంటే ఏంటి అంతర్ముఖమై లోపల ఉన్న దైవం దగ్గరికి చేరాలి దైవం ఎక్కడ ఉంటాడు లోపల దైవం ఎక్కడ ఉంటాడు మన లోపల తెలుసా హృదయంలో ఎక్కడో మొత్తానికి ఒకరు ఇక్కడ అంటారు మనసులో అంటారు హృదయం అంటారు నేను చెప్పేది ఏంటంటే మొత్తం శరీరం అంతా ఉంటాడు శరీరం మొత్తం దైవం ఏదంటే ఇంకో ఇదే అంట మనసు ఏదంటే ఇదే అంట శరీరం ఏదంటే ఇది అన్నీ ఇదే మన లోపల ఉంటాడు మొత్తం అణువణువు ప్రభు నిండి ఉంటాడు ఆయన ఇక్కడ అక్కడ అంటూ చెప్పలేం ఓకేనా సో మీరు ఆయన దగ్గరికి చేరాలి అణువణువుగా అణువులో వ్యాపించిన ఆయన దగ్గరికి చేరాలి ఎట్లా చేరుతాం మరి చేయాలంటే ఏం చేయాలి ఆయన మీకు కనబడాలంటే ఆయనే మీకు మామూలుగా కనబడడు అనుభవించగలుగుతామని చూడలేమని అనుభవించడం సాధ్యమవుతుంది సో ఇలా ఒక మనిషి ఒక లోపల ఒక ప్లేస్లో ఉన్నాడంటే అక్కడికి వెళ్ళి ఆయనతో మాట్లాడగలుగుతాడు కానీ అంతటా వ్యాపించున్నాడు శరీరం మొత్తము కాబట్టి మీరు కూడా అంతటా వ్యాపించాలి ఓకేనా సో మరి దానికి ఏం చేయాలి ఆయన ఎలా ఉంటాడు దైవము దైవం ప్రశాంతంగా ఉంటాడు దేవుడు ఎలా ఉంటాడు? టెన్షన్ పడుతుంటాడా? అయ్యో నా అయ్యో 10,000 పోయినా ఎందుకు అమ్మ టాక్ టాక్ టాన్ తిట్టుకుంటూ బాధపడుతూ ఎందుకు రా జీవితం అని డిప్రెషన్లో పడతాడా దేవుడు? పడతాడా? లేకపోతే పడిపో ఇంకో 10,000 ఇంకా 1,00,000 సంపాదిస్తా. ఆయనే దేవుడుగా, దేవుడు సాధ్యం కాదు అంటున్నాడు. అడిగని ఇట్లాంటి బంగారం కూడా ప్రత్యక్షం చేసే టాలెంట్ ఉంది, ఉందా లేదా? మనం చూసాం కదా సినిమాల్లో, అవునా? సో ఆయనకి ఏదైనా సాధ్యం. ఇప్పుడు 10,000 పోయిన బాధపడుతున్న అన్ని సంపాదన చూస్తాడా వాడు? దేవుడా? మామూలు మనిషి. మనుషులలో కూడా కొద్దిగా ఒక స్థాయి పెరిగితే లేకపోతే పోయిన 10,000 క్షమిస్తారు. సో పరమాత్మ క్షమించేవాడు కూడా దాన్ని పడిచిగా పోయిన సంపాదిస్తాను, లేదా మళ్ళీ శ్రీధర్ దగ్గర నుంచి ఆకర్షించగలుగుతాను, నాలోనే లోపం ఉంది, నేను ఏదైనా సాధించగలుగుతాను, ఇట్లా. అర్థమైంది కదా? సో ఆయనే ప్రశాంతంగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. ఇక ఎన్నో చెప్పవచ్చు మనం. ప్రశాంతం, ఆనందం, ఆయన అంటే మన లోపల దైవం ఎలా ఉంటాడు అంటే మాటల్లో చెప్పలేము. ఆనందం, ప్రశాంతత. చిన్నపిల్లలు చూడండి ఎంతో ఆనందంగా ఎగిరి గంతులు వేసుకుంటారు. ఎన్ని కోట్లు సంపాదించారని ఎగురుతున్నారు? ఏం సాధించారని ఎగురుతున్నారండి పిల్లలు? ఏమైనా సాధించారా? ఏం లేదు. కానీ గెంతులు వేసుకుంటే ఓ చెంగు చెంగున మనకు ఇన్ని సాధించినా దరిద్రమే. ఇంకేదో కావాలి, ఇంకేదో కావాలి, ఏదో కావాలి. ఉన్న దాంట్లో తృప్తి చచ్చినా ఉండదు, ప్రశాంతత చచ్చినా ఉండదు. ఓకేనా? సో కాబట్టి మనము మన దైవం దగ్గర చేరాలంటే ముందు మన ప్రశాంత స్థితికి రావాలి. మనం ప్రశాంత స్థితికి వస్తే ఇక్కడే మనం, ఇక్కడే ఉన్నాడు దేవుడు. ఇన్ని దేవుడు అనుకుందాం. సపోజ్ నా లోపల దైవం ఇక్కడే ఉన్నాడు. ఇక్కడో దేవుడు, ఇక్కడో దేవుడు. నేను జీవ, నేను ఒక్కడిని అనుకుంటే ఆత్మ పరమాత్మ ఇద్దరు ఉంటారు లోపల దేవుడు. ఇద్దరు దేవుళ్ళు ఉంటారు మన లోపల. ఇక్కడే ఉన్నారు కానీ మనం చూడము. దృశ్యం అంతా ఇక్కడే కలర్ఫుల్గా కదులుతూ ఉంటుంది, ఏదేదో జరుగుతూ ఉంటుంది. అంతా మనసు శరీరం మీదనే, హృదయం మీదనే దృష్టి ఉంటుంది. ఈ శరీరం మనసు హృదయం దాటి ఉంటాడు ఆత్మ పరమాత్మ అనేది. ఓకేనా? సో మీరు ప్రశాంత స్థితికి ఫస్ట్ రావాలి. రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈయన ఏం చేయాలి? 10,000 నేను ఇవ్వాలి. ఈయన ఏం చేస్తున్నాడు? బండ వదులు తిడుతున్నాడు. నన్ను బాహ్యంగా తిట్టలేడు పెద్దవాడిని, జ్ఞానిని కొడత చేసి కొడతాను. మళ్ళా పిల్లోడు అనుకో, అంత లేదు ఆయన, నన్ను ఎదిరించేంత సీన్ లేదు. బయటికి మాత్రం ఇవ్వండి సార్, ఇవ్వండి సార్, లోపల దొంగ నాకు ఇస్తావు లేదా చంపుతా నా కూడా కానీ లోపల తిట్టుకుంటాడు. బయటికి మాత్రం ప్లీజ్ సార్, ఇవ్వండి సార్ అంటారు లేదా? మీరు కూడా మీ ఆయన డబ్బులు ఇవ్వకుంటే బయటికి మాత్రం ఇవ్వండి అంటే లోపల దొంగ నాకు ఇస్తావు లేదా ఉప్పు ఎక్కువ ఇస్తా, కారం ఎక్కువ ఇస్తా, లోపల తిట్టుకుంటారు లేదా? అది వీలైతే ఇస్తే ఇవ్వే అంటారు. కొందరు అలానే భార్యలు డామినేట్ చేసే ఇండ్లు ఉన్నాయి. ఎగ్జాంపుల్ సిరాజ్ గారి ఇంట్లో వాళ్ళ వైఫే డామినేట్ చేస్తారు. ఏ నాకు తెలియదు పాపం, వాళ్ళ ఇంట్లో ఉండలేదు సరదాగా అంటుందని. జస్ట్ భోజనం చేసి వచ్చాను, వాళ్ళ ఇంట్లో అతకట్టి నేను ఎక్కువసేపు ఉండలే సరదాగా అంటున్నాను. అంతే కదా? సో కొందరు ఇంట్లో వైఫ్ డామినేట్ చేస్తుంది, అప్పుడు చచ్చుకుంటూ పిల్లిలాగా ఉంటాడు భర్త. కొందరు ఇంట్లో హస్బెండ్ డామినేట్ చేస్తారు, కొందరు ఇంట్లో ఇద్దరు ఫ్రెండ్లీగా ఉంటారు, అవునా? సో ఒక్కొక్కరు ఒక టైపు. సో మరి నాకు తెలిసినంత వరకు మాత్రం ఫ్రెండ్లీగానే ఉంటున్నారు అనుకుంటున్నా. కామర్లు అందరు క్యాచ్ ఎలరా నయమాలు, బాహ్యంగా అయితే ఫ్రెండ్లీగా ఉంటున్నారు ఇద్దరు. సో ఇప్పుడు ఈయన నన్ను బాహ్యంగా ఏం చేయలేడు, కానీ లోపల మాత్రం బండబూతులు తిట్టుకుంటున్నాడు నన్ను. తిట్టుకుంటాడు కదా, అదైతే ఉంటుంది కదా. ఎంత అవుద్దన్నా క్షమించరా క్షమించరా అని ఎంతమంది నాలాంటి ఏదో గురువులు వచ్చి మీకు చెప్పినా పోనీ క్షమించమంటే క్షమించగలుగుతా. ఇంత కష్టపడితే 10,000 వచ్చాయి, నెల ఎంత కష్టపడితే కానీ ఆయనకు రాదే. ఉదాహరణ, ఆయన జీతం నెలకు 10,000 అనుకుందాం. నువ్వు ఒక్క నిమిషంలో నేను ఆయన 10,000 మోసం చేశా, ఎంత బాధ ఉంటుంది? అంత ఈజీ కాదు కదా. సో క్షమించని చెప్తా మాలాంటి ఏదో వాళ్ళము వచ్చేదో మాకు కూడా వస్తే తెలుస్తుంది ఆ కష్టం. కానీ అంత ఈజీ కాదు క్షమించడం. పై పైకి క్షమించి క్షమించి అంటుంటాం కానీ లోపల మాత్రం ఇంకా బాధ వస్తూనే ఉంటుంది. గుర్తుకొచ్చినప్పుడల్లా పిక్క తింటూనే ఉంటుంది. ఎట్లా చంపాలి, ఏం చేయాలి, ఇలాంటి ఆలోచనలే ఎక్కువ ఉంటాయి, అవునా కదా? మరి ఇప్పుడు ఏం చేయాలి? సో ప్రశాంత స్థితికి వస్తే తప్ప దైవం మనకు తోడుగాడు. దైవం తోడైతే ఏదైనా సాధ్యమే, ఏ సమస్యకైనా పరిష్కారం లభిస్తుంది. కానీ వచ్చిన చావేంటే దైవం ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడు. సో మీరు ప్రశాంత స్థితికి రావాలి. వస్తేనే దైవంతో మనకు అనుసంధానం, కనెక్షన్ ఏర్పడుతుంది. అప్పుడు ఏ సమస్యకైనా ఆయన పరిష్కారాన్ని చూపిస్తాడు మనకు. ఓకేనా? ఇప్పుడు నాకు రీసెంట్గా చెప్పాను మొన్న 3 రోజుల క్లాస్లో, నాది ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్కు 10,000 కట్టాను. ఓ 10 ఏళ్ళు కంటిన్యూస్గా నేను మీ దగ్గర సర్వీస్ తీసుకుంటాను. అంతకుముందు 5,000 కట్టాను, 5 ఏళ్ళు సర్వీస్ ఇచ్చాడు, బాగుంది కదా అనిపించింది. అయ్యాక సరే బాగానే ఇస్తున్నాడు కదా అని 10 ఏళ్ళకి కట్టాను. ఇప్పుడు ఏమైందంటే ఒక 2 సంవత్సరాలు ఇచ్చాక కంపెనీ లేపేశాడు, లాస్ అయ్యాడో మరి ఏమైందో తెలియదు, బెంగళూరులో ఉంటుంది అది. ఎంతకు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. ఇప్పుడు నా వెబ్సైట్ పని చేయట్లేదు 4 నెలల నుంచి. అందరూ అడుగుతున్నారు ఏంటి సార్ ఏంటి సార్ ఏంటి సార్ అని.
వెయ్యాలి వాడికి ఫోన్ చేస్తే దొరకట్లేదు, మా శిష్యులకు చెప్పాను వెళ్ళి చూడండి అని, చూశారు అక్కడ కంపెనీ వెళ్ళేది లేకపోయాడు. సో ఇప్పుడు 10 లాస్, ఇంత నేను పెద్ద జ్ఞానిని 15 నుంచి క్లాసులు చెప్తున్నాను, నాకు కూడా కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? ఫిక్స్ అయిపోయింది ఇక 15 నాకు నాదే సొంతం అనుకున్నాను. అది ఎప్పుడైతే ఫిక్స్ అయిపోతామో కొద్దిగా సడన్ గా అది దూరం అయిపోయే వరకు బాధ వస్తుంది. తిట్టుకున్నాను. నేను కూడా మీలాగనే సాధన చేస్తాను, మీకేం చెప్తానో డైరెక్ట్ ప్రశాంత స్థితిలో అన్నట్టు ఉండను. కోపం వచ్చిందా తిట్టేస్తూనే ఉంటాను లోపలే కదా, బయట తిట్టడం అంటే బాధ, లోపల తిట్టడం ఏంటి ప్రాబ్లం? సో కాబట్టి తిట్టుకున్నాను. తిట్టుకొని కోసం పోయాక ప్రశాంత స్థితి వచ్చింది. వచ్చాక అప్పుడు ప్రశాంత దైవాన్ని అడిగాను, ఏంటి బాబు 10,000 నష్టపోయాను, మరి నువ్వు చెప్తేనే కదా కొన్నాను, మరి ఇప్పుడు ఎందు ఏంటి నా ప్రాబ్లంకు పరిష్కారం ఏంటి, వాడు 10,000 ఇస్తాడా లేదా వెబ్సైట్ ఏంది అని అడిగితే, అప్పుడు అరే బాబు నీకు 10,000 వాడి దగ్గర నుంచి ఇప్పుడు ఇప్పించడం సాధ్యమే కానీ వాడి దగ్గరికి వెళ్ళి వాడికి ఆలోచన పంపించి 10,000 ఇచ్చి ఇప్పుడు కంపెనీ వాడు మళ్ళీ ఆన్ చేయాలి, వాడు 10,000 రూపాయలు 2 కోట్లు నష్టపోయాడు ఇప్పుడు, కాబట్టి వాడి దగ్గర కష్టము, నీకు ఎందుకు, దాన్ని అంగీకరించు, దాన్ని యాక్సెప్ట్ చేయి, నేను చెప్పిన సాధన చేయి, ప్రశాంత స్థితిలో ఉండి వాడిని క్షమించు, ఇట్లా ఏదో చెప్పాడు. అవన్నీ చేశాను. చేశాక మా శిష్యుడు ఏం చేశాడు, సార్ నీకెందుకు నేను ఉన్నా అని ఒక యాప్ తయారు చేసి ఇచ్చాడు ఫ్రీగా, దానికి 4,000-5,000 ఖర్చు అవుతుంది. సో నా శిష్యుడు ఆయన ఏం చేశాడు, నీకెందుకు సార్ నేనే కడతాను అన్ని డబ్బులు కడతానని ఫ్రీగా 5,000కు యాప్ చేసి ఇచ్చాడు. సో ఇప్పుడు వెబ్సైట్ అవసరం లేకుండా యాప్ వచ్చింది. ఇంకా ఆ డబ్బులు ఇట్లా మోసం చేసేవాళ్ళు ఉంటారు ఇలా, అవన్నీ యాక్సెప్ట్ చేశాను. విచిత్రంగా నాకు ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కూడా వచ్చేసింది, ఒక 15 లక్షల ఫ్లాట్. జేబులో డబ్బులు 2 లక్షలు ఉండే, కానీ 15 లక్షలు ఎవరో శిష్యులందరూ ఇచ్చారు, ఫ్లాట్ కూడా కొన్నాను. అంటే ఇదంతా ఎలా జరిగింది? నేను లోపల దైవం చెప్పినట్టు చేస్తే, అరే నేనే కావాలనే నీకు దూరం చేశాను ఇది దైవం చెప్పాడు. ఎందుకంటే తాను ఒకటి తెలిస్తే దైవం మరొకటి తెలుస్తాడు, అవునా కదా? సో నేను 10 ఉంటుంది అనుకున్నాను, కానీ దైవం ఏమనుకున్నాడు, 2 కట్ ఆయన సంకల్పం. సో ఫస్ట్ కోపం వచ్చి తిట్టుకున్నా, అంతర్ముఖం అయ్యేటప్పుడు ఏమనుకోవాలి, నేను ఒకటి తెలిస్తే నా దైవం ఒకటి తెలిసి. ఎందుకు అలా తెలిసాడు దైవము? ఏదో రీజన్ ఉంటుంది. పరమాత్మ తెలిసాడంటే, నా కష్టాన్ని ఇచ్చాడంటే పరమాత్మ ఏదో ఒకటి కారణం ఉంటుంది మనకు తెలియని కారణం అనుకోని, ఆ పరమాత్మ సరే నీ సంకల్పం ప్రకారమే జరగని, ఈ 10,000 వల్ల ఏదైతే బాధ ఏర్పడ్డదో దాన్ని దివ్యంగా అనుభవిస్తాను. దేవుడు ప్రసాదం తీసుకునేటప్పుడు ఎలా తీసుకుంటారు, అలా ఆ కష్ట ఆ బాధను దివ్యంగా ఇష్టంగా అనుభవించాను. డెలివరీ టైం ఎలాగైతే మీరు అనుభవిస్తారు, పిల్లలు కానిటప్పుడు ఇష్టంగా అనుభవిస్తారు కదా, అలా అనుభవించేవాడిని. ఎప్పుడైతే అనుభవించానో, అంటే ఎప్పుడైతే దైవ సంకల్పాన్ని నేను ఇష్టంగా అనుభవించాను అని ఇచ్చాను కాబట్టి, ఆ అనుభవాన్ని దివ్యంగా అనుభవించాను కాబట్టి నా సంకల్పం ఆయన నెరవేరుస్తాడు. నా కోరిక ఏంటి, నాకు డబ్బులు కావాలి, ఏవో ఉంటాయి కదా ప్రాపంచికమైన కోరికలు, ప్రాపంచికం మనకు కావాల్సిన అవి ఆయన తీరుస్తాడు. సో మనం ఆయన సంకల్పాన్ని ముందు అంగీకరించాలి. అర్థమైందా లేదా? ఆయన సంకల్పం ఏంది, 10,000 నష్టపోవాలని. ఉదాహరణకు ఈయనకు 10,000 లేదా చిన్న అనారోగ్యం ఇవ్వాలి, ఏదో ఒకటి సమస్య సృష్టి చేస్తాడు. ఇది మీరు అనుకుంటారు, ఎవడైనా రోగం రావాలనుకుంటాడా, ఎవడైనా నష్టపోవాలనుకుంటాడా, ఎవడైనా ఫెయిల్ కావాలనుకుంటాడా? కానీ మనం అనుకోవట్లే. కానీ ఎవరు చేశారు ఈ సృష్టి? మనలో ఉన్న దైవం పరమాత్మ. ఎందుకంటే తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసాడు. ఎందుకు పరమాత్మ అనుకుంటాడంటే, ఇలాంటి పెద్ద చరిత్ర ఉంది, కర్మ తలరాత ఇవన్నీ వస్తాయి, అవి ఇప్పుడు చెప్పలేదు, ఓకేనా? సో దేవుడే కావాలని మీకు కొన్ని కష్టాలు పెడతాడు. ఎందుకంటే కష్టాలను మీరు సరిగ్గా డీల్ చేస్తేనే మీకు దాని విలువ తెలుస్తుందని. ఎన్నో కారణాలని, ఏదో డబ్బులు ఇచ్చేస్తే ఫ్రీగా విలువ తెలియదు. కష్టపడ్డేవాడు సంపాదించాడు అనుకో, మొబైల్ కొనివ్వండి, ఏం చేస్తుంది, ఇష్టం వచ్చినట్టు వాడేస్తుంది. అదే ఆమె తోటి ఆమె సంపాదించి కొన్నప్పుడు జాగ్రత్తగా రక్షించుకుంటుంది, ఎందుకంటే విలువ తెలుసు కదా, నెల రోజులు కష్టంతో కొన్నది ఆమె. అర్థమైంది? సో దేవుడు అలాగే మనకు కొన్ని కొన్ని కష్టాలు ఇస్తుంటాడు మధ్యలో. ఇచ్చినప్పుడు ఏమనుకోవాలి, అరే నేను ఇది అనుకున్నా కానీ అది జరిగింది అంటే ఎందుకు జరిగింది? దేవుడే ఆ సమస్యను మా నా జీవితంలో సృష్టి చేశాడు అనుకోని దాన్ని, ఓకే నీ సంకల్పం ఎప్పుడు ఉన్నతంగానే ఉంటుంది, నన్ను ఎదిగించి నన్ను నీ అంతవాణ్ణి తయారు చేయడంలో భాగంగా ఈ సమస్యలు సృష్టి చేస్తున్నావు అని అనుకోని, మీరు ఆ సమస్యను దివ్యంగా దైవ ప్రసాదంగా డెలివరీ టైంలో ముఖ్యంగా ఆడవాళ్ళ కష్టాన్ని ఎలాగ అనుభవిస్తారో అలా మీరు అనుభవించగలిగితే, ఎప్పుడైతే దాంట్లో పాస్ అయితే దాన్ని ఇష్టంగా అనుభవిస్తే, అప్పుడేం చేస్తాడు పరమాత్మ, మీకు బాహ్యంగా ఏది అవసరమో ఆటోమేటిక్గా ఇచ్చేస్తాడు. నాకు ఇల్లు అవసరమైంది వెంటనే వచ్చేసిందా లేదా? అవసరం లేదు ఇవ్వడు, కానీ అవసరం ఉంటే ఇచ్చేస్తాడు. యాప్ అవసరం వచ్చింది, వెబ్సైట్ పనిచేయట్లేదు, మళ్ళీ అది వెబ్సైట్ రాదు, అదే పేరు రావాలంటే ఇంకా 6 నెలలు పడుతుంది, ఈ లోపల మీ అందరికీ అవసరం మరి ఎట్లా అని యాప్.
ఒకటి యాప్ ఆలోచన పంపించి ఎస్ఆర్ నేను యాప్ చేస్తాను అన్నాడు. సో నేను చేసింది కేవలం లోపల ఆ కష్టాన్ని ఆ సమస్యను దేవుడే నాకు పంపించాడని దైవప్రసాదంగా అనుభవించాను అంతే. సో ఆయన సంకల్పాన్ని నేను ఇష్టంగా అనుభవించాను. నా సంకల్పం నా అర్హత నేను 1,00,000 రూపాయలు అడగవచ్చు, కానీ పరమాత్మకు తెలుసు ఈ దరిద్రుడు ఇప్పుడే 1,00,000 రూపాయలు అయితే మళ్ళా మాయలో పడిపోయే అవకాశం ఉంది, అహంకారం ఇక్కడ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎక్కే అవకాశం ఉంది, కాబట్టి వీడికి 1,500,000 అర్హత అని ఆయన 1,500,000 ఇల్లే ఇచ్చాడు. అర్థమైంది అది. సో ఆయనకు తెలుసు నాకెంత ఇవ్వాలనేది. సో అలా మనం దేవుడు మనం ఇద్దరము కలిసి కట్టుగా పనిచేస్తే సూపర్గా ఆయన సంకల్పం మనం నెరవేరుస్తే మన సంకల్పాన్ని ఆయన నెరవేరుస్తాడు. సో ఇక్కడ వచ్చిన చావ్ ఏంటంటే మరి దేవుడితో కనెక్షన్ ఎలా పెట్టుకోవాలి, ఎలా ఆ దేవుడి దగ్గరికి చేరాలి. దీనికి ఎన్ని అయ్యప్ప దీక్షలు పెట్టినా, ఎన్ని దేవుళ్ళకి వెళ్ళినా, ఎన్ని గుళ్ళకి వెళ్ళినా బయటికి 5 నిమిషాలు బాబా అని అంటే కాదు. లోపల మాత్రం కుళ్ళు అలానే ఉందనుకోండి, ప్రశాంత స్థితి లేదనుకోండి, చచ్చిన దైవ దర్శనం మీకు లభించదు. ప్రశాంత స్థితికి చేరాలి, అది మెయిన్ తాళం చెవి. దేవుడి దగ్గరికి చేరడానికి మెయిన్గా తాళం చెవి ఏంటి, మీరు ప్రశాంత స్థితికి రావాలి. రావాలంటే నేను చెప్పినట్టు కొంచెం తిట్టుకొని ఎలా చేయాలి ప్రశాంత స్థితి. ఇప్పుడు ఈ కాన్సెప్ట్లో మీరు ఎక్కడికి ఎందుకు వస్తున్నారు ఇక్కడికి, నేనే దేవుడిని అని తెలుసుకోవడం. సో దేవుడు అంటే ఎవరు, దేవుడు ఎలా ఉంటాడు అది కూడా కొద్దిగా తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు నాతో ఉండాలి అనుకుంటున్నారు అనుకోండి, నేను దేవుడిని సపోజ్ మీరు నాతో ఉండాలి ఒక 4 రోజులు ఉండాలంటే ఏం చేయాలి, నాకు తగ్గట్టుగా మీరు ఉండాలా, మీకు తగ్గట్టుగా నేను ఉండాలా, మా ఇంటికి వస్తున్నాను నేను మీ ఇంటికి రావట్లేదు. సో నా మెంటాలిటీ నా బుద్ధి ఏందో తెలుసుకొని దాని తగ్గట్టుగా మీరు ఉంటే అప్పుడు 4 రోజులుగా సంవత్సరంగా జీవితాంతం ఉండొచ్చు, అవునా కదా. నేను ఒకటి చెప్తే మీరు ఒకటి చెప్పారనుకో, పోబే గెట్ అవుట్ అంటాను, అవునా కదా. అట్లాగే దేవుడి దగ్గర మనం ఉండాలి. ఉండాలి అంటే దేవుడు ఎవరు, ఆయన ఎలా ఉంటాడు, ఆయన చిరునామా ఏంటి, ఎలా వెళ్ళాలి అని తెలుసుకోవాలా వద్దా, తెలుసుకోవాలి కదా. ఆయనే ప్రశాంతంగా ఉంటాడు అదొకటి. రెండవది ఆయన ఒక డైరెక్టర్ లాగా ఉంటాడు. ఆయన పాత్రధార సూత్రధార, నడిపించేవాడా నటించేవాడా, నడిపించేవాడు నటించేవాడు కాదు. సో నడిపించేవాడికి నటించేవాడికి తేడా ఏంటి, నడిపించేవాడు డైరెక్టర్ నటించేవాడు పాత్రధారి, ఈ తేడా మీరు బాగా అర్థం చేసుకోవాలి. సో ఆత్మ నడిపించేవాడు, మీరు నటించేవాడు మామూలుగా, అవునా కదా. మీరు నడిపించే వాళ్ళగా తయారు కావాలి, నటించేవాళ్ళుగా ఉన్నారు ఇప్పుడు, నడిపించేవాళ్ళుగా మారాలి అంటే డైరెక్టర్గా మారాలి. హీరోనో హీరోయిన్నో అనుకుంటారు మామూలుగా, మీరు ఆడవాళ్ళు అయితే నేను హీరోయిన్నో అనుకుంటారు, ఎగ్జామ్ మగవాళ్ళు అయితే హీరో అనుకుంటాడు, అవునా. ఏం లేకున్నా వాడు హీరోనే, వాడు లోపల నాది కరెక్ట్, చూడు ఎంత గ్రేట్ వాడు ఇంత వేస్ట్ అంటాడు. తిండికి లేని వాడు కూడా కోటిస్తున్నాడు, వాడు చూడు ఇంత కోటిన్నాడు, ఎలా బావు నా దగ్గర డబ్బులు ఇంత హాయిగా ఎంజాయ్ చేస్తున్నాను అంటాడు. ఏదో ఒకటి ప్రతి వాడు నేనే గొప్ప ఇంకోటి వేసి వెళ్ళా అనుకుంటుంటాడు. ఏంద్రా అంటే ప్రతి వాడు ఎవరిని చూసినా కష్ట సుఖాలు నేను మళ్ళీ. సో మీరందరూ పాత్రధారులు అయిపోయారు, సూత్రధారులు కాదు మీరు. పాత్రధారికి సూత్రధారికి తేడా ఏంటంటే, సపోజ్ డైరెక్టర్ మీరందరు మంచివాళ్ళు కదా, మంచివాళ్ళ చేడవాళ్ళు మామూలుగా, కొత్త వాళ్ళు చెప్పండి మీరు మంచివాళ్ళ చేడవాళ్ళ చెడ్డోళ్ళ ఏంటి, ఏం చెప్పట్లేదా మే అంటే డౌట్ నాకు, మంచివాళ్ళ చెడ్డోళ్ళ ఇంటికి వస్తే ఇప్పుడు నీళ్ళన్నా ఇస్తారా ఇవరా, మరి మంచివాళ్ళేనా చెడ్డోళ్ళు కాదు 100%. ఓకే సో ఈమె మంచిదట, నేనైతే చెడ్డోని అనుకుందాం. సో డైరెక్టర్కు పాత్రధారుడికి తేడా ఏంటి అది తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు ఇప్పుడు డైరెక్టర్ కావాలి అయితే తప్ప అసలు ఒరిజినల్ డైరెక్టర్ దగ్గర మీరు చేరలేరు, అసిస్టెంట్ డైరెక్టర్ కానీ తర్వాత డైరెక్టర్ అయిపోతారు. ఓకే సో ఒరిజినల్ డైరెక్టర్ ఆత్మ, ఇప్పుడు మీరు డైరెక్టర్ అయిపోవాలి. డైరెక్టర్ అంటే ఏంటి, పాత్రధారికి డైరెక్టర్ తేడా ఏంటి. ఇప్పుడు ఒక సినిమా తీశాడు, మీరు ఒక సీరియల్ చూస్తుంటారే రోజు అత్తా కోడలు, ఏ సీరియల్ చూస్తారు, ఏం చూడరా సరే మానేశారా, కొన్ని సినిమా చూసారా ఏమో తెలియదా, సినిమా కూడా చూడలేదా, భక్తి సినిమా కూడా భక్తి టీవీ చూస్తారు కదా, దానిలో సినిమా వచ్చిందా లేదా ఈ మధ్యలో, సరే ఈమె చూడలేదట వెరైటీ మనిషి భూమి మీద అతి చాలా తక్కువ మంది ఉంటారు సినిమాలు కూడా చూడకుండా. సరే అదే పాత సినిమా అందుకే చెప్పాను, భక్తి సినిమాల్లో భక్తి టీవీలో పాత సినిమాలు వస్తాయి. ఏ సినిమా చూసారు ఈ మధ్యలో, ఏదో పేరు చెప్తావండి. సో లవ్ కుష అనుకుందాం, ఏదో ఒక సినిమా. సో సినిమా చూసారు కదా, సినిమాలు ఎవరు ఉంటారు, హీరో ఉంటాడా, హీరోయిన్ ఉంటారా, విలన్ ఉంటుందా, విలన్ ఉంటాడా, అందరు ఉంటారు, మంచోళ్ళు ఉంటారా చెడ్డోళ్ళు ఉంటారా,
అందరు ఉంటారు కదా, తెలుసు కదా, పక్క సినిమాలు చూడకుండా ఇదైతే తెలుసు కదా. ఫోన్లే ఈమె కూడా అర్థమయ్యేలా చెప్పొచ్చు అయితే.
సో ఒక సినిమా తీసేటప్పుడు డైరెక్టర్ ఎంత విధవా అంటే, డైరెక్టర్కి ఎంత బుద్ధి లేదంటే ఆ సినిమాలో కేవలం మంచోళ్ళని పెట్టాడండి, చెడ్డోళ్ళని కూడా పెడతాడు. ఈ డైరెక్టర్ బుద్ధి లేదు, ఉందా లేదా బుద్ధి డైరెక్టర్కి? మంచోళ్ళతో సినిమా తీవచ్చు కదా. మీరు ఇప్పటివరకు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, 60-70 ఏళ్ళ వాళ్ళు కూడా ఉన్నారు, మీరు ఎన్నో సినిమాలు చూసుంటారు. ఏ ఒక్క సినిమాలో అయినా కేవలం మంచివాళ్ళు ఉన్న సినిమా ఉందా? కేవలం మంచివాళ్ళు ఉన్న సినిమా లేదా? చిన్న పాప ఈమె చెప్తాను, మన అందరికంటే ఇక్కడ ఉన్నాయో చిన్న ఈమె చెప్తాను. నేను పెద్దవాళ్ళని అడుగుతున్నా, నువ్వు చూసింది 100 సినిమాలు చూసావు, వాళ్ళు 1000 చూసారు, వాళ్ళు ఇంకో వెనుకట మంచోళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు కదా. మంచి డైరెక్టర్ అటమే, ఈ మంచి డైరెక్టర్, ఈ దరిద్రుడు ఈ మంచి డైరెక్టరు మంచోళ్ళని పెట్టి సినిమా తీశాడా, చెడ్డోళ్ళని పెట్టా? అందరినీ కలిపి సినిమా తీశాడు. అంటే ఒక మంచి వాళ్లతోటి సినిమా తీయడము అసాధ్యం, అవునా? అందరు ఈమెలాగే ఉన్నారనుకోండి, ఎస్ అంటే ఎస్, నోను అంటే నో, ఉఫ్ అంటే కొడుకుపోయడం లాగున్నాడు అనుకో, బాగుంటుందా సినిమా? కిక్ ఉంటుందా? బల్లాలా వాడు ఎట్లా ఉన్నాడు, బల్లాలా బాహుబలి చూసా, మా సినిమా చూడలేదు బల్లాలని నవ్వుతుంది, సినిమా చూడలేదంటే బల్లాలకి నవ్వింది, దొంగ అమ్మ అనే నమ్మది అయితే. ఏదో బాహుబలి చూసారు అయితే, వాడు బల్లాలంటే ఎట్లా తెలిసింది మీకు? అయితే బల్లాలే తెలియదు అవికి, ఏ సినిమాలో ఉన్నాడు బల్లాల? రేనమ్మా. సో బల్లాల ఆడు ఎట్లున్నాడు? నాలాగా ఉప్పంటే కొట్టుకుపోయేలాగా ఉన్నాడా? ఉంటే మా బాహుబలి ఉండేవాడా పక్కకు? నాలాంటివి విలన్ ఉంటే బాహుబలి అవసరమా? దానికి రమేష్ జాలు ఇంకొకటి అవసరం లేదు, ఒక తన తంతే అవుట్ ఉన్నాయి, అవునా? సో బల్లా బాహుబలి అవసరం లేదు. సో బాహుబలిని అంత హైలైట్ చేయాలంటే బల్లాల లాంటి ఈ విలనే ఉండాలి, అవునా కదా? సో హీరో ఎంత, హీరోని ఎంత గొప్పగా చూపించాలంటే దాని తగ్గట్టు విలన్ ఉంటేనే హీరోను గొప్పగా చూపించడం సాధ్యం, అవునా? ఒక డైరెక్టర్కు, అవునా? సో ఈ సృష్టిని అంతా నడిపించేది పరమాత్మ. పరమాత్మ తాను రావాలనుకున్నప్పుడు ఏం చేస్తాడు ఈ దరిద్రుడు? దరిద్రుడు అంటున్నా పర్వాలేదా, ఏం చేస్తాడు? ఒక విలన్ను సృష్టి చేస్తాడు ముందు, వాడు వచ్చే ముందు. ఎవడా విలను? రావణాసురుడు, హిరణ్యకశిపుడు. ఇలాంటి ఘోరమైన, ఎట్లా అంటే ఘోరం అంటే ఇది ఆడవాళ్ళని రేపు చేయడం చిన్న చిన్నవి కాదు, పంచభూతాలనే గ్రహాలనే వాళ్ళ చేతిలో పెట్టుకుంటారు. ఇవాళ రేపు వీళ్ళు వేస్ట్ కాదు, ఏదో 10 మంది అమ్మాయిలను, ఓ 10 మంది ల్యాండ్ కబ్జా చేసే చిన్న చిన్న వాళ్ళు, వాళ్ళు కాదు మొత్తం గ్రహాలనే కబ్జాలు చేసేవాళ్ళు, పంచభూతాలనే ఆవర్తన వశపరుచుకునేవాళ్ళు. సో అంత ఘోరమైన అంటే అంత తపస్సులు, మామూలు మనుషులు కాదు, రాక్షసులు, రావణ బ్రహ్మ అన్నారు, అవునా కదా? సో అలాంటి వాళ్ళని సృష్టి చేస్తాడు పరమాత్మ. సృష్టి చేసి ఇక వాడు ఎలా చేస్తాడంటే ఇక చచ్చుకుంటూ పరమాత్మనే రావాలి ఏదో రూపం వేసుకొని. అప్పుడు విష్ణుమూర్తి దశావతారాలు ఎత్తి వచ్చి వాడిని సంహరిస్తాడు. సో ఇదంతా ఎందుకు చేశాడు? పరమాత్మనే కదా, పరమాత్మ ఆడే నాటకమే కదా. తను రాదలుచుకున్నాడు, పరమాత్మ అంటే ఎలా ఉంటాడో చూపించదలుచుకున్నాడు. కాబట్టి ముందు రాక్షసుని క్రియేట్ చేసి వాడిని పంపించి తర్వాత ఈయన వచ్చాడు, ఓకేనా? సో మనకు విష్ణుమూర్తి పరిచయం అయ్యడానికి కారణం ఎవరు? రావణాసుడా? మీరా? రావణాసుడే, లోకాలను గడగడలాయించాడు అందుకే వచ్చాడు. సో ఒకసారి రావణాసుడు చప్పట్లు కొట్టాలా వద్దా? అవునా కదా, అలాంటి రావణాసుడు తయారు కాకండి, అంత సీన్ లేదు ఇప్పుడు మనకు. మీరు రావణాసులు కాదు ఇప్పుడు, అవసరం లేదు ఇప్పుడు రావణాసులు కాదు. ఇప్పుడు ఏంటంటే అందరూ మంచోళ్ళు చెడ్డోళ్ళు అన్ని ఉన్నాయి, రాక్షసుల గుణాలు దైవ గుణాలు అన్ని ఉన్నాయి. ఒకప్పుడు రావణాసులు అంటే ఓన్లీ చెడ్డ గుణాలే ఉండేవి, ఓ మంచోడికి మంచి గుణాలు. ఇప్పుడు అందరికి దరిద్ర గుణాలు ఉన్నాయి, మంచి గుణాలు అన్ని ఉన్నాయి. సో కాబట్టి ఇప్పుడు అవతారం కొత్తగా ఎత్తాలి, ఓకేనా? సో 3 గుణాలకు అధిపతి అయితే తప్ప సాధ్యం కాదు, ఓకేనా? సో ఇప్పుడు మీరు డైరెక్టర్ కావాలి. డైరెక్టర్ కావాలి అంటే ఏం చేయాలి? అసలు డైరెక్టర్ ఎలాంటి వాడు, దేవుడు ఎలాంటి వాడో తెలుసుకోవాలి. సో దేవుడు ఎలా ఉంటాడు? ఒక్క మంచివాడా దేవుడు? దేవుడు మంచివాడా చెడ్డవాడా? డైరెక్టర్ మంచివాడా చెడ్డవాడా? బయటికి తన లోపల ఏమున్నాయి, మంచి గుణాలున్నాయా చెడు గుణాలున్నాయా? అన్ని ఉన్నాయా లేదా? చెడు అంటే ఏందో, మంచి అంటే ఏంటో తెలిస్తేనే ఒక హీరోను ఒక విలన్ పెట్టగలుగుతాడు, అవునా? తనకు విలన్ అంటే ఏంటో తెలియనప్పుడు విలన్ పెట్టగలుగుతాడా? పెట్టలేడు కదా. విలన్ యొక్క క్రూరత్వం ఎలా ఉంటుంది, ఆయన గుణాలు ఎలా ఉంటాయో తన లోపల కొద్దిగా అనుభవిస్తే తప్ప ఆ సినిమా తీవలేడు, అవునా? అంటే రాజమౌళి ఎంత గడ్డం వేసుకుని ఎంత మంచి కనబడుతున్నాడు కానీ బల్లాల లాంటి క్యారెక్టర్ కూడా లోపల ఉంది. ఉందా లేదా? నేను అన్ని సినిమాలే చూస్తాను, రోజు 24 గంటల సినిమాలే, 24 బాహ్య సినిమాలే కాదు, మీ సినిమాలు మీ సినిమాలు మీ సినిమా నా సినిమా, నా లోపల పెద్ద సినిమా నడుస్తుంది, మీ లోపల సినిమా నడుస్తుంది. సినిమాకి వెళ్ళాల్సిన అవసరం లేదమ్మా, అసలు ఒరిజినల్ సినిమాలు మీరే. ప్రతి వాడు ఒక సినిమా తీస్తూనే ఉన్నాడు, అవునా? సో బయట చూడాలి ఎందుకు వచ్చాం, భూమి మీద వచ్చింది అని ఎంజాయ్ చేయడానికి, అవునా? భక్తి టీవీలు చూస్తే మంచి జరుగుతుంది అనుకుంటున్నారా? చచ్చినా జరగదు. ఇది ఉంది, దీని గురించి తెలుసుకోవాలి, ఇది ఎట్లా ఏంటి అనేది. ఓకేనా? సో కాబట్టి అన్నీ చూస్తాం, జీవితం వచ్చినప్పుడు అన్నీ ఆనందించాలి. కృష్ణుడు అమ్మాయిని లేపకపోయాడు. ఆహా, మీరు అమ్మాయిని లేపకపోతారా అంటే, కృష్ణుడు లేపకపోతాడు, ఆయన మోసాలు చేశాడు, పారిపోయాడు, మంచి పనులు చేశాడు, చెడు పనులు చేశాడు. ఎవరు కూడా కేవలం మంచి పనులు చేయరు, ముఖ్యంగా దేవుళ్ళు చెడు పనులు కూడా చేశారు, మీరు అనుకునే చెడు, అబద్ధాలు ఆడారు, అవునా? సో కాబట్టి డైరెక్టర్ ఎలా ఉంటాడు, డైరెక్టర్ ఒక సినిమా తీసేటప్పుడు ఎలా తీస్తాడు, కేవలం మంచి వాళ్ళనే పెట్టాడు, చెడ్డ వాళ్ళని కూడా పెడతాడు, అవునా? సో డైరెక్టర్ ఎవరిని ఇష్టపడతాడు, చెడ్డ వాళ్ళని ఇష్టపడతాడా మంచివాడినా? డైరెక్టర్కు బల్లాలంటే ఇష్టమా బాహుబలి అంటే ఇష్టమా? ఇద్దరు ఇష్టమేగా 100%. బల్లాల సరిగా నటించలేదనుకో, ఇట్లా ఉఫ్ అంటే కొట్టుకుపోయేలా ఉన్నాడు అనుకో, ఆ స్ట్రాంగ్ గా నిలబడు, ఇంకా 100 కిలోలు రోజు మటన్ తిను, కండలు పెంచుకో అన్నాడా లేదా? 5 ఏళ్ళు తీసుకున్నాడు సినిమా, అవునా? అంటే ఎందుకు అంత స్ట్రాంగ్ గా కనబడాలని టైం తీసుకున్నాడు, వాళ్ళకి ఇచ్చాడు, అవునా కదా? సో ఆయన హీరోను విలన్ ఇద్దరిని ఇష్టపడతాడు, ఎందుకంటే ఆయన్నే సృష్టి చేశాడు, ఇద్దరికి శక్తిని ఆయన్నే ఇచ్చాడు, అవునా? అవునా కదా? సో కాబట్టి ఇక్కడ డైరెక్టరు విలన్ను హీరోను జోకర్ను అందరినీ సమపాళ్లలో చూస్తాడు, ఎవరి పట్ల కూడా ఆయనకు పక్షపాతం ఉండదు. ఎంత హీరోయిన్ అందంగా కనబడే దాన్ని అలా చూడడు, ఎందుకంటే అక్కడ హీరోయిన్ ఉంది, హీరో ఉన్నాడు, విలన్ అందరు ఉన్నారు, అందరినీ చూస్తుంటాడు ఒకేసారి, దాని తగ్గట్టుగా అందరు కరెక్ట్ నటిస్తున్నారా లేదా, ఇక్కడే ఉంటాడు వెనకాల కూర్చొని టీవీ స్క్రీన్ పెట్టుకొని టీవీ దగ్గర చూస్తుంటాడు, అక్కడ సీన్ నడుస్తుంటుంది, స్టార్ట్ అనగానే స్టార్ట్ చేస్తారు సీన్, అయ్యాక టీవీలో చూస్తుంటాడు కరెక్ట్ ఆ ఫ్రేమ్లో అందరు పట్టారా లేదా, ఒక హీరోయిన్నో ఒక విలన్నో చూడాడు, అందరు 10 మంది ఉంటే 10 మందిని 10 రకాల అందరినీ చూస్తాడు, అందరు కరెక్ట్గా నటించారా లేదా. వాడు నటించకుండా హీరోయిన్ కరెక్ట్ నటించినా, హీరో కటించిన కరెక్ట్ నటించినా, సైడ్ యాక్టర్ సరిగ్గా నటించకుండా మళ్ళీ సీన్ మదిమంటాడు, అవునా? మళ్ళీ సీన్ రిపీట్ చేస్తాడు. సో కాబట్టి డైరెక్టరు అందరికీ సమానమైన విలువ ఇస్తాడు, ఒకే పాత్ర చిన్నదైనా వాళ్ళు ఎంత వేయాలో దానికి వాళ్ళకి ఇవ్వాల్సిన విలువ అక్కడ ఇస్తాడు, అవునా కదా? సో అనవసరంగా ఏ పాత్రను పెట్టాడు, తనకు అనవసరం అనిపించినప్పుడు పెడతాడు. సో కాబట్టి మంచి చెడు అందరికి కూడా ఆయన సమాన విలువ ఇస్తాడు, అందుకే ఆయన సాక్షి స్వరూపుడు అంటాడు, సాక్షిభూతంగా ఉంటాడు, సాక్షిగా ఉంటాడు అంటాడు. చూడండి, ఇప్పుడు గాలి ఉంది, ఇక్కడ ఫ్యాన్ గాలి వస్తుంది, బయట ప్రకృతి ఉంది, సూర్యుడు ఉన్నాడు, మంచివాడికి శక్తి సూర్యకిరణాల ప్రసరణ జరుగుతుందా, చెడ్డవాడికి? అందరికీ ఇస్తున్నాడు, అవునా? మరి మెంటల్ ఆ దేవుడికి ఏమన్నా ఎందుకు చెడ్డ వాళ్ళకి ఇస్తున్నాడు? ఆయన దృష్టిలో ఇదంతా జగన్ నాటకము, ఆయన చెడ్డవాళ్లకు మంచివాళ్ళకు అందరికీ ఇస్తారు. వరదలు వచ్చాయా మంచివాళ్ళు చనిపోతారా చెడ్డవాళ్ళ? అందరూ ఆ దారిలో ఎవరిని ఉంటే వాళ్ళందరూ లాక్కెళ్తుంది. సో ప్రకృతికి పక్షపాతం ఉందా, మంచి చెడని వ్యత్యాసం ఉందా? లేదు. అంటే ఈ సృష్టిని నడపడానికి మంచివాళ్ళు అవసరమా చెడ్డవాళ్ళు అవసరమా? అందరూ అవసరమే. అంటే పరమాత్మ ఒక సినిమా అనుకుంటున్నాడు కాబట్టి, కానీ పాత్రధారిగా ఉన్న మీకు మంచే ఉండాలి, చెడు ఉండకూడదు. ఇట్లా అజ్ఞానంలో ఉండి ఎవరెవరో మాటలు విని మీరేమనుకుంటున్నారు, మా సృష్టిలో చెడ్డవాళ్ళు ఉండనే ఉండకూడదు, కేవలం మంచివాళ్ళే ఉండాలి అనుకుంటారు. మంచివాళ్ళు అయితే చెడ్డవాళ్ళు అయితే నీ అమ్మ ఈ సృష్టిలో మంచివాళ్ళు ఉండనే ఉండకూడదు, నేను పెద్ద దొంగను కదా 10,000 మోసం చేశాను, పోలీసు వాడు వచ్చి నన్ను పట్టుకుంటాడు, నేనే కంప్లైంట్ ఇస్తే, అప్పుడు నేనేమనుకుంటాను, నీ అమ్మ ఈ పోలీసు నా కొడుకులు అసలే ఉండకూడదు, మొత్తం దొంగలే ఉండాలి అని నేను అనుకుంటాను, అవునా? పోలీసులు ఏమనుకుంటారు, దొంగలే ఉండకూడదు, అందరు పోలీసులే ఉండాలనుకుంటారు. ఇదంతా అజ్ఞానంగా ఆలోచించడము. జ్ఞాన దృష్టిలో ఆలోచిస్తే ముగ్గురు కంపల్సరీ ఉండాలి. జ్ఞాన దృష్టి అంటే ఆత్మ దృష్టిలో, పరమాత్మ దృష్టిలో ఆలోచిస్తే ఈ ప్రపంచానికి ముగ్గురు కంపల్సరీ అవసరము. వెలుగు అవసరమా చీకటి అవసరమా ఈ ప్రపంచం నడవాలంటే? రెండూ అవసరమే. అంటే వ్యతిరేకాలు అవసరమా లేదా? మంచి చెడు పాజిటివ్ నెగిటివ్ రెండు వైర్లు కలిస్తే ఫ్యాన్ తిరుగుతుందా ఒక వైర్ తోట? జడలాగా అల్లుకో ఉన్నాయి రెండు వైర్లు, అవునా కదా? ఆ రెండేంటో తెలుసా? పాజిటివా నెగిటివా? పాజిటివ్ నెగిటివ్, ఆ రెండు కలిస్తేనే లైట్లు వెలుగుతాయి. అందుకే నేను కొద్దిగా చెడుని కూడా పొగుడుతూ ఉంటాను. మీ కోపం రావచ్చు, ఏంటి వచ్చి మంచి చెప్తాడేమో అనుకుంటే చెడు చెప్తున్నాడు ఏంటి, చూడడానికి మంచిగా కనబడుతున్నాడు వీడు, ఇంత పెద్ద దొంగ నా కొడుక, చెడ్డోడు కూడానా అని మీకు అనిపించవచ్చు, అసలు చెడే ఉండకూడదని మీ కోపం రావచ్చు. కాబట్టి మీరు ఏం చేయండి అంటే ఇంటికి వెళ్ళంగానే ఆ ఫ్యాన్లో ఉన్న చెడ్డ వైర్ తీసేయండి, నెగిటివ్ వైర్. ఓకేనా? ఏసీలో ఉన్న నెగిటివ్ తీసేయండి. మీ ఇంట్లో ఉన్న మగవాళ్ళందరినీ చంపేయండి, లేదా ఆడవాళ్ళందరినీ చంపేయండి. ఒక్కళ్ళే ఉండాలి కదా, ఇద్దరు వద్దు కదా, మీకు నడుస్తుందా చూడండి. ఏమైనా సైన్స్ తెలిసిన వాళ్ళు అయితే, ఫిజిక్స్ తెలిసిన వాళ్ళు అయితే ఎలక్ట్రాన్ తీసేయండి శరీరం నుంచి. తీయడం సాధ్యమా? ఎలక్ట్రాన్ అంటే నెగిటివ్, ప్రోటాన్ అంటే పాజిటివ్, అవునా? సో ఇవన్నీ ఉండాలిగా. ఎంత డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఆయన రోగాన్ని 100% తీసేయలేడు, మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి, ఆయనకే వస్తున్నాయి, అవునా? లేకుంటే ఎందుకు వస్తాడు ఇక్కడికి? ఏదో సమస్య, రోగం కాకుండా ఏదో సమస్య ఉంటుంటుంది కదా తెలుసుకోవాలని. సో కాబట్టి కష్ట సుఖాలు కంపల్సరీ ఎవరికైనా, అర్థమైంది కదా. సో డైరెక్టర్ ఎలా ఉంటాడో ఫస్ట్ బాగా తెలుసుకోండి. డైరెక్టరు ముగ్గురికి మూడు రకాల మనుషులు ఉన్నారు, మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, జోకర్లు. తటస్థంగా ఉంటారు. సపోజ్ మేము ఇద్దరం ఫైటింగ్ చేసుకుంటాం అనుకో, కొట్టుకొని చచ్చే పరిస్థితులు ఉంటారు, కానీ ఈయన మాత్రం న్యూట్రల్గా ఇలానే చూస్తుంటాడు. అరే ఆఫాలని చూడడు, అంటే న్యూట్రల్ వ్యక్తి, గోడ మీద పిల్లి. ఇప్పుడు నా వైపు ఉండాలా ఆయన వైపు ఉండాలా? ఈయన గోడ మీద పిల్లి వైట్ టైపు. అంటే ఏంటి, ఇటు ఉండడు అటు ఉండడు మధ్యలో ఉంటాడు, ఇద్దరిది కరెక్టే అని చూస్తుంటాడు. ఇట్లా ఇట్లనే చూస్తాడు ఇక ఆయన ఏమన్నాడు, ఈయన నా వైపు ఉన్నాడు, ఆయన వైపు మీరందరు ఉన్నారు, మీరేం చేస్తారు? ఆయన వైపు ఉండి నన్ను మా ఇద్దరితో యుద్ధం చేస్తాడు. ఈయన ఒకడు నా వైపు ఉన్నాడు, ఈయన న్యూట్రల్. ఈయన ఇటు వేస్తా అన్నాడు, నో అన్నాడు, ఇట్లా చూస్తుంటాడు. ఈయన వేస్తా అంటాడు, ఆయన నో, మీరందరు నో అంటారు. అర్థమైందా లేదా? మూడు రకాల వ్యక్తులు ఉంటారు పొద్దున సంధ్యా సమయం ఇద్దరు కలిసి ఉన్న స్థితి. మూడు రకాల స్థితులు ఉంటాయి, సంధ్యా సమయము, వెలుగు, చీకటి. సో ఈ మూడు రకాలైన వ్యక్తులు ఇంతమంది కోట్ల మంది అయినా ఉండండి, మూడుగా విభజించవచ్చు. అర్థమైందా? మంచి, చెడు, తటస్థం. ఓకేనా? సో ఈ డైరెక్టర్ ఈ ముగ్గురిని పెట్టుదనే సినిమా. ఒక్కరితో సాధ్యమవుతుందా? ఒక్క మంచి వాళ్ళతో సాధ్యం కాదు. అర్థమైంది కదా? సో డైరెక్టర్ ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడు? డైరెక్టర్ ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు. ముగ్గురు కలిసికట్టుగా ఆయన అనుకున్నట్టుకు జరిగితే ప్రశాంతంగా ఉంటాడు, అవునా కదా? కానీ పాత్రధారైన మీరు, మీరు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారు? మీరు అనుకున్నది జరుగుతనే. అంటే మీరు మంచివాళ్ళు అనుకోండి, మంచి గెలిస్తే ప్రశాంతం. ఇప్పుడు సినిమాకి వెళ్ళారనుకోండి, లాస్ట్కు ఎంత కష్టపడి ఆఖరికి పాండవులు గెలిచారు, అప్పుడు సంతోషమా దుఃఖమా మీకు? మంచివాళ్ళు అయినప్పుడు సంతోషం కదా. దరిద్రం, నాకైతే ఏడుపు కొట్టుకో, దరిద్రం ఎందుకురా బాబు పాండవులు గెలిచారు అనిపించింది. ఇప్పుడు మంచిని కాపాడడంలో బాగా ఎంతమంది చచ్చారు? కౌరవులు అందరు చచ్చారు కావచ్చు, పాండవులు, పిల్లలు, మనవలు, మనవరాలు, అంత వంశం నిర్వంశం అయిపోయింది. ఆఖరికి ఐదుగురు మిగిలేరు. ఎందుకండి ఆ రాజ్యం? ఎవడేం చేయాలి? మనవలు లేరు, మనవరాలు లేరు, మొత్తం ఈ మంచోళ్ళందరూ కూడా నాశనం అయిపోయారు, అవునా కదా? చెడును సంహరించడం భాగంగా ఓన్లీ చెడ్డవాళ్ళే చచ్చారా, మంచి వాళ్ళు కూడా చచ్చిపోయారా? మంచి వాళ్ళు కూడా ఆల్మోస్ట్ చనిపోయారు, అవునా? కొందరే మిగిలేరు. సో మంచి గెలిచేలా పేరు చెప్పుకోవడానికి మంచి గెలిచింది, ఏం గెలిచింది? చెడ్డ మంచి వాళ్ళ తరఫున. ఇప్పుడు హీరో గెలిచాడు అనుకుందాం, కానీ హీరో ఇంకేదో అవుతుంది, హీరో తల్లిదండ్రులు చచ్చిపోతారు, అవునా కదా? వాడు విలన్ గాడు వచ్చి చంపేస్తాడు వీళ్ళందరినీ. ఆల్మోస్ట్ హీరో తరఫున ఉన్న వాళ్ళందరినీ కూడా చంపేస్తాడు. అంటే మంచి 100% గెలుస్తుందా? ఆఖరికి మంచి గెలుస్తుందని సినిమాలో చూపిస్తారు డైరెక్టర్, ఎందుకంటే మీరు చూసేవాళ్ళు మంచి వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి. రియల్గా మంచిగా ఆఖరికి చావరు, దరిద్రంగా, ఘోరంగా, ఎందుకురా ఈ జీవితం అని చచ్చిపోతారు అందరూ. ముఖ్యంగా హాస్పిటల్కి వెళ్ళి ఘోరంగా రోగాలతో చచ్చిపోతారు. మన జీవితంలో శుభం కాడు పడుతుంది ఆఖరికి? బతుకున్నంతసేపు కష్ట సుఖాలే, దరిద్రమే, అవునా? మామూలు మామూలు జీవితం గురించి ఆలోచిస్తే చచ్చేటప్పుడు ఆనందంగా బాయ్ నిర్భయులు ఉన్నారా? పోనీ, ఆఖరికి చావన్న కరెక్ట్ వస్తుందా? ఇంకా ఘోరంగా చచ్చిపోతుంది. సో మంచివాళ్ళ జీవితం చూడండి, చెడ్డవాళ్ళ జీవితం ఎవరి జీవితమైనా దరిద్రంగానే ముగింపు జరుగుతుంది, కానీ హాయిగా జరగట్లేదు. ఏ సార్ నా ఒప్పుకుంటారా? సినిమాలో వెళ్ళకెళ్ళండి. సినిమాలో శుభం అంటాడు, ఏదో పెళ్లి అయిపోయింది శుభం అంటాడు, అవునా కదా? సో నిత్య దీక్ష ఆలోచిస్తే మాత్రం అలా లేదు రియల్ లైఫ్లో. సో కాబట్టి ఇప్పుడు మీరేం చేయాలి? మీరు డైరెక్టర్ అయిపోవాలి. ఈ అన్నిటికీ కారణం ఎందుకు దుఃఖంగా మన జీవితం దుఃఖాంతమైతోంది, జీవితం ఉన్నన్ని రోజులు కూడా హాయిగా ఎందుకు లేదంటే మనం డైరెక్టర్ లాగా ఆలోచించట్లేదు. ఒక పాత్రధారుడిగా ఆలోచిస్తాను. డైరెక్టర్ ఏం చేస్తాడు? ముగ్గురికి శక్తిని ఇస్తాడు, తనలో ఉన్న మంచికి, చెడుకు, తటస్థానికి శక్తినిచ్చి మూడు ముగ్గురితో ఆడుకొని ఫైనల్గా స్టాప్ అనగానే ముగ్గురు ఆగుతారు, అవునా కదా? సీన్ కాట్ అనగానే ముగ్గురు ఆగుతారు, ముగ్గురు ఆపేస్తాడు, మంచిగా హాయిగా పడుకుంటాడు ఇంటికి వెళ్ళి. కానీ హీరో అలా కాదు, హీరోయిన్ అలా కాదు, విలన్ అలా కాదు. ఏం చేస్తాడు? అందరు హీరో తరఫున వాళ్ళే ఉండాలి అని అనుకుని విలన్ను చంపాలి. తనకు వ్యతిరేకంగా ఎవరుంటే వాళ్ళని చంపాలి అనుకుంటారు, అవునా కదా? మీకు వ్యతిరేకంగా ఎవరుంటే వాళ్ళని చంపాలి అనుకుంటారు, అవునా? అనుకుంటారా లేదా? మీ ఇంటికి ఎదురుగా ఎవడైనా మిమ్మల్ని మోసం చేస్తున్నాడు, ఏమనుకుంటారు, వీడి నాశనం కావాలి, వీడి నాశనం కావాలి, ట్యా ట్యా అని అనుకుంటుంటారు. ఇలా ఇక వీలైతే చేతపడి చేసి ఏది చేసి చేసేదో చంపాలనే ప్రయత్నం చేస్తారు. అవునా? మీరు మామూలుగా అదే డైరెక్టర్ చంపాలనుకుంటాడా తను సృష్టి చేసిన పాత్రను? సినిమాలో లైట్గా చంపుతాడు కావచ్చు, కానీ వెంటనే కాట్ అనగానే మళ్ళీ కౌగిలించాడు, అబ్బా ఎంత బాగా చేశారో చావు సీను, ఆహా దాని మీద ఎంత శ్మశానం ఎంత బాగా నటించావరో అంటాడు. అంటారా లేదా? నిజంగా కోపం ఉంటుందా డైరెక్టర్కు? ఉంటుందా? ఎవరైనా చంపాలనుకుంటాడా? సో డైరెక్టర్ కేవలం మూడు పాత్రలతోటి సరదాగా ఆడుకుంటాడు, మూడింటిని సృష్టి చేస్తాడు. సో డైరెక్టరు కంపల్సరీ మూడు పాత్రలను సృష్టి చేస్తాడు, సృష్టి చేసి మూడు పాత్రలతో ఆడుకుంటాడు. ఎవరిని చంపాలనుకోడో పుట్టి చావు పుట్టుకలు ఏమీ ఉండవు డైరెక్టర్ దృష్టిలో. ఉంటాయా చావు పుట్టుకలు? నిజంగా చేస్తుంటారు, సినిమాలు చేస్తుంటారు, కానీ ఆయన ముందు చచ్చిపోతారన్నట్టు యాక్షనే, టకాటాన్ని కానీ మళ్ళీ ప్రత్యక్షం అవుతారు. అట్లాగే పరమాత్మ దృష్టిలో మనకు ఆ చావు లేదు, ఎందుకంటే బాడీ చచ్చిపోతుంది కావచ్చు, కానీ ఇంకా ఆత్మ అక్కడే ఉంటుంది. సో ఆయనకు చావు అనేది తెలియదు, పుట్టుక అనేది తెలియదు. ఆత్మకు చావు లేదు, పుట్టుక లేదు. ఎలాగైతే సీన్లో సినిమా తీసేటప్పుడు చావు మనం నిజంగా చచ్చాడేమో పుట్టాడేమో మనం అనుకుంటాం సీరియల్ చూసి, కానీ నిజంగా చావులు పుట్టారు, కాటాలు కానీ మళ్ళీ లేస్తారు. అవునా కదా? సో కాబట్టి డైరెక్టర్ దృష్టిలో చావు పుట్టుక లేవు, అంతా ఒక నాటకం సారదా, నాటకము అది యాక్టింగ్, నటన. అవునా కదా? ఆయన దృష్టిలో ఇదంతా జగన్ నాటకం అంటాం, నటకం. కానీ మనకు సీరియస్, నా ఇల్లు నీ ఇల్లు, ఇక సీరియస్ అయిపోతారు. తేడా అర్థమైందా లేదా? అందు అది ఇప్పుడు దాన్ని అధిగమించాలి, మరి ఎట్లా అధిగమించాలి అది తెలుసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు మీరు డైరెక్టర్ అర్థమైంది కదా. డైరెక్టర్ ఏం చేశాడు? అరే వీడు రమేష్ దగ్గర నుంచి 10,000 మోసం చేయరా, 10,000 మోసం చేయని నాకు చెప్పాడు. ఎగ్జాంపుల్ నేను కూడా పాత్రదారునే అనుకుందాం. సో నేను 10,000 తీసుకున్నాను, మోసం చేశాను, ఆయన దగ్గర 10,000 పోయాను. ఇక ఫైటింగ్, ఆయన నన్ను ఫైటింగ్ చేస్తున్నాడు, నేను హయ్యర్, నన్ను ఏం చేయలేకపోతున్నాడు. ఇక ఆయన నన్ను తిట్టుకుంటాను, నేను ఆయన తిట్టుకుంటాం, పోరా ఎంపికతో ఒప్పుకో అని నేను అంటున్నాను, చచ్చిన ఇవ్వనుకో అంటున్నాను నేను. ఎంతకు ఆ సమస్య పరిష్కారం లభించట్లేదు. సో ఇప్పుడు ఏం చేయాలి మీరు? ఇలా జీవితంలో జరుగుతూనే ఉన్నాయి చిన్న చిన్న విషయంలో. ఏదో మీరు అనుకుంటారు, మీ భర్త ఇంకోటి అనుకుంటారు, గొడవలు అయిపోతుంటారు. నాయే గెలవాలి, నేనే గెలవాలి అనుకుంటారా? చచ్చిన వర్కౌట్ కాదు, ఎప్పుడు దరిద్రంగానే ఉంటుంది జీవితం. అవునా కదా? ఎప్పుడు మీరు అనుకున్నట్టు ఇలా జరుగుతుంది? మీరు ఒక్కరింటేనే జరగదు, ఇంకా ఇద్దరు మనుషులు ఉంటే ఆయన ఒక మెంటాలిటీ, మీకో మెంటాలిటీ, ఆయన ఒకటి అనుకుంటాడు, మీరు ఒకటి అనుకుంటారు, ఇక ప్రతిదానికి గొడవని. ఓకేనా? సో కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మరి? మీ భర్త మీ మాట వినాలి, మీతో ఫ్రెండ్లీగా ఉండాలి, మీ భార్య మీ మాట వినాలి, ఫ్రెండ్లీగా ఉండాలి, సరదాగా ఉండాలి, పిల్లలు మీ చుట్టుపక్కల అందరూ సరదాగా ఉండాలంటే ఏం చేయాలి? అదేనా మీకు కావాల్సింది? మీ చుట్టుపక్కల శత్రువులు ఉండాలా మిత్రులు ఉండాలా? మిత్రులు ఉండాలా శత్రువులు ఉండాలా? అందరు ఉండాలి. మరి మిత్రులు అంటే మీ దగ్గరే మీరు శాంతంగా ఉంటే వాళ్ళు శాంతంగా ఉంటారా? ఒక్కొక్కరు ఒక రకంగా గుణంతో ఉంటారు. సో దీనికి పరిష్కారం ఏంది మరి? వాడు ఎలా ఏ గుణంతో అయినా ఉంటాడు, వాడు చెడ్డ కానీ మంచిగా, ఒక ఈ పక్క దొంగ ఉండవచ్చు, ఈ పక్కన హంతకుండా ఉండవచ్చు, ఆ పక్కన రాజకీయ నాయకుడు ఉండవచ్చు. రాజకీయ నాయకులు మంచోళ్ళా? మంచోళ్ళా? కానీ మీరు మాత్రం సార్ సార్ అనే వెళ్తారు, లోపల మాత్రం దొంగ నా కొడుకు అంటారు. కానీ మరి వాడితో అవసరం, అవునా కదా? ఓ దొంగ మరి అతడు ఇంకా జాగ్రత్త ఉండాలి, వాడు బుద్ధి దొంగ బుద్ధి. ఇప్పుడు నేను దొంగ అనుకోండి, సపోజ్ నేను దొంగ అని తెలిసింది అనుకో, నా అవసరం ఉంది, మరి ఏం చేస్తారు? ఎంత దొంగ నా అవసరం ఉంది కాబట్టి ఏం చేస్తారు? కూర్చోబెట్టి ఎప్పుడు దృష్టి కన్ను నా మీదనే, అమ్మ వీడు ఎక్కడ బంగారం ఏమి ఎత్తుకెళ్తాడో అని జాగ్రత్తగా సర్దుకుంటారు, అవునా కదా? కానీ ఫ్రెండ్ తప్పదు మరి, వాడి అవసరం ఉంది మనకి. అర్థమైంది కదా? సో చుట్టుపక్కల అన్ని రకాల మనుషులు ఉంటారా, కేవలం మంచి వాళ్ళు ఉంటారా? అన్ని రకాల మనుషులు ఉన్నారు, ఎందుకంటే మీరే మంచోళ్ళు కాదు, మంచోళ్ళా మీరు? మీ లోపల మంచి ఉందా? మంచి చెడు అన్ని ఆలోచనలు ఉన్నాయా లేవా? సో మీరే మంచివాళ్ళు కాబట్టి కాదు కాబట్టి మీ చుట్టుపక్కల కూడా న్యాచురల్గా మంచి చెడు అందరు ఉంటారు. ఇప్పుడు మంచి కావచ్చు, రేపు సడన్గా కోపం రాదని గ్యారంటీ ఏంటి? సడన్గా ఒక పిల్లోడు మంచిగా ఉన్నాడు, సడన్గా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ నో అన్నదని హత్య చేశాడు, శాంతమూర్తి కోపం, సడన్గా కోపం వచ్చేసింది, వాడికి ఏం చేయాలో అర్థం కాలేదు, చంపేశాడు అమ్మాయిని, ఒకడు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. జరుగుతుందే లేదు ఇలాంటివన్నీ. సో ఎప్పుడు ఎలా మారుతాడో తెలియదు. సో ఎవరిని నమ్మలే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనము? మరి అన్ని గుణం వాళ్ళు మన చుట్టూ ఉన్నారు కాబట్టి ఏం చేయాలి? అన్ని గుణాలతోటి మనకు మిత్రత్వం రావాలి. ఎలాగైతే డైరెక్టరు అందరినీ ప్రేమిస్తాడో అలా మీరు అన్ని గుణాలను ప్రేమించాలి. దైవం అందరికీ శక్తి ఇస్తున్నాడు కదా, ఇస్తున్నాడో లేదు? మంచి వాళ్ళకు చెడ్డ వాళ్ళకు. ఒక డైరెక్టర్ హీరోకు విలన్కి అందరికీ ఇస్తున్నాడు కదా. మీరు చెడ్డవాళ్ళు గమ్మనట్లేదు, మంచి చెడు అందరితోటి ఫ్రెండ్లీగా ఉండమంటున్నాడు ఎలాగైతే డైరెక్టర్ ఉంటాడో అలా. ఓకేనా? ప్రకృతి కూడా అందరికి ఇస్తుంది, ఇన్ని ఉదాహరణలు చెప్తున్నాను నేను. ఒక్క చెడుగా ఉండమని నేను చెప్పట్లేదు, గుర్తుపెట్టుకోండి. పక్షపాతం లేకుండా మీ లోపల మీ అన్ని గుణాలు ఉన్నాయి, వాటిని ఇష్టపడండి. ప్రేమతో ఫ్రెండ్లీగా ఉండండి, అలాగే బాహ్యంగా అలాంటి వాళ్ళతో కూడా ఫ్రెండ్లీగా ఉండండి. సో ఫస్ట్ బాహ్యంగా కాకుండా అంతర్ముఖంగా చేయండి పని. ఓకేనా? అంతర్ముఖంగా చేయడం అంటే ఏం చేయాలి? ఇప్పుడు రమేష్ ఉన్నాడు నా దగ్గర నుంచి 10,000 లాగా తీసుకోవాలి రిటర్న్. ఏం చేయాలి ఇప్పుడు రమేష్ లోపల కూర్చొని, నేను రమేష్ను, నాకు శ్రీధర్ గారు డబ్బులు ఇవ్వడా, నన్ను మోసం చేస్తాడు, నాశనం చేస్తా, చంపేస్తాను ఒకటి టా 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 టాగా తిట్టుకుంటూనే ఉంటాడు. ఎంత తిట్టుకున్నా లోపల నన్ను చంపేసినట్టు ఏం చేసినా వర్కౌట్ కావట్లేదు, రిజల్ట్ రావట్లేదు అనుకుందాం. బయట కూడా ప్రయత్నాలు అయినాయి, లోపల తిట్లు అయిపోయినాయి, క్షమాపణ అయిపోయినాయి, వర్కౌట్ కావట్లేదు. వర్కౌట్ అయితే ఓకే, వర్కౌట్ కానప్పుడు ఇంకా ఉన్నతంగా ఆలోచించాలి, ఇంకా ఉన్నతంగా ఆలోచించాలి. ఎలా ఆలోచించాలి? ఒక డైరెక్టర్ లాగా ఆలోచించాలి రమేష్. ఏమని ఆలోచించాలి? ఓకే, రమేష్ అనే నేను, అసలు నేను ఎవరిని? పాత్రధారుణ్ణా సూత్రధారుణ్ణా? నువ్వు పాత్రధారివా సూత్రధారివా? ఎట్లా? ఎందుకు పాత్రధారుడివి? ఈ 10,000 విషయంలో నువ్వు పాత్రధారుడివా సూత్రధారుడివా? ఎట్లా 10,000 పాత్రధారుడు అంటున్నావు? అంటే నన్ను వ్యతిరేకమైన ఆలోచించు, శ్రీధర్ను నేనే సృష్టి చేశా అనుకోవట్లే. డైరెక్టరు ఏమనుకుంటాడు? సపోజ్ మీ అందరిని, నేను డైరెక్టర్ మీ అందరిని నడిపిస్తున్నా, ఒక ఆమెను ఇట్లా కూర్చోమన్నా, ఇట్లా కూర్చోమన్నా, ఇట్ల ఇట్లా కూర్చోమన్నా, ఒక ఆమె బ్యాగ్ వేసుకుని కూర్చోమన్నా, ఓ 100,000 పెట్టుకుని బ్యాగ్లో పెట్టుకుని కూర్చోమని చెప్పా, ఒక్కొక్కరు కూడా చెప్పా. సో ఇప్పుడు నేను, నాకు శత్రువుగా ఉంటారు ఎవరైనా, అందరు నాన్న మాట వింటారా లేదా? కానీ రమేష్ అలా అనుకుంటున్నాడా? నేనే మీ అందరినీ సృష్టి చేశా అనుకుంటున్నాను డైరెక్టర్ని కాబట్టి, ఆగమంటే ఆగుతారు, కదలమంటే కదులుతారు, లేమంటే లేస్తారు, కూర్చోమంటే కూర్చుంటారు. కానీ రమేష్ దృష్టిలో అలా ఉందా? నేను శ్రీధర్ నేను సృష్టి చేశా అనే దృష్టి ఉందా? లేదు. శ్రీధర్ ఎక్కడి నుంచో బయట నుంచో వచ్చాడు, నేను సృష్టి చేయలే అనుకుంటున్నాడు. అవునా? అనుకోని ఇక యుద్ధం చేయడం, నేను హీరోను, నేను మంచోడిని, నాలాంటి మంచోడిని ఈ చెడ్డోడు వచ్చి మోసం చేస్తాడు, ఈ గురువు గాడు వచ్చి మోసం చేస్తాడా? ఇంత మంచి గురువు అనుకున్నా శ్రీధర్ గాడు, కానీ 10,000 మోసం చేసే గురువా? ఇంత చెడ్డోడా? అంటే పాత్రధారా సూత్రధారా? పాత్రధారి ఏమనుకుంటాడు? నేను మంచివాడిని లేదా చెడ్డవాడిని, ఈ మంచోడిని నాశనం చేయాలి. కానీ సూత్రధారి ఏమనుకుంటాడు? మంచిని నీ చెడును అన్ని నేనే సృష్టి చేశాను అని వాటి మధ్యలో సరదాగా నాటకం ఆడి ఈ దానిదాన్ని కలిపేస్తాడు. తేడా అర్థమైందా లేదా? పాత్రధారికి సూత్రధారికి నేను సృష్టి చేయాలి, నాది తప్పులేదు, శ్రీధరే నన్ను మోసం చేసి మాయ మాటలు చెప్పి 10,000 మోసం చేశాడు అంటాడు పాత్రధారి. సూత్రధారి, నేనే నాటకం ఆడమన్నారా మాయ మాటలు చెప్పి, అరే 10,000 మోసం చేయించరా, మోసం చేయరా, వాడి దగ్గర 10,000 లాగరా, నాటకం రా అని నేనే ఇద్దరిని సృష్టి చేసి ఓనే సీన్ నడిపించాను అనుకుంటాడు. తేడా అర్థమవుతుందో అది క్లియర్గా? ఓకే, మళ్ళీ మళ్ళీ ఇంట్లో ఆలోచించండి ఇంటికి వెళ్ళి. సో కాబట్టి ఇప్పుడు రమేష్ ఏమనుకోవాలి? నేను పాత్రధారుణ్ణి అనుకోవాలి. సో ఇప్పుడు నేను సూత్రధారి కావాలి. సూత్రధారి కావాలంటే రమేష్ ఏమనుకోవాలి? నేను రమేష్ను కాదు, ఇప్పుడు నేను రమేష్ను కాదు, నేను ఎవరిని? డైరెక్టర్ను, ఆత్మను అనుకోవాలి. ఏమనుకోవాలి మీరు? మీరు ఎవరు అనుకోవాలి? ఇప్పుడు డైరెక్టర్ కావాలి. డైరెక్టర్ కావాలంటే ఏం చేయాలి? నేను ఆత్మను అనుకోండి, అప్పుడు రమేష్ కాదు. సో నువ్వు ఆత్మ ఏమనుకున్నప్పుడు నీ లోపల ఏం కనబడతాయి? అక్కడ రమేష్ కనబడతాడు, అటు శ్రీధర్ కనబడతాడు. నీ నీ సీన్, నీ మనసులో ఎవరు కనబడాలి? మామూలుగా నీ మనసులో తిట్టుకున్నప్పుడు ఓన్లీ శ్రీధరే కనబడతాడు. నా హోటల్ ఎంజో టాక్ బండ బూతులే తిట్టేస్తావు. సో నువ్వు రమేష్ అనే భావనలో ఉంటూ నీ మనసులో శ్రీధర్ తోటి యుద్ధం చేస్తావు. తేడా అర్థమవుతుంది లేదా? బికాజ్ నువ్వు రమేష్. కానీ ఇప్పుడేం చేయాలి? కొద్దిగా స్థితి దాటి నేను రమేష్ను కాదు, ఎవరిని? నేను నేను సూత్రధారుణ్ణి, నేను డైరెక్టర్ను, నేను ఆత్మను అనుకోవాలి. అనుకున్నప్పుడు ఎవరు కనబడతారు మైండ్లో? ఎవరు కనబడాలి నీకు మైండ్లో? ఎవరిద్దరు? వెరీ గుడ్. ఇలా మీ మనసులో మీరు ఆ వ్యతిరేకమైన వాడు కనబడ్డారా, పెద్ద విజయం సాధించినట్టు మీరు. అంటే నేను రమేష్ను అనే స్థితి నుంచి బయటకు వచ్చి డిటాచ్ అయ్యి తనను తానే చూసుకుంటున్నాడు. నేను వేరే, రమేష్ వేరే అని చూసుకున్నాడు. అదే పెద్ద గొప్ప విజయం, చాలా గొప్ప విజయం. ఇది ఏంటి అనేది మీకు తర్వాత అర్థమవుతుంది. చేస్తే అప్పుడు మన రమేష్కున్న బాధ నీకంటదు. రమేష్ మగవాడు, నేను మగవాడిని, నాకు ఇది జాబ్ లేదు, ఏదోదో ఆయన బాధలు ఉన్నాయా కష్టసుఖాలు అవి మీకు అంటావు. బికాజ్ నువ్వు డిటాచ్ అయ్యి ఉన్నావు కదా, చూస్తున్నావు ఎదురు అక్కడ ఉన్నాడు రమేష్. సపోజ్ నేను శ్రీధర్ను ఎగ్జాంపుల్, ఇప్పుడు శ్రీధర్ అక్కడ ఉంటాడు, నేను ఇక్కడ కూర్చొని ఉంటా, నేను అలా చూస్తుంటాను. తేడా అర్థమైంది లేదా? డైరెక్టర్కు బాధ తెలుస్తుందా? పాత్రధారుడికి బాధ చేస్తుంది కదా, సూత్రధారికి బాధ చేస్తుందా? అరే చచ్చిపోయినట్టు మా నొప్పితోటి బాధతోటి గిలగిల కొట్టుకోరా అని చెప్పాను నేను డైరెక్టర్ను. మా నిజంగా వాడికి కూడా బాధ ఉండదు, కానీ సరే నటిస్తుంటాడు, మనం కూడా నిజంగా ఫీల్ అయిపోతాం, అబ్బా రమేష్లు నిజంగా నొప్పి ఉంది అనుకోను. కానీ డైరెక్టర్ బాధపడతాడా, ఆ దొంగ నాటకం నేనే అనమన్నా అంటున్నాడు, ఏం లేదో క్షాపణంగా ఆగిపోతుంది అనిపిస్తుందా లేదా? నిజంగా పరమాత్మ కూడా అంతే, మీకు నొప్పి పంపించి గిలగిల కొట్టుకోమంటాడు, కానీ ఆయనకు నొప్పి తెలియదు, నేను ఒక్క నిమిషం ఆపాడు అనుకో నొప్పిని మీకు పంపించడం, కథ ఆగిపోతుంది. ఆయన చేతిలో పని ఎవరికేది పంపించాలనేది, డైరెక్టర్ ఎలాగైతే పంపిస్తాడో పరమాత్మనే ఒక్కొక్కరికి ఏమో కష్టం ఏమో కష్టం ఏమో కష్టం ఏమో సుఖం ఇస్తాడు. సడన్ గా సుఖాన్ని ఆపేసి దుఃఖాన్ని ఆపివచ్చు, మీకు దుఃఖాన్ని ఆపేసి సుఖం ఇవ్వచ్చు, మీకు సడన్ గా ఒకసారి జ్వరం తగ్గిపోతుంది, ఈయన దగ్గరికి వెళ్తున్నాం ఎవరి దగ్గరికి వెళ్తున్నాం అవునా కదా, టాబ్లెట్ వేసుకోండి, అంతవరకున్న జ్వరం మాయమవుతుంది, లేకుంటే అప్పటివరకు భావన సడన్ గా జ్వరం వచ్చేస్తుంది. అంటే ఏంటి, పరమాత్మ మీ రోల్స్ మారుస్తున్నాడు, ఒకసారి ఆరోగ్యం ఒకసారి అనారోగ్యం ఇస్తున్నాడు. ఆయన తలుచుకుంటే 2 నిమిషాలు చూస్తున్న రోగం తగ్గుతుంది, ఎంత పెద్ద రోగమైన సినిమాలు చూస్తుంటాం కదా దేవుడు ప్రత్యక్షంగా సీన్ మారిపోయినట్టు, అర్థమైంది కదా. సో ఇప్పుడు మీరేం చేయాలి, ఈయనేం చేయాలి, నేను పాత నేను రమేష్ను అనే స్థితి నుంచి బయటకు వచ్చి నో నేను ఆత్మను అనాలి, కొద్దిగా ఫైటింగ్ చేసుకో, నేను రమేష్ అని అనుకుని శ్రీధర్తో యుద్ధం చేయి, అయిపోయాక ఎరుకలోకి రావాలి, అంతర్ముఖం కావాలి, నేను న్యూ ఎనర్జీ కాన్సెప్ట్ ఫాలో కావాలి, నేను డైరెక్టర్ను కావాలి, డైరెక్టర్ అయితేనే ఈ సమస్యకి పరిష్కారం లభిస్తుంది, ఎందుకంటే బాహ్యంగా ట్రై చేశాను కదా ఒకసారి రెండుసార్లు అనుకుని వెంటనే మీరు డైరెక్టర్ కావాలి, నేను ఆత్మను అనండి. అప్పుడు మీకు ఎవరు కనబడతారు, రమేష్ కనబడతాడు, శ్రీధర్ కనబడతాడు, మీరు కనబడతారు, మీ ఆయన కనబడతాడు. ఉదాహరణకు మీ ఆయనకు మీకు ఏదైనా గొడవ జరుగుతుంది అనుకుంటే అప్పుడు మనసులో మీకు ఎవరు కనబడతారు, మీ ఆయన కనబడతాడు, మీరు కనబడతారు. ఆ సమస్యలో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరూ మీ మనసు మీద కనబడుతుంటారు, మనసు అనే స్టేజ్ మీద వాళ్ళందరూ కనబడతారు, మీరు వాళ్ళందరినీ చూస్తుంటారు. ఈ స్థితి మీకు, ఈ స్థితిలోకి మీరు ఎంటర్ అయ్యారా 80% ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది, ఇంకా కొద్దిగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి, డైరెక్టర్. ఇప్పుడు డైరెక్టర్ శ్రీధర్కి ఎనర్జీ ఇస్తాడా, వీళ్ళనికి ఎనర్జీ ఇస్తాడా, అందరికి ఇస్తాడు. ఇప్పుడు రమేష్ తన నుంచి విడిపడి తను ఏం చూస్తున్నాడు, రమేష్ను చూస్తున్నాడు, శ్రీధర్ను చూస్తున్నాడు. ఇప్పుడు రమేష్ డైరెక్టర్ కావాలి, డైరెక్టర్ అయ్యాడు కదా ఈయనే. సో ఇప్పుడు ఈయన ఎవరికి ఇవ్వాలి ఎనర్జీ, రమేష్కి ఇవ్వాలనా శ్రీధర్కా, ఇద్దరికి ఇవ్వాలి. సో ఈయన ఏం చేయాలి, నేను డైరెక్టర్నని అక్కడ రమేష్ కనబడతాడు, శ్రీధర్ కనబడతాడు. అరే ఇన్ని రోజులు నేను రమేష్ అనుకున్నాను, నాకు బుద్ధి వచ్చింది, జ్ఞానం వచ్చింది, నేను డైరెక్టర్ని తెలిసింది, ఓకే ఇప్పుడు నేను ఇద్దరికి ఎనర్జీ ఇస్తున్నా, శ్రీధర్ నీకు 50% ఇస్తున్నా, రమేష్ నీకు 50% ఇస్తున్నా, మీరు దానికి ఒకసారి గొడవపడండి అని అనుకో లోపల ఫైటింగ్ చేసి, ఇక చాలు ఇప్పుడు ఫ్రెండ్స్ అయిపోండి అని అండి. ఏ శ్రీధర్ 10,000 రమేష్కు, అరే రమేష్ థ్యాంక్స్ చెప్పరా, సారీ చెప్పరా, అలా ఫ్రెండ్స్ అయిపోయండి, అలా కలిసిపోండి అని ఇలా లోపడే సీన్ క్రియేట్ చేయాలి. మీరు ఇద్దరికి ఎనర్జీ ఇవ్వాలి. శ్రీధర్ నాశనం కావాలి అని డైరెక్టర్ అంటాడా, కానీ రమేష్ అన్నాడు అంతవరకు. కానీ ఇప్పుడు రమేష్ తన నుంచి తాను బయట విడిపడ్డప్పుడు ఏమంటాడు, అదే శ్రీధర్ నువ్వు ఉండాలి, రమేష్ నువ్వు ఉండాలి, నువ్వు చచ్చినా చావకూడదు, నువ్వు చచ్చినా మీ ఇద్దరు లేకుండా నేను సినిమా దివ్వలేను, మీరు ఇద్దరు ఉండవలసిందే, మీ ఇద్దరు లేకుండా నాకు ఉనికి లేదు, నేను డైరెక్టర్ను, నేనంటేనే 3 గుణాలు, తమో రోజా సత్వ గుణాలు, పాజిటివ్ నెగిటివ్ న్యూట్రల్, పరమాత్మ అంటేనే రాక్షసుడు దేవుడు మనుషులు అందరి యొక్క కలయిక, కాబట్టి నేను అందరికీ శక్తిని ఇస్తున్నాను, ఈ విషయంలో నేను రమేష్కి ఇస్తున్నాను, శ్రీధర్కి ఇస్తున్నాను అని లోపల అనుకోవాలి. ఈయన ఈయనంటే ఎవరు, ఇప్పుడు ఆత్మ డైరెక్టర్. ఆ డైరెక్టర్ స్థాయికి చేరి ఆ పాత్రధారులైన ఇద్దరు ఎవరు, రమేష్ శ్రీధర్, ఇద్దరికి ఎనర్జీ ఇచ్చి కావాలంటే సరదా ఒకసారి ఫైటింగ్ చేయమని చెప్పి, తర్వాత ఇటు ఒకసారి రమేష్ వైపుండు, ఒకసారి శ్రీధర్ వైపుండు, శ్రీధర్ వైపుండి రమేష్ తోటి ఫైటింగ్ చేయి, రమేష్ తోటి శ్రీధర్ ఫైటింగ్ చేయి, ఫైనల్గా ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ చేసి ఇద్దరి మధ్యలో కలిపేయాలి. అరే నువ్వు 10,000 నువ్వు దాని తగ్గర చేయరా, క్షమించరా, ఇట్లా అనుకోవాలి, కలిపేయాలి. లోపల ఇలా కలిపి ప్రశాంత స్థితికి రండి. మీరు ఇది మీరు చేయగలుగుతారు కదా, దీనికి దేవుడు రావాలా, దీనికి అవసరమా అండి, అసిస్టెంట్ డైరెక్టర్ ఈ పని చేయలేరా, చేయగలుగుతారాగా, మీరు ఈ పని చేసి కూర్చోండి, అసలు డైరెక్టర్ కనబడతారు, మీరు డైరెక్షన్ నేర్చుకుంటున్నారు. సో నేను డైరెక్టర్ని అయిపోయాను, నా లోపల సోల్ వచ్చి చెప్పింది డైరెక్టర్ని అయిపోయాను. ఇప్పుడు మీరు అందరు అసిస్టెంట్ డైరెక్టర్లు, నా దగ్గర ట్రైనింగ్ పొందుతున్నారు, మీకు డైరెక్షన్ నేర్పిస్తున్నాను, ఓకేనా? సో ఇల్లు మీరు ఇంట్లో ఇలా చేయండి నేను చెప్పినట్టు. ప్రశాంత స్థితి వస్తుందా లేదా మీ డైరెక్టర్ అనుకున్నప్పుడు, ఎప్పుడైతే మీకు ప్రశాంత స్థితి వస్తుందో చూడండి ఏం జరుగుతుందో, ఆటోమేటిక్గా మీ లోపల ఉన్న ఒరిజినల్ డైరెక్టర్ ఆత్మతోటి కనెక్షన్ ఏర్పడుతుంది. ఆ ఆత్మతోటి కనెక్షన్ ఏర్పడంగానే హాయిగా ఆనందం ప్రశాంతత ఇంకా 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 ఎగిరి గంతులు వేస్తారు. 10,000 ఎవరికి కావాలి, ముందు నాకు శ్రీధర్ 10,000 మోసం చేయడం వల్ల నేను ఒరిజినల్ డైరెక్టర్ దగ్గర చేరగలను, థ్యాంక్స్ రా మై డియర్ శ్రీధర్ అంటారు మీరు ఫస్ట్. అంటాడు రమేష్. ఆయనకి చెంగు చెంగున ఎగిరి గంతలేస్తాడు, ఆటోమేటిక్గా బాహ్యంగా సమస్య ఎట్లా మాయం కావాలో అలా మాయం అవుతుంది. అప్పుడు ఆత్మ మీకు నేర్పిస్తుంది ఎలా ఉండాలి ఆ టైంలో. తేడా అర్థమైంది లేదు? సో మీ సమస్యలన్నిటికీ పరిష్కారం ఏంటంటే పాత్రధారుడి నుంచి సూత్రధారుడిగా మీరు పరివర్తన చెందాలి. కేవలం పాత్రధారుడిగానే ఉండకూడదు, కొద్దిసేపు ఉండి మళ్ళీ నేను చెప్పినట్టుగా సూత్రధారుడిగా మీరు ఎప్పుడైతే మారుతారో పరివర్తన చెందుతారో సూత్రధారుడిగా ఉండి రెండు పాత్రలు సమదృష్టితో చూడాలి. మళ్ళీ ఎక్కువ తక్కువ వ్యత్యాసం చూపించకూడదు. శ్రీధర్ గొప్ప, వేస్ట్ గాడు, రమేష్ గ్రేట్ అనకూడదు. నువ్వు ఇద్దరు గ్రేటే, ఇద్దరు ఈక్వలే, ఇద్దరు లేకుండా అసలు సృష్టి లేదు. ఆ ఇద్దరిని కలిపి ఒక అద్భుతమైన బిర్యానీ తయారు చేయాలి. శ్రీధర్ను మార్చాలని చూడడు డైరెక్టర్, చూస్తాడా? సో బిర్యానీ తయారు చేయాలంటే ఏం చేయాలి? ఒక 10 రకాల వస్తువులు అవసరం. మిరియాల ఎగ్జాంపుల్, ఏం కావాలి, కూరగాయలు కావాలి, అన్నం కావాలి, ఆకు కావాలి, మసాలా కావాలి, అన్నీ కావాలి. అవునా? అంటే ఘాటు పదార్థాలు కావాలి, తీపి పదార్థాలు, పులుపు పదార్థాలు అన్నీ కావాలి. అవునా? ఇవన్నీ కలిపితేనే బిర్యానీ తయారవుతుంది. పులుపున ఘాటు పదార్థాన్ని ఇది మార్చి పులుపుగా తీపిగా మారుస్తున్నారా? చెడునుగా మంచిగా మార్చి చేస్తున్నారు దాంట్లో బిర్యానీలో. అన్ని రకాలు కారం అలానే ఉంటుంది, తీపి అలానే ఉంటుంది, పులుపు అలానే ఉంటుంది. ఇలా ఉండి అన్నిటినీ కలిపితే బ్యూటిఫుల్గా ఒక బిర్యానీ తయారవుతుంది. అవునా కదా? కేవలం తీపితోటి బాగుంటుంది ఏదైనా? అతి మధురమైనా తట్టుకోలేము, 4 చెంచాలు తినగానే ఛేదైపోతుంది అతి తీపి కూడా. సో తీపి, పులుపు, కారం, ఉగాది పచ్చడిలాగా షడ్రుచులు కలిపితేనే ఒక అద్భుతమైన వంటకం తయారవుతుంది, అద్భుతమైన బిర్యానీ తయారవుతుంది. దాంట్లో అన్ని రకాల కఠిన ఘాటుగా ఉండేవి వేస్తాము, కొద్దిగా మన నోరుకు ఘాటుగానే ఉంటుంది, అయినా కానీ వేస్తామా లేదా? ఫుల్గా వేస్తే ఘాటు తినలేము. అతి ఘాటు వేసినా, అతి తీపి వేసినా తినలేము, అతి పులుపు వేసినా తినలేము. సో అన్ని సమపాళ్ళల్లో వేస్తే కరెక్ట్గా ఒక అద్భుతమైన వంటకం తయారవుతుంది. సో పరమాత్మ అందుకే హీరోకు, విలన్కు, అందరికీ సమానమైన ఇచ్చి అందరినీ సమపాళ్ళలో పెడతాడు. అందుకే ఆయన ఎప్పుడు ఆనందంగా పరమానందంగా ఉంటాడు. కానీ మనం మాత్రం, మాకెప్పుడు మంచే కావాలి. దరిద్ర తీపి రోజు తీపి తిని తిని తినండి, ఎట్లా ఉంటుందో చూడండి. 2 రోజులలో వాంతులు విరోచనలు స్టార్ట్ అవుతాయి కేవలం తింటే. అలా కేవలం కారం తిన్నా ప్రాబ్లమే, కేవలం ఉప్పు తిన్నా ప్రాబ్లమే, అన్ని కలిపితే బ్యాలెన్స్. తేడా అర్థమవుతుంది లేదా క్లియర్గా? సో కాబట్టి ఒక అద్భుతమైన బిర్యానీ తేయాలి. దెవ్వర్ని మార్చాలని చూడకండి. మీ పిల్లవాడు ఇబ్బంది పెడుతున్నాడు, ఉదాహరణకు ఫుల్ కోపం ఉంది, మీ అమ్మాయి కోపం పోయి మొత్తం శాంతం రావాలి, వాడు శాంతమూర్తి కావాలనుకున్నారో ఇది అజ్ఞాని చేసే పని. కోపం ఉండాలి, కానీ ఎంత ఉండాలి? సమపాళ్లల్లో ఉండాలి. ఎంత ఉండాలో అంత ఉండాలి. అసలే ఉండకూడదు అన్నారు అనుకోండి, కారమే లేకుండా ఒక కూర వండినట్టు బాగుంటుందా? కారం లేకుండా ఉండాలి, ఘాటు ఉండాలి, తీపి ఉండాలి, పులుపు ఉండాలి, కోపం ఉండాలా వద్దా? మీకు ఎవడన్నా మోసం చేస్తే ఎదురు తిరగబడాలా వద్దా? ఇట్లానే ఉంటారా? ఉంటారా? తిరగబడాలా వద్దా? కొద్దిగా ఉండాలి కదా, వేపజేత ఉండాలి కదా. అర్థమైంది కదా? సో కాబట్టి అన్ని గుణాలు అలానే ఉండనండి. కామ, క్రోధ, లోభ, మోహ, మధుమత్సర్యాలు, కరుణ, జాలి, దయ అన్నీ ఉండండి. అన్నింటినీ కలపండి, అన్నింటిని ఏకం చేసి ఒక బిర్యానీ తయారు చేయండి, సూపర్గా ఉంటుంది. ఈ మధ్యలో మహేష్ బాబు సినిమా వచ్చింది, అదేం సినిమా? స్పైడర్. దాంట్లో విలన్ ఉంటాడు, ఏం చేస్తాడు తెలుసా మీకు? తెలీదా? ఏం తెలుసు? సో విలన్ ఏం చేస్తాడు? రోజు ఒకటి చావాలి, అందరు వచ్చి ఆ శవం చుట్టూ అందరు ఏడవాలి. ఏడుస్తుంటే వీడికి ఆనంద, అందరు మిమ్మల్ని చదువుతుంటే వాళ్ళని నవ్వు, ఏడుతుంటే నవ్వుతుంటాడు. షాడిస్తాడు, షాడిజం వాడు. తమో గుణ లక్షణాలు ఏంటంటే ఎదుటి వాడు నాశనం అయితే వీడికి ఆనందం వస్తుంది. రజోగుణ లక్షణం వాడు బాగుపడితే వాడికి ఆనందం. సత్వగుణ లక్షణం నువ్వు బాగుపడాలి, నేను బాగుపడాలంటాడు. సో ఈ 3 వ్యతిరేకమైన గుణాలను పరమాత్మ సృష్టి చేశాడు. సో డాక్టర్లు ఏం అనుకున్నారు వరల్డ్ వైడ్గా, అక్కడ డాక్టర్స్ మాట్లాడుకుంటారు ఆ సినిమాలో, ఇలాంటి దయ బుద్ధి మీకు కూడా ఉంటుంది కదా, పక్కోడు నాశనం అయిపోయడంతో మంచి ఎగురుతారా లేదా? ఎగురారా? నిజంగా చెప్పండి. మంచిగా మంచిగా, ముఖ్యంగా మీకు నచ్చని వాడు కార్లో రోడ్ దిగుతున్నాడు, మీ కారు లేదు, వాడికి ఉంది, మీరు సైకిల్ మీద వెళ్తున్నాడు నడుచుకుంటూ, ఈ నా కొడుకు మోసం చేసి సంపాదించాడు ఏదో ఏదో తిట్టుకుంటారు, వాడు ఎప్పుడు మోసపోతాడా చూస్తాడు, మోసపోగానే చక్క 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 మనం కూడా నాశనమైన పర్లేదు, ఎదుటి వాళ్ళని బాగా బాగుపడదు ఎదుటి వాడు. అవునా? ఇదే బుద్ధి, దరిద్ర బుద్ధి, నీచ బుద్ధి. కానీ ఈ బుద్ధి ఉండాలి, ఉంటుంది మన లోపల. డాక్టర్లు ఏం చెప్తారో సినిమాలో 4% 5% ప్రతి వాడి లోపల ఈ బుద్ధి ఉంటుందట. కొద్దిగా అది ఎక్కువైపోతే మనకు తెలియక అజ్ఞానంలో ఎలా డీల్ చేయాలో తెలియక అది 10% 20% కూడా కావచ్చు. ఇక కొన్ని రోజులు చావులే జరగవు, డాక్టర్లు ఉన్నారు కదా మనం చంపకుండా కాపాడేవాళ్ళు. దీనివల్ల ఏం జరుగుతుంది, శ్మశానంలో పనిచేసే వాళ్ళకి ఇన్కమ్ లేదు, వాడు ఎవరు ఏడవట్లేదు, వాడికి ఏడు ఏడు ఏడిస్తే తప్ప వాడికి ఆనందం రాదు. ఏం చేస్తాడు వాడే ఆత్యాలు చేసి అందరు శ్మశానానికి వస్తుంటే అని అవుతుంటాడు. అలాంటి దరిద్ర బుద్ధిని పరమాత్మ మనకి పెట్టాడండి. ఎంత బుర్ర లేదు, అర్థమైంది లేదు. అంటే ఏంటి, మన లోపల పరమాత్మ మన శరీరంలో అన్ని పెట్టాడని డాక్టర్స్ చెప్తున్నారు, సైంటిస్టులు చెప్తున్నారు, మనకు కనబడుతున్నది కూడా. మన 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 లైఫే మనకు ప్రూఫ్. అవునా, ఎవడో నాశనం అయిపోతుంటే మంచిగా మంచిగా అనిపిస్తుందా లేదా? ముఖ్యంగా మనకు నచ్చని వాడైతే, నచ్చిన వాడు నాశనం అయితే బాధ వస్తుంది, నచ్చని వాడు నాశనం అయితే అంటాం. అవునా, ఉందా లేదా ఈ బుద్ధి మనకు? కొద్దిగానే, ఇంతైనా ఉంది. సో కాబట్టి ఈ బుద్ధిని పోవాలి అనుకోకండి, ఉండాలి. కానీ అదొక్కటే ఉంటే ప్రాబ్లం, దాంతోపాటు మంచి బుద్ధి కూడా ఉండాలి. చెడు మంచి చెడు అన్నీ అంటే కారం తీపి పులుపు అన్నీ ఉండి అన్నిటిని కలిపితే సూపర్ బిర్యానీ ఉంటుంది. అర్థమైంది కదా? సో కొత్త బిర్యానీ లేదా కొత్త వంటకం మీరు రోజు తయారు చేయాలి. పొద్దున్న లేవగానే మళ్ళీ మాయలో పడిపోయే అవకాశం ఉంటుంది, మీకు ఒక 10 రకాల వ్యతిరేకమైన ఆలోచనలు వస్తాయి. రాగానే ఏం చేయాలి? ఇది ఉండకూడదు, అది ఉండాలి, నాకు మంచి ఆలోచనలు ఉండాలి, చెడు ఆలోచన అనకండి. దయచేసి ఉప్పు కారం తీపి లేకుండా మీరు వండలేరు. అట్లాగే మంచి చెడు ఆలోచన లేకుంటే దరిద్రంగా తయారవుతుంది జీవితం. కళ్ళు తెరిచినప్పుడు మంచి చెడు ఆలోచనలు ఉండాలి, వాటి మధ్యలో మిత్రత్వం ఉండాలి. తేడా అర్థమైంది లేదా? మా ఆయన మంచివాడు అనుకున్నారనుకో, వాడి గురించి ఏదైనా చెడు విషయం తెలిసింది అనుకో, బీపీ రైజ్ అయిపోతుంది. అవునా కదా? ఆయన ఎలాంటివాడో తెలియదు, ఆయన మంచోడు కావచ్చు, సడన్గా చెడు కావచ్చు, ఏదైనా ఉండవచ్చు, మోసం చేయొచ్చు, మంచిగా ఉండవచ్చు, అన్నీ అనుకొని అన్నిటికి సిద్ధపడి ఉంటే ప్రాబ్లం ఉంటుందా? కానీ ఆయన మంచోడు అనుకుంటేనే ప్రాబ్లం. అర్థమైంది కదా? సో కాబట్టి అన్ని రకాల ఆలోచనలకు మీ మనసులో స్థానాన్ని ఇవ్వండి. ధ్యానం చేసేటప్పుడు అన్ని మంది ఆలోచనలు వదిలేయాలి, వదిలేసి దైవం దగ్గర చేయాలి. కానీ కళ్ళు తెరిచినప్పుడు ఆలోచనలు ఉండాలా వద్దా? నేను ఆడదాన్ని, నా పేరు ఇది, నేను ఇవాళ ఈ పని చేయాలి, ఇవాళ క్లాస్కు రావాలి, ఇవన్నీ గుర్తుండాలా వద్దా? మరి ఇవి ఆలోచన రూపంలో వస్తున్నాయి కదా. అవి రోడ్డు మీద వస్తుంటే బండ్లు వస్తాయి, యాక్సిడెంట్ కావచ్చు, జాగ్రత్తగా నడవాలి, ఇటు నుంచి ఒకటి రావచ్చు, అటు నుంచి ఒకటి రావచ్చు, చెడు ఆలోచనలు కూడా రావాలా వద్దా? ఏం రాదు, నేను ఎట్లా నడిచిందా, నాకు ఎవడు వచ్చి గుద్దడు అని ఆలోచన కరెక్టా? కరెక్టా? అయ్యే వాడు వచ్చేటైనా వచ్చి గుద్దొచ్చు, జాగ్రత్త ఉండాలి అని ఆలోచన రావాలా వద్దా? కీడేంచి మేలేంచాలని చెప్పారు లేదా పెద్దవాళ్ళు? కాబట్టి చెడు ఆలోచనలు కూడా స్థానాన్ని ఇవ్వండి. అతిగా ఉండకూడదు, ఎంత ఉండాలి అంత ఉండాలి, మంచి ఉండాలి, చెడు ఉండాలి. అన్ని ఆలోచనలు పక్కన ఉంటే మనం ఆ సమయానికి ఏది ఉపయోగించుకోవాలో అది ఉపయోగిస్తాం. ఇప్పుడు నేను బండి మీద వచ్చాను, రేజ్ చేయరా రేజ్ చేయరా అని ఒకటే ఆలోచన వచ్చింది అనుకో, ఎదురుగా మంచి ఉంటాడు, రేజ్ చేస్తే ఏమైతుంది? యాక్సిడెంట్ అయిపోయింది. బ్రేక్ అయ్యి యాక్సిడెంట్ కావచ్చు అని ఆలోచన రావాలా వద్దా? రావాలా? అందుకే పరమాత్మ బ్రేక్ కూడా పెట్టాడు, యాక్సిలేటర్ ఒకటే పెట్టలేదు, బుర్ర ఉంది కదా ఆయనకు, తెలిసే పెట్టాడా లేదా బ్రేకు? అర్థమైందా? సో ఇది అర్థం చేసుకొని దయచేసి పాత్రధారుని నుంచి సూత్రధారుడిగా మారండి, హాయిగా మీ లైఫ్ని ఎంజాయ్ చేయండి, ఆఖరి జన్మ చేసుకోండి. అది కేవలం మీరు సూత్రధారి అయినప్పుడే సాధ్యమవుతుంది. మీరు పాత్రధారిగా ఉన్నంతసేపు మంచి చెడు తటస్థ పాత్రలు వేస్తూనే ఉంటారు, నిర్గుణ స్థితికి చేరలేరు, గుణాతీత స్థితికి చేరలేరు. చేరాలి అంటే నేను చెప్పిన సాధనని మీరు చేయాలి. ఇది ఏదో 10,000 విషయం చెప్పాను, రేపు అనారోగ్యమైన రిలే ఇంక ఎలాంటి సమస్యకైనా మీరు సూత్రధారి అయిపోయి మీరు చేయగలిగితే సూపర్గా మీ లైఫ్ డెఫినెట్గా ఉంటుంది. నేను ఎంజాయ్ చేస్తున్నాను 14 ఏళ్ళ నుంచి కొత్త రకమైన సాధన వల్ల. మరి మీ ఇష్టం, మీరు చేస్తే మీకే తెలుస్తుంది. ఓకేనా? రైట్, చాలు ఇప్పటి వరకు ఈ క్లాసు. దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి. అదే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే రికార్డ్ చేస్తున్నా. సో మీ కరెక్ట్ డీల్ చేయాలి. మీరు పాత్రధారుడుగానే అంటే నొప్పిగానే ఉంటున్నారు మీరు, అంటే అనారోగ్యంగా. మీరెవరంటే నేను అనారోగ్యం అనాలి ఇప్పుడు. అవునా? మీకు రోగం నొప్పి వచ్చింది, నొప్పి అంటే ఒక అనారోగ్యం. మీరెవరు అంటే నేను రోగిష్టదాన్ని అంటారు మామూలుగా. కానీ మీకేం కావాలి? ఆరోగ్యం కావాలి. ఇదే పెద్ద తప్పు మీరు చేస్తున్నది. అంటే నేను ఆరోగ్యస్థితి ఆగా, అదే తగ్గిపోవాలంటే ఆరోగ్యస్థితికి రావాలని కానీ, అంటే ఒక పాత్ర నుంచి ఇంకో పాత్రకు రావాలనుకుంటున్నారు. ఆరోగ్యం అనేది పాత్రనే కదా, అనారోగ్యం అనేది పాత్రనే కదా. అవునా కదా? ఇదే పెద్ద తప్పు. వస్తావు కానీ అనారోగ్యం మీ శత్రువు అయిపోతుంది. నేనేమంటానంటే డైరెక్టర్ కావాలి అంటున్నాను. డైరెక్టర్ అయ్యాక డైరెక్టర్ మీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, అది వేరే. మీకు ఆరోగ్య అదే చెప్తా వినండి. సో ఇప్పుడు ఈ విషయంలో మీరు ఏమనుకోవాలంటే, నేను ఆరోగ్య స్థితికి చేరాలనుకోకండి, ఫస్ట్ డైరెక్టర్ కావాలనుకోండి. ఇంతవరకు అలా అనుకున్నారు, అలా చేసి చూసారు. కానీ ఒకసారి వస్తున్నాయి ఫలితాలు రావట్లేదు, మళ్ళీ బాహ్యంగా మళ్ళీ అనారోగ్య పట్ల ద్వేషము, చిన్ని అమ్మాయి జీవితంలో అసలు చచ్చిన ఉండకూడదు ఇలా అనిపిస్తుందా లేదా? కానీ మీకు డైరెక్టర్ అయినప్పుడు రోగం వస్తే రాని అంటారు, ఎందుకంటే మీ చేతిలో ఉంది మళ్ళీ తగ్గించుకోవడం. కానీ పాత్రధారుడిగా ఉన్నప్పుడు మీకు తెలియదు రోగం వస్తే డీలింగ్ అనేది, ఎందుకంటే ఆ అనారోగ్యం మీ శత్రువు అయిపోతుంది కాబట్టి. అర్థమయ్యలేదు. సో మీ సంకల్పం ఏమైతే నాకు దివ్యమైన ఆరోగ్యం కావాలి అని, అంటే దైవంతో కూడుకున్న ఆరోగ్యం కావాలి అనుకోండి, అంటే దేవుడు వచ్చాక దైవం ప్రసాదించే ఆరోగ్యం కావాలి. ఇప్పుడు మీకు దైవం ప్రసాదించట్లేదు, డాక్టర్ ప్రసాదిస్తున్నాడు, మందులు ప్రసాదిస్తున్నాయి, అవునా కదా? లేదా ధ్యానం ఇస్తోంది. ధ్యానం కంటే గొప్పది మీరు డైరెక్ట్ దైవం దగ్గరికి వెళ్ళి దైవం ద్వారా మీరు పొందడం. తేడా అర్థమవుతుందో లేదా? ఇవన్నీ తేడాలు, ఇవన్నీ కూడా రిజల్ట్స్ ఇస్తాయి కానీ కొద్దిగానే ఫలితాలు ఇస్తాయి, రియల్ ఫీలింగ్ రాదు. సో మీరు ఫస్ట్ డైరెక్టర్ కావాలి అనుకోండి, అంటే ఏంటి, నొప్పి తగ్గాలి కాదు, ఫస్ట్ నేను డైరెక్టర్ని కావాలి అంటే ఏంటి, నేను ఫస్ట్. మీరు ఎవరు అంటే మీరు దేంతో బంధం పెట్టుకున్నారు, ఆరోగ్యంతో. కానీ మీకు వచ్చింది ఏంటి, అనారోగ్యం. సో ఏమనుకోవాలి, ఓకే నేను ఆరోగ్యంగా ఉండాలి అనుకున్నాను కానీ నాకు అనారోగ్యం వచ్చింది అంటే, ఈ అనారోగ్యాన్ని సృష్టి చేసింది ఎవరు, తానొకటి తెలిస్తే దైవం మరొకటి తలిచాడు. నేను అనుకోలేదు కానీ దైవం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు, మెంటల్ ఆయనకేమన్నా నిన్ను బాధ పెడితే ఆయనకేమన్నా సంతోషమా? కాదు కదా, ఏదో ఉంటుంది మర్మము, ఏదో నాకు ఫ్యూచర్లో రాబోయే పెద్ద కష్టాన్ని చిన్న కష్టంతో తీస్తున్నాడా లేదా కర్మలు తీసేస్తున్నాడేమో ఇలా అనుకొని ఏం చేయాలి, ఓకే పరమాత్మ మై డియర్ దైవం నువ్వే సృష్టి చేసావు ఇది అనుకొని దాన్ని ఇష్టంగా అనుభవించాను. ఎప్పుడైతే దాన్ని ఇష్టంగా అనుభవించి నేను నీ దగ్గరికి రావాలా, నేను ఈ నొప్పిలో ప్రశాంతంగా ఉండాలి అనుకోండి, మీ ఫస్ట్ టార్గెట్ ఏం చెప్పాను, ప్రశాంత స్థితికి, అప్పుడే దైవం మనకు మీ లోపల దైవం కనబడతాడు. కాబట్టి ఈ నొప్పిలోనే ప్రశాంతంగా ఉండాలి, ఉండగలగాలి అనుకుని కొద్దిసేపు చిన్నపిల్ల ఏడవాడి, దాన్ని ఎంజాయ్ చేయండి, ఏడ్చాక కొద్దిసేపు అయ్యాక దాంట్లో హాయిగా ఉండగలుగుతారు. అప్పుడు మీకు నొప్పి కనబడుతుంటుంది, నొప్పికి అతీతంగా ఉంటారు, ఆరోగ్యం కూడా కనబడుతుంది. నొప్పి కనబడుతుంది అంటే అనారోగ్యం కనబడుతుంది, ఆరోగ్యం కనబడుతుంది. కనబడ్డాక వాటి మధ్యలో ఓకే ఆరోగ్యం హాయిరా అనారోగ్యం హాయిరా అనండి, మీరు అనాలి, మీరే అనాలి. అప్పుడు మీరెవరు, సూత్రధారి నాట్ పాత్రధారి. ఆరోగ్యం కాదు మీరు, ఆరోగ్యం కావాలంటే పాత్రధారి అంటే పాత్రలే వేస్తున్నారు, సూత్రధారి ఎప్పుడైతారు? సో సూత్రధారి కావాలంటే నాకు ఆరోగ్యం కావాలి అనకూడదు, నా నేను డైరెక్టర్ని కావాలి అనండి. మీకు ఆరోగ్యం రాదని నేను చెప్పట్లే, వస్తుంది, ఫస్ట్ డైరెక్టర్ కావాలి. అయ్యి హాయ్ అనారోగ్యం, హాయ్ ఆరోగ్యం అనాలి అని, అరే మీ ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోండి, ఫ్రెండ్లీగా ఉండండి అని ఇలా అనుకుంటూ ఆ ఇద్దరిని ఎప్పుడైతే చూడగలుగుతారో అప్పుడు మీకు దైవంతో కనెక్షన్ ఏర్పడుతుంది. ఏర్పడగానే దైవం రాగానే ఆయన చెప్పింది చేయండి, మీకు ఫలితం వస్తుంది. ఆయన రాగానే ఇది మాయమైపోతుంది. ఆరోగ్యం మాయం, అనారోగ్యం మాయం, కేవలం ఆనందమే మిగులుతుంది. ఆ ఆనందం శరీరం మొత్తం ప్రవహిస్తుంది, కథ మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఆ దైవ శక్తి, మీరు మీ దైవంతో కలయిక జరగడం వల్ల ఒక శక్తి పుడుతుంది, ఆ శక్తే ఆ సమస్యకు పరిష్కారం. అంటే మీరు మీ దైవంతో కలయిక జరగడమే అన్ని సమస్యలకు పరిష్కారం. దేవుడితో కలిసాక ఇంకా సమస్యలు ఉంటాయా? ఉండవు. తేడా అర్థమైంది కదా. సో నేను ఆరోగ్యం కావాలి అని పెట్టకండి దరిద్ర సంకల్పం. దివ్యమైన ఆరోగ్యం కావాలి అని, అంటే దైవం ప్రసాదించే ఆరోగ్యం కావాలి అనుకోండి. ఎప్పుడైతే అనుకోని మీరు దైవ బుద్ధి పెంచుకోవాలి, అంటే ఏంది, సూత్రధారి కావాలి. అంటే నేను ఇప్పుడు ఆరోగ్యవంతుణ్ణి, ఆరోగ్యం కావాలి అనుకోను, అనారోగ్యాన్ని ద్వేషించను, నేను సూత్రధారణ అయిపోయి నేను ఆరోగ్యాన్ని అనారోగ్యాన్ని చూస్తాను, చూసి వాటి మధ్యలో ఫ్రెండ్షిప్ క్రియేట్ చేస్తాను, హాయ్ రా అంటాను. డైరెక్టరు అనారోగ్యాన్ని ఇష్టపడతాడా ఆరోగ్యాన్నా? ఇద్దరు కావాలి. ఎండాకాలం చెట్లాగా ఎండిపోయి ఎండ కొడతాడు మిమ్మల్ని, ఎందుకంటే అప్పుడే వర్షం పడుతుంది, కొత్త చిగురు వస్తుంది, కొత్త పళ్ళు కొత్త పూలు పూస్తాయి. అర్థమైంది? మీరు మూడవాళ్ళు అయితే ఆటోమేటిక్గా మీకు ముగ్గురు కనబడతారు. నేను డైరెక్టర్ కావాలంటే అక్కడ పాత్రలు రెండు కనబడతాయి. అంతవరకు నేను ఆరోగ్యం కావాలి, ఆరోగ్యం కావాలంటే అనారోగ్యమే కనబడుతుంది. ఇక ఫైటింగ్ ఆరోగ్యం అనారోగ్యం మధ్యలో. ధ్యానం అంటే కళ్ళు తెరిచినప్పుడు అయినా కళ్ళు మూసినప్పుడు చేయొచ్చు, దీనికి స్పెసిఫిక్ ఇట్లా కూర్చొని చేస్తున్నాయి, వంట వండుకుంటూ మాట్లాడవచ్చు, స్నానం చేస్తూ మాట్లాడవచ్చు, సినిమా చూస్తూ ఏజ్ చూస్తున్నా ఇదే ధ్యానం చేయొచ్చు. దీనికి ఇక కళ్ళు కూర్చొని సాధన కాదు, మీరు ఎలా అయినా చేసి పడుకొని చేయొచ్చు, నా కళ్ళు తెరిచి చేయొచ్చు. ఎప్పుడు అంతర్మదనం, అంతరంలో అనాలిసిస్, విశ్లేషణ, ఇలా నేను చెప్పినట్టు విశ్లేషణ చేసి నేను చెప్పినట్టు అనుభవించాలి. ఓకేనా? ఇది కూడా ధ్యాన పద్ధతే, కానీ ఇది కళ్ళు మూసుకొని చేసేది కాదు. కళ్ళు మూసుకొని కూడా అనుకోవచ్చు, కానీ శ్వాస మీద ధ్యాస పెట్టడం కాదు, ఇది వేరే పద్ధతి. 112 పద్ధతులు శివుడు చెప్పాడు, దాంట్లో ఇదొక పద్ధతి. ఓకేనా? అర్థమైంది కదా. సో పాత్రధారు నుంచి సూత్రధారుడు కావాలి. ఆరోగ్యం కావాలి అనుకోకండి, దివ్యమైన ఆరోగ్యం, దైవం ప్రసాదించే ఆరోగ్యం. అర్థమైంది? మీకు మామూలు ఆరోగ్యం వస్తుంది, వచ్చినా ఏముంటుంది, చినియమ్మా అనవసరంగా మోసపోయినా, అనవసరంగా డాక్టర్కి 1000 రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది, మందుల కింద పెట్టాల్సి వచ్చింది, ఈ దరిద్ర ఆరోగ్యం వచ్చి నా జీవితాన్ని నాశనం చేసింది అని అనారోగ్యం పట్ల భయం అలానే ఉంటుందా, తగ్గుతుందా? అలానే ఉంటుంది, ఇంకెక్కువ అయిపోతుంది. అవునా కదా? వస్తుందేమో, మళ్ళీ వస్తుందేమో, మళ్ళీ వస్తుందేమో. కానీ దైవం ప్రసాదించిన ఆరోగ్యం అలా ఉండదు. అనారోగ్యం పట్ల విశ్వాసం ఉంటుంది. అనారోగ్యం నా ఫ్రెండే, అది వచ్చేది చెత్త దివ్వడానికే, నన్ను దైవం దగ్గర చేర్చడానికే. అనారోగ్యం ఆరోగ్యం కలిస్తే తప్ప దైవం దగ్గర చేరలేవు. పాజిటివ్ నెగిటివ్ కలిస్తే తప్ప ఫ్యాన్ తిరగదు, లైట్ వెలుగవు. ఓహో, ఆరోగ్యం ఎందుకు, అనారోగ్యం ఎందుకు వచ్చిందా, నేను ఒకవైపే ఉన్నాను ఇంకొకటి కూడా అందుకే వచ్చిందా, ఆ రెండింటిని కలిస్తే తప్ప లైట్ వెలుగవా? ఆ లైట్ ఏంటంటే నథింగ్ బట్ దైవం. దైవం అంటేనే వెలుగు. ఆ లోపల గ్లో ఉందా, వెలుగుందా మీకు? లేదు. ఎందుకంటే పాజిటివ్ నెగిటివ్ కలిసి లేవు. సో ఆరోగ్యం అనారోగ్యం కలిసి లేవు, కలిసి ఉన్నాయా? మిత్రులుగా ఉన్నాయా? శత్రులుగా ఉన్నాయా? తేడా అర్థమైంది కదా. సో నొప్పి ఎందుకు పోవట్లేదు అంటే మీరు డైరెక్టర్ కావట్లేదు, దాంట్లోనే ఉండి దాన్నే అనుభవిస్తూ ఇది ఎప్పుడు పోతుందా అని చూస్తున్నారు. ఎప్పుడు పోతుందా? అరే నువ్వు ఉండు, కానీ ఆరోగ్యం కూడా ఉండనివ్వు, నేను డైరెక్టర్ అయిపోతా ఇప్పుడు, నిన్ను ఉండు, నువ్వు ఉండనండి, అనారోగ్యం పోవనకండి, ఉండు కానీ 50% ఉండు. రెండే కదా అక్కడ ఉన్నాయి, 33 అంటే 3 ఉంటాయి. సో 50% ఉండు, నేను 50% నేను నీ దగ్గరకు వస్తున్నా, నేను సూత్రధారణ అయిపోతా, అయిపోయి మీ ఇద్దరిని కలుపుతా, ఇట్లా ఏదో కొత్త కొత్తగా మాట్లాడారు. మీ వేలు ఒక డైరెక్టర్ ఎలా మాట్లాడతాడు ఊహించండి, అలా మాట్లాడండి ఆ రెండు పాత్రలు, ఆరోగ్యం అనారోగ్యంతో మాట్లాడి సఖ్యత కుదుర్చండి, సీన్ మారిపోతుంది. ఇక్కడ మారిపోయిందా మీకు తెలిసిపోతుంది, ఇక్కడ మారిపోగానే ఆటోమేటిక్గా బాహ్యంగా మారిపోతుంది. అంతర్ముఖ ఏదొచ్చినా కొంచెంసేపు తిట్టుకోండి, కొంచెంసేపు తిట్టండి, తిట్టుకోండి, అలా చేసి ఫైనల్గా డైరెక్టర్ అయిపోండి, కలపడం, ఇలా కొత్త కొత్తగా డైరెక్టర్ అవుతూ కొత్త కొత్తగా పాత్రలు, కొత్త కొత్తగా సీన్లు క్రియేట్ చేయండి. చూడండి, ఇంకా ఇప్పుడు పెట్టలే, ఫస్ట్ రెండింటికే ఇచ్చాను. 3 రోటలు అంటే మళ్ళీ రెండింటి యొక్క కలయికనే 3వది. ఫస్ట్ 2 కలయిక జరగాలి, జరుగుతుంటే 3వది కుడుతుంది. ఆ 3వది అయ్యాక మళ్ళీ 3 కలపడం. ఫస్ట్ అయితే 2 చాలు, ఫస్ట్ వీళ్ళకి కొత్తగా ఉన్నది కదా, మళ్ళీ అది ఇంకా డీటెయిల్గా వెళ్ళాల్సి వస్తుంది. 2 ఉంటాయి కదా మనకి, ఎక్కడైనా మంచి చెడు 2 ఉంటాయి, మనం 2 కలపండి. తేడా అర్థమైందిగా, క్లియర్గా ఉందా లేదా? మీరు చేసే సాధనం, నేను చెప్పే సాధనం, టోటల్ రివర్స్. చంపడం సాధ్యం కాదు రోగాలను. అవునవునవును, అదే ఇది, దాన్ని ఇంకో రకంగా వర్ణిస్తున్నాను. హాయ్ రాని ఆ రోగంతో మాట్లాడడం, ఫ్రెండ్షిప్ చేయడము, ఆ రోగమే పరమాత్మ యొక్క రూపమే కదా, అంత పరమాత్మనే. పరమాత్మ అనారోగ్యం లేడా? ఆయన లేని ప్లేస్ అంటూ ఉందా? ఆరోగ్యంలో ఉన్నాడు, అనారోగ్యంలోనూ అంతటా ఉన్నాడు. కానీ మీరు అనారోగ్యాన్ని చంపాలని చూస్తున్నారు. అంటే ఏంటి? పరమాత్మనే చంపాలని చూస్తున్నారు, అమ్మవారినే చంపాలని చూస్తున్నారు. శక్తి స్వరూపిణి అమ్మవారు కదా, శక్తి అంటే అన్ని శక్తులే, సృష్టి అంతా ఆమెనే ఉంది. అంటే అనారోగ్యం అమ్మవారే, మరి అమ్మవారిని చంపాలని చూస్తే అమ్మవారి కోపం రాదు? నీ ఏమన్నా ఆశిష్టం విమర్శిస్తావా అంటే, అదే చెట్టు రోగర్ రాగానే ఫైటింగ్ చేస్తుంది ఆ ప్రకృతి తోటి, అలా ఉండిపోతుంది, మొత్తం ఎండిపోతుంది. ఎండిపోగానే మళ్ళీ కొద్దిసేపు కొత్తగా ఉంటుంది, మళ్ళీ కొత్త చిగురు వస్తుంది, కొత్త పండ్లు, కొత్త పూలు, మళ్ళీ ఎండిపోతుంది. అట్లా అర్థమైంది. సో అనారోగ్యం వచ్చేది ఏం చేస్తుంది? మిమ్మల్ని చంపడానికి కాదు, మీ లోపల ఉన్న అనవసరమైంది తీసేయడానికి, కొత్త శక్తులు, కొత్త టాలెంట్స్ మీకు పుట్టించడానికి. తేడా అర్థమైంది కదా? ఓకేనా? ఇంకా అవును అవును, మీరు పిల్లలు కావాలి అనుకుంటే డెఫినెట్గా పిల్లలు సాధ్యమే, కానీ మీకు సాధ్యం కాదు. మీకంటే ఒక పాత్రధారుడికి సాధ్యం కాదు, సూత్రధారుడికి ఏదైనా సాధ్యమే. దైవానికి సాధ్యం కాదు ఉంటుందా, డైరెక్టర్కి సాధ్యం కాదు ఉంటుందా, ఏ దంట సృష్టి చేయగలుగుతారు సాధ్యం కాదు అంటూ లేదు. సో మీరు పాత్రధారుడిగా ఉన్నంతసేపు ఇది వర్కౌట్ కాదు. మళ్ళీ అక్కడ కూడా ఇదే చెప్తున్నాను, నేను గొడ్రాలని, నాకు పిల్లలు కావాలి, నాకు పిల్లలు కావాలి, రాకపోయే వరకు తిట్టుకుంటారు, కర్మ పాపం పుణ్యం అంటారు. అవునండి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా పిల్లలు కావాలనుకునే వాళ్ళు ఉంటే నేను చెప్పింది చేయండి, సూపర్గా మీకు పిల్లలు పుడతారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను, మీరు పాపాత్ములు కదా, పిల్లలు లేకపోవడానికి కారణం ఏంటి? పాపం చేసి మీరు అందరు గొడ్రాలు అంటారా లేదా? పిల్లలు లేని వాళ్ళని ఏ జన్మలో ఏం పాపం చేసి సచ్చిందో అంటారు, అందుకే పిల్లలు లేరు. మీరు మాత్రం ఏం పుణ్యాలు చేశారని మీకు కూడా కష్టాలు ఉన్నాయి. ఆమెకు పిల్లలు లేరు, నీకు ఇంకోటి ఏది లేదు, ఎవరికి ఏదో సమస్య ఉండనే ఉంది. అవునా? సో ఎవరు 100% పుణ్యాత్ములు కాదు. పుణ్యాత్ములు అయితే జన్మనేస్తారు కదా, మీకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం. పాపాలు చేస్తేనే జన్మలు ఎత్తుతారు. మరి నువ్వు పాప జన్మెత్తే అంటే నువ్వు కూడా పెద్ద గ్రేట్ ఫీల్ కావాల్సిన అవసరం లేదు. అందరం మంచిగా పెద్దగా మూట కట్టుకునే వచ్చాం ఇది. సో ఎవరు నీచం కాదు, ఎవరు ఉచ్చం కాదు. కొందరికి డబ్బులు బాగుంటాయి, కొందరికి డబ్బులు ఉండవు. కొందరికి డబ్బులు ఉంటాయి కానీ ఆరోగ్యం ఉండదు. పట్టు పరుగులు అన్నీ ఉంటాయి కానీ కింద పడుకుంటుంటారు. ఈ దగ్గర ఏం డబ్బులు లేవు కానీ ఇంట్లో అడుగుతాం, ఇంట్లో మంచిగా పరిపేసుకొని మంచిగా మంచం వేసుకొని హాయిగా పడుకుంటాడు. ఉన్న దాంట్లో కానీ 100 కోట్లు ఉన్నవాడు, 2000 కోట్లు ఉన్నవాడు కింద పడుకుంటాడు. నన్ను మంచి వాళ్ళు పడుకు పెడతాడు, అది కానీ నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. కష్టపడి 2000 కోట్లు సంపాదించి ఒక ఆయన ఆఖరి కేంద్రం అంటే రోజు 2 ఇడ్లీ, మధ్యాహ్నం ఇంతనం, రాత్రి 2 పుల్కాలు. ఎందుకు సార్ ఈ జీవితం దరిద్రం జీవితం అని వాళ్ళ పని మనిషి అన్నాడు. నేను వాళ్ళ ఇంటికి వెళ్తే నన్ను మంచిగా బట్ట పరుపులు వేసి పడుకోబెట్టాడు, నాకేం రోగం లేదు కదా. ఆయన మాత్రం కింద పడుకున్నాడు. బొమ్మ ఏం లేదు, మొత్తం బ్యాక్ పెయిన్ అంతా బ్యాక్ అంతా పాడైపోయాడు నడు. ఇగో ఇది పరిస్థితి. సో ఎవరికి ప్రతి వాళ్ళకి ఏవో ఒక సమస్యలు ఉంటూనే ఉంటాయి, ఓకేనా. సో ఒక సపోజ్ గొడ్రాలు ఉంది, ఎగ్జాంపుల్, పర్లేదు ఆ గొడ్రాలు అంటున్నాయి కదా, ఉంటే ఫీల్ కావద్దు, ఆ ఫీల్ అయినా పర్లేదు, నేను చెప్పదలుచుకుని చెప్పాలి కదా. సో ఒక గొడ్రాలు నా దగ్గరకు వచ్చింది, గొడ్రాలు కాదామె. ఆ గొడ్రాల కేసులు కూడా 10-15 ఏళ్ళ నుంచి పిల్లలు లేని వాళ్ళు పిల్లలు పుట్టారు. ఇప్పుడు ఒక కేసు చెప్తాను. ఒక కేసు ఏంటంటే పెండ్లైంది, 3 నెలలకే పిల్లలు కన్ఫర్మ్ అయ్యారు. వాళ్ళు ఏమనుకున్నారు, మాకు పిల్లలు వద్దు అనుకున్నారు. వద్దనుకుంటారు కదా, ఇంకా ఇప్పుడే ఎందుకులే, ఇంకా సెటిల్ కాలే లైఫ్లో, ఏదో ఎన్నో కారణాల వల్ల వాయిదా వేస్తున్నారు. ఇప్పుడు వద్దు, 2-3 ఏళ్ళ తర్వాత మళ్ళీ కందామని అనుకున్నారు ఇద్దరు. సరే ఏం చేశారు, ఏం చేశారు, అబార్షన్. ఆడవాళ్ళు చెప్పండి, మొగలు చెప్పతున్నా. అబార్షన్ చేయించుకున్నారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేశాడు, తీశాడు. సో ఇది పాపమా పుణ్యకార్యమా? అంటే ఆల్మోస్ట్ జీవి ప్రవేశించినట్టే కదా శరీరంలోకి, అలాంటి జీవిని హత్య చేసినట్టే కదా, పాపమే కదా, రైట్. పాపం అయిపోయింది, సరే మర్చిపోయారు వీళ్ళు. నాకు చెప్పారు వాళ్ళు, నా శిష్యులే, ఆమె నేను సాధన చేస్తుంది. అదంతా జరిగినాక నాకు చెప్పింది, సరే ఓకే పర్లేదు అన్నాను. నేను మర్చిపోతానికి ఎంతోమంది ఉంటారు కదా, నాకు ఏం గుర్తుంటాయి. ఏమైంది, 3 ఏళ్ళ తర్వాత మళ్ళీ ప్రయత్నం, పిల్లలు కావాలని సెటిల్ అయిపోయారుగా, పిల్లలు కావాలి. ఎంతకో పిల్లలు పుట్టట్లేదు. ఏం చేశారు, డాక్టర్ దగ్గర, అమెరికాలో ఉంటారు వాళ్ళు, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ అన్ని రిపోర్ట్స్ చూసి ఏం చెప్పాడు, నీకు పిల్లలు కారు, వాళ్ళ హస్బెండ్లో ఏదో ప్రాబ్లం ఉందట, సమ్ ఏదో, ఇక డీటెయిల్స్ ఎందుకు, ఏదో ప్రాబ్లం ఉంది, ఇక మీకు పిల్లలు పుట్టరు, అసాధ్యము, ఇంపాసిబుల్ అన్నారు. ఆ రంగానే వేని ఏడ్చుకుంటే మొదలైంది బాధ. అయ్యో అప్పుడే కనుంటే బాగుండేదే, అనవసరంగా పోస్ట్పోన్ చేసామే, ఇక ఎన్ని ఆలోచనలు వస్తాయి. ఇక అటట వెళ్ళిపోయి తిట్టుకొని ఏడ్చేసి అన్న అయిపోయాక దయ్యలాగా నేను కనపడ్డాను. నాకు ఫోన్ చేసి ఇలా చెప్పింది. చెప్తే ఎందుకు ఇలా జరిగింది అని నేను మర్చిపోయాను. నీ దృష్టిలో అసలు ఎందుకు ఇలా జరిగి ఉంటుంది అంటే, నేను పాపాత్మురాలని అని అనగానే ఒక్కసారి పాపం అనగానే నా కోపం వచ్చేస్తుంది. పాపాలే లేవు నా కాన్సెప్ట్లో, పాప పుణ్యాలు లేవు. డైరెక్టర్ దృష్టిలో పాపం పుణ్యం ఉందా? హీరోని వీళ్ళని చంపమంటాడు, లేదా ఎవరినో చంపమంటాడు, రేపు చేయమంటాడు, నిజంగా ఉంటుంది పాపం పుణ్యం ఉంటుందా? లేదు. సో దైవస్థితిలో పాప పుణ్యాలు ఉండవు, అంత నాటకం. సో నేను చెప్పే కాన్సెప్ట్ ఏంటి, మీకు పాప పుణ్యాలు లేవు అని. ఇంకా అది చెప్పలేదు, ఇక టైం లేదు కాబట్టి ఏదో మినిమం ఆగాను. సో మీరు ఫుల్గా వింటే తెలుస్తాయి పాప పుణ్యాలు లేవు ఈ కాన్సెప్ట్లో. డైరెక్టర్ స్థాయికి చేరి చేస్తే, ముందు చేస్తే పాత్రదారుడు స్థాయిలో పాప పుణ్యాలు ఉంటాయి మీరు పాత్రదారుడు అనుకుని చేస్తే, కానీ సూత్రధారుడు అనుకుని చేస్తే పాపపుణ్యాలు లేవు. సూత్రధారుడు నిజంగా చంపడు, అంత నాటకమే, అవునా కదా. సో నేను పాపం చేశాను అనుకుని నా కోపం, నీ అబ్బా పాపం చేసాడు ఏంటి అన్న, ఎప్పుడు ఏం పాపం చేసావు, ఏదో గత జన్మలో పాపం చేశా అంటదేమో అనుకున్నాను, ఈ జన్మలో చేశావు, ఏం చేసావు ఇది చెప్పింది. ఏంటి రేదే అభాషణ, నాకు అపోజిట్ మెంటల్ కింద న్యూ ఎనర్జీ ఫాలో అవుతున్నాను. ఎప్పుడైనా చెప్పాను నీకు పాప పుణ్యాలని? ఎవరు చెప్పాడు పాపం? ఆ పాప ఎవరైతే నీ గర్భంలోకి ప్రవేశించిందో దాని తర్వాతలో ఉండాలి. నేను ఒక 3 నెలలే ఉండి వెళ్ళిపోవాలనుకుంటున్నాను, దాని తలరాతలో ఉండాలి. నీ తలరాతలో 3 నెలల పాపను చంపేయాలి, తీసేయాలని ఉండాలి. కాబట్టి ఇక్కడ తప్పెవరిది? ఇద్దరిది తప్పు, లేదా ఎవరిది కాదు. అంటే ఆ పాపని నీకు ఆలోచన పంపించింది, నన్ను తీసేయి, నేను 3 నెలలే ఉండాలనుకుంటున్నా కాబట్టి పాపం లేదు తీసేయన్నాను అని నేను చెప్పినట్టు ఆ బాధను, ఆ సుఖ, ఆ కష్టాన్ని ఏదైతే తీసేసామని ఫీల్, బాధ ఉంటుంది కదా, దాన్ని దైవప్రసాదంగా భావించి అనుభవించు. డెలివరీ టైంలో ఎలాగ అనుభవిస్తావు అనుభవించు అన్నాను. అంటే ఆమె ఏమన్నదో తెలుసా, బాగానే చెప్తున్నావు సార్, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నాలో ఏం ప్రాబ్లం లేదు, నా బాడీ బాగానే ఉంది, మా ఆయన బాడీలో ప్రాబ్లం అట, ఆయన ఏమో ధ్యానం చేయడం మరి ఇప్పుడు ఏంటి అని. అంటే నేను ఆడు ధ్యానం చేస్తే చేయకుండా నీ తలరాత మార్చుకోముందు చూడు ఏం జరుగుతుందో, వాడికి ఏదో జరుగుతుంది, పని అయిపోతుంది పో అన్నాను. అనగానే చెప్పనైతే చెప్పాను, నాకే డౌట్. ప్రజెంట్ లో వాగేశాను, మాస్టర్ గారు వచ్చాడు లోపల వాగేశాడు, నేను కూడా ఓకే అనేసాను. నాకే డౌట్ అవుతుందా లేదా. మన అమెరికన్ డాక్టర్స్, మన ఇండియన్ డాక్టర్స్ కాదు కదా, కొద్దిగా ఇంకా డీపర్ గా చూసి చెప్తారు వాళ్ళు. మరి వాళ్ళే చెప్పారు సాధ్యం కాదని. మరి ఎట్లా నిజంగా వస్తుందా రాదా? ఇక వచ్చేసింది మనం ఏదైనా వాగుతాం అంత డీపర్ గా, మన కాన్సెప్ట్లు ఏదైనా సాధ్యమే. నిజంగా మీరు కరెక్ట్ సాధన చేస్తే అయిపోయింది. సరే చేస్తానండి. 1 మంత్ తర్వాత సూపర్ గా శుభవార్త చెప్పనే చెప్పింది. ఇప్పుడు ఆమెకు పాప పుట్టింది, 6 నెలలు అయిపోయింది. చీఫ్ గెస్ట్ ఎవరు? నేనే. మరి పాప అని చేస్తే పిల్లలు ఎట్లా పుట్టారు? మీ దృష్టిలో పాపమేగా, ఎలా పుట్టారు? ఆ పాపాన్ని దగ్ధం చేసుకునే విద్య నేర్చుకుంది ఆమె. పాత్రధారి నుంచి సూత్రధారి అయ్యే విద్య నేర్చుకుంది. సూత్రధారి అయిపోయి ఆ ఇద్దరిని క్షమించో ఏదో చేసి మిత్రత్వాన్ని క్రియేట్ చేసి, ఎప్పుడైతే లోపల దైవంతో కనెక్షన్ ఏర్పడ్డదో, దేవుడు అనుకున్నా ఇంకా ఎంతసేపు అండి, నీ బాడీలో ఏదైనా లోపం ఉన్నా సరి చేస్తాడు, ఇంకో బాడీ లోపల ఉన్నా ఏదో జిమ్మికల్ రీమిక్స్లు చేస్తాడు, అన్ని పనులు అయిపోతాడు. అర్థమైందా? సో చేసిన సాధన భార్య, భర్తలో లోపం, పాపాలు చేశారు, అన్నీ వ్యతిరేకాలే ప్రపంచానికి. డాక్టర్లేమో ఇంపాసిబుల్ అన్నారు. మరి ఎలా సాధ్యమైంది? అది పరమాత్మ లీల. లీల అంటున్నా, నాటకం. ఆయన తలుచుకుంటే ఏదైనా సాధ్యం, కానీ ఆయన తలుచుకోవాలంటే నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన తలుచుకుంటే సాధ్యమవుతుంది అని ఇట్లనే రాగదేశాలు పెంచుకుంటూ బండబుద్ధులు తిట్టుకుంటే అది వర్కౌట్ కాదు. మీరు సూత్రధారి అయ్యే ప్రయత్నం చేయాలి. మీరు మీ చేతిలో అది ఉంది కాబట్టి ఇది చేయగలిగితే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం. ముగ్గురు అంటే ఏం లేదు, ఇద్దరు, శ్రీధర్ రమేష్ యొక్క కలయికనే మూడోవాడు. ఫైనల్ గా మూడింటిని ఈక్వల్ గా చూడడం. ఫస్ట్ ఇద్దరు ఉంటారు, రమేష్ శ్రీధరు, ఫైట్ సీన్ చేసి చేసి తర్వాత ఫ్రెండ్షిప్ చేస్తే ఇద్దరు కలిసిపోతాం. కలిసిపోతే మూడోవాడు తటస్థం, సత్వగుణం. అదే అయిపోయాక మళ్ళీ 33-33 చేయండి. ఫస్ట్ 50-50 చేసి, 50-50 చేసి ఇద్దరిని కలిపి తర్వాత 33-33 చేసేసి ముగ్గురు కలిపేయండి. అది పూర్తిగా డైరెక్టర్. ఈ దారిలోనే మీకు ఫలితాలన్నీ వచ్చేస్తాయి. మీరు లోపల చేస్తాం సేమ్ రిలేషన్షిప్. ఇది ప్రాబ్లం 10,000. ఈ 10,000 బదులు చీర, నగలు, దాని గురించే కదా గొడవలు. అంతే, ఏదైనా ఆయన ఏది వచ్చినా దానికి ఇదే చేయాలి. వాడు ఇంటికి రావట్లేదు, తాగుతున్నాడు, తింటున్నాడు, మీరు మీ అమ్మాయి మంచోడు కావాలి, ఎప్పుడు మంచోడు అవుతాడా, ఎప్పుడు తాగడం అనిపిస్తాడా అంటే మళ్ళీ ఇంకో పాత్ర. అక్కడి నుంచి సూత్రధారికి రండి. తాగేవాడు, తాగనివాడు. మీరు తాగరు, ఆయన తాగుతాడు. రైట్, ఇద్దరితో ఫ్రెండ్షిప్ చేసి ఇలా సాధన చేయండి. చూడండి ఏం జరుగుతుంది, సీన్లు మారిపోతాయి. మీరే వాడు బయట తాగి రోడ్డు మీద పడి యాక్సిడెంట్లు కాకుండా ఏ ఇంట్లోనే తాగండి అండి, మీకే బుద్ధి మారిపోతుంది. మీరే అన్ని టచ్లు మంచిగా అన్ని వేయించి పెడతారు, వాడు ఇంట్లోనే తాగి పడుకుంటాడు. హాయిగా సగం గోల తగ్గినట్టే కదా. ఇంకా నెక్స్ట్ స్టేజ్లో మీరు కూడా ఆయనతో పాటు కలిసి తాగుతారు. నవ్వుతుందా మీరు? పెద్దావిడా మీరు తిడతారేమో అనుకున్నాను నేను. సరదాగా చెప్తున్నా, మీ అమ్మాయికా, అబ్బాయికా? రైట్. ఎస్ ఎస్, మీరు చేస్తే తల్లిగా మీరు చేసి ఆ కోడలు, కొడుకు ఇట్లా ఊహించుకోండి. కొడుకు ఎందుకు వినట్లేదు, వాడికి ఇది కావాలి. అదే అదే ఎందుకు వెళ్తున్నారు, వాళ్ళు ఎందుకు వెళ్తున్నారో, వీడు వెళ్తున్నారో, ఏదో ఉంటుంది కదా కారణాలు. వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు? మీ ఇంట్లో, మీ ఇంట్లో ఏదో వాళ్ళకి నచ్చింది లేదు, సంథింగ్, అబ్బాయిలో నచ్చలేదో, లేకపోతే ఆస్తి లేదో, కారు లేదో, ఏదో మరి ఉంటాయి కదా. సో ఆస్తి లేదో, ఆస్తి ఉంది, ధనం, బీదరికం, రైట్. వాటి మధ్యలో మిత్రత్వాన్ని క్రియేట్ చేసి కలపండి, మీకు తగ్గట్టుగా మీకు దొరుకుతుంది. అన్నిటికీ ఇదే మీరు చేయండి తల్లిగా. మీ మాటలు మారిపోతే అప్పుడు పిల్లవాళ్ళు మార్పు వస్తుంది. ఇప్పుడు భార్య చేయగిన భర్త మారలే. నా పిల్లోడికి పెళ్లి అయింది, పెళ్లి కాలే, రెండు ఊహించుకోండి. మీ పిల్లోడికి మీలో పడి పెళ్లి చేసేస్తే ఆటోమేటిక్గా బయట పెళ్లి అవుతుంది. పిల్లవాడికి పెళ్లి కాలేదు, పెళ్లి కావాలి అనే సంకల్పం. సో పెళ్లి అయినా పెళ్లి అవ్వడం కూడా ఒక పాత్రనే, పెళ్లి కాకపోవడం కూడా ఒక పాత్రనే. మీరు డైరెక్టర్ అయిపోండి. పెళ్లి కావాలి వద్దు నుంచి బయటకు వచ్చి డైరెక్టర్ అయిపోయి పెళ్లి కావాలి, పెళ్లి కాదు, ఈ రెండు ఉన్నాయి. ఈ రెండింటి మధ్యలో మిత్రత్వాన్ని సృష్టి చేయండి. కొద్దిసేపు సృష్టి చేసి రెండింటికి కలిపేయండి. లేదా ధనము, బీదరికం ఇట్లా ఏమేమి ఉన్నాయో, ఏ కారణాల వల్ల క్యాన్సిల్ అవుతుంది, అందం లేదనో, ఏదో ఒకటి ఉంటుంది కదా, అందం ఉందనో, ఏదో వచ్చేసరికి జాబ్ లేదనో, జాబ్ కావాలి, జాబ్ వద్దు, వాటి మధ్యలో ఇట్లా అన్ని రెండింటిని సృష్టి చేసి అన్నింటి మధ్యలో మీరు మూడోవాళ్ళు అయిపోవాలి. పాత్రధారుడు కావద్దు, సూత్రధారి కావాలి. అయిపోయి ఆ రెండింటిని లోపల కలుపుతూ ఉండండి, సీన్ బయట మారిపోతుంది. చూడండి, ఆ రెండు క్యారెక్టర్లు ఉన్నాయి కదా, ఆ రెండు క్యారెక్టర్లు కలపాలి మీరు. తర్వాత రెండు క్యారెక్టర్లను కలపాలి. ఫ్రెండ్షిప్ే, ప్రేమ, ప్రేమ అనుకోండి. అరే నువ్వు నాకు డబ్బులు ఇవ్వరా, క్లియర్గా అరే నా దగ్గర ప్రస్తుతానికి డబ్బు లేదురా, నాకు నా దగ్గర మనసు ఉంది, నేను మంచివాడిని, నీకు చూసుకోగలుగుతా, నాకు అంత ప్రేమ ఉంది, నిజంగా నీకు నచ్చితేనే నన్ను పెళ్లి చేసుకో, నా దగ్గర అయితే డబ్బు లేదు, నీ దగ్గర డబ్బు ఉంది కదా, ఇద్దరం కలిసి కాపురం చేద్దాం, ఇట్లా ఫ్రెండ్లీగా. మరి వీళ్ళు ఏమనుకుంటారు, నీ అమ్మ దీనికి ఆహంకారం డబ్బున్నా అన్నదాని ఆహంకారం, డబ్బు లేదా రిజెక్ట్ చేస్తుందా, ఈ సంగతి చెప్తా అటాటని తిట్టుకుంటుంటారు మామూలుగా. బయటికి మాత్రం ఇలా మాట్లాడతారు కానీ. సో తిట్టుకోవడం నుంచి మిత్రత్వం, వాళ్ళకి డబ్బు ఉంది కావాలి, వీళ్ళకు డబ్బు లేదు. సో బీదరికానికి డబ్బుకు మధ్యలో ఫ్రెండ్షిప్. లోపల మీరు మూడవాడైపోయి వాళ్ళిద్దరిని కలపాలి. ఎప్పుడైతే కలుపుతారో మీరు ప్రశాంతం అయిపోతారు, డబ్బు లేదనే భావన వెళ్ళిపోతుంది, దైవం కనెక్షన్ ఏర్పడుతుంది, బయట సీన్ మారుతుంది. సో ఫస్ట్ మీకు నేను చెప్పినట్టే కాదు, మీ వేలో మీరు ప్రయత్నం చేయండి, ఉండి ఆ కష్టాన్ని ఇష్టంగా అనుభవించండి. సపోర్ ఫెయిల్ అయిందనుకో, అయ్యో ఫెయిల్ అయిపోయింది అని బాధ వస్తుంది, ఆ బాధను ఇష్టంగా అనుభవించండి. డెలివరీ టైంలో అనుభవించండి. కళ్ళు తెరిచినప్పుడు ఈ ధ్యానం చేసినప్పుడు ఓన్లీ శ్వాస మీద ధ్యాస పెట్టి లోపలికి వెళ్ళడమే, కళ్ళు తెరిచినప్పుడు ఈ సాధన చేయండి. లోపల అనుకోవడం, ప్రేమించడం, డైరెక్టర్గా వాళ్ళిద్దరిని చూడడము, పాత్రధారుడుగా ఉన్నానా డైరెక్టర్గా ఉన్నా మీకు తెలిసిపోతుంది క్లియర్గా. తిట్టుకుంటున్నారంటే పాత్రధారుడు, ఇంకా పెళ్లి కాలే, ఇంకా పెళ్లి అయితే బాగుండు, ఇట్లా అంటున్నారంటే మీరు పాత్రధారులు. అక్కడి నుంచి సూత్రాలు అయిపోయి ఓ పెళ్లి కాలే, పెళ్లి అయింది, ఎందుకు కాలేదు, ఓకే మీ ఇద్దరు కలవంటారు, మీ ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోంటారు, ఇట్లా పదాలు మారిపోతాయి, తెలిసిపోతుంది. మీకు వచ్చేంత వరకు దృష్టి దాని మీద పెట్టండి, ప్రాబ్లం వచ్చేంత వరకు, క్లియర్ అయిన వరకు. అల్టిమేట్ గా ప్రాబ్లం దేని మీద ఉంది, ప్రాబ్లం ఎక్కడ, సొల్యూషన్ ఎక్కడుంది, లోపల ఎక్కడుంది, నీ దైవం దగ్గర చేరడం ఫస్ట్ సొల్యూషన్. అది చేరాలంటే ఫస్ట్ ఇలా ఏదో మీకు తెలిసిన ఉపయోగంలో మీరు ఒక సూత్రధారిగా ఉంటూ సాధన చేయాలి, చేసి మళ్ళీ చేయాలి. నొప్పి వస్తున్నాయా, మెయింటైన్ చేసిన నొప్పులా, ఓకే పర్వాలేదు. అప్పుడు కళ్ళు తెరిస్తే తెరిచి నేను చెప్పినట్టు ఈ సాధన చేయండి, ఆరోగ్యం అనారోగ్యం సాధన, ఇంతకుముందు చెప్పాను కదా. ఆ సాధన చేసి ప్రశాంతం అయితే అప్పుడు మెడిటేషన్ కూర్చోండి. ఇవన్నీ దైవం దగ్గర చేరే మార్గాలు, శ్వాస మిధ్యాస ద్వారా దైవం దగ్గర చేరొచ్చు, కానీ ఇప్పుడు చేరలేకపోతున్నారు. నేను చెప్పినట్టు అనుకోని చేస్తే, మీరు సూత్రధారి అయిపోయి చేశారనుకోండి, ఆటోమేటిక్ గా దైవం అలా కూడా వస్తాడు. అర్థమైంది కదా, మేము ఇంటికి రావడానికి నేను బండి మీద రావచ్చు, కారులో రావచ్చు, శ్వాస మిధ్యాస బండి అనుకుందాము, ఇలా కలపడం అనేది కారు వస్తారు ఇక్కడికి, దాని ద్వారా కూడా దైవం మేల్కొంటాడు. దేనివల్ల కాదు, ఇప్పుడు ధ్యానం చేస్తే ఇప్పుడు మనకు ట్యాప్ ఉంది, మోటార్ వేసారు, ట్యాంక్ నింపేశారు, కానీ మీ ట్యాప్లోకి నీళ్లు రాలేదనుకోండి, కారణం ఏంటి, మధ్యలో ఎక్కడో చెత్త ఇరుక్కుంది, స్టక్ అయిపోయింది, అవునా కదా. అదేవిధంగా ధ్యానం చేస్తే వస్తుంది, ఇక్కడికి రాగానే ఇక్కడ ఫుల్ పెయిన్ వస్తుంది, ఎందుకు వస్తుంది, అక్కడ ఏదో చెత్త ఉంది, ఆ నరాలలో ఏదో బ్లాక్ ఏదో ఇరుక్కున్నది, జల్లు లేదో ఏదో ఏదో వీళ్ళు చెప్తారు కదా ఎన్నో కారణాలు, అలాంటి కారణాలు. ఇది బాహ్యంగా డాక్టర్స్ చెప్పే కారణం. అంతరం కారణం ఏంటంటే, మీరు ఎన్ని అయితే పాపపుణ్యాలు చేశారో అవన్నీ శరీరంలో స్టోర్ అయ్యి ఉంటాయి, పాపాలు పుణ్యాలు శరీరంలో స్టోర్ అయ్యి ఉంటాయి, అవన్నీ అవి ఆ స్టోర్ అయ్యి ఎట్లా బ్లాక్స్ లాగా ఏర్పడతాయి ఈ 72,000 నాడుల్లో. సో ఈ శక్తి ఆ నాడులలోకి ప్రవేశించి క్లీన్ చేస్తూ ఉంటుంది, క్లీన్ చేసినప్పుడు మీకు పెయిన్ వస్తుంది. ఇప్పుడు ఆ ట్యాప్ ఓపెన్ చేసి కెలుపుతూ ఏదో పుల్లతో ఏదో చేస్తారా లేదా, వాష్ బేసిన్ అంటూ, సో చేసినప్పుడు ఏం జరుగుతుంది, ఆ బ్లాక్ క్లియర్ అవుతుంటుంది, అలా అన్నప్పుడు మనకు పెయిన్ వస్తుంది. సో అది క్లీన్ చేస్తుంది, మనకు అర్థం కాక ఏ నొప్పి అమ్మ దరిద్రపు నీ అమ్మ ఇది ఎందుకు వచ్చింది తిట్టుకుంటాం, కాదు అది వచ్చేది క్లీన్ చేయడానికి. దాన్ని ఇష్టంగా అనుభవించారంటే కథం అది క్లియర్ అయింది, ఓకే మంద ఇది దేవుడా ఈ రూపంలో వచ్చి ఆ శక్తి వచ్చి రిపేర్ చేస్తుందా అనే భావనలో మీరు చూసి దాన్ని ఆ భావంతో చూసి అనుభవించగలిగితే చూడండి సినిమా తేడా అర్థమైంది కదా. సేమ్ ఇల్లులాగానే ఒళ్ళు 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 కూడా ఈ ఒళ్ళుని బట్టే మిషన్ అదే. మరి మీరు దృష్టి అక్కడ శక్తి వస్తుంది కదా ధ్యానం చేసినప్పుడు వచ్చింది రాదు. సో శక్తి వచ్చింది అక్కడ రిపేర్ చేస్తాను, అప్పుడు కళ్ళు తెరవండి తెరిచి ఆ మార్చేసి నేను చెప్పినట్టు అనుభవించండి సార్, మారిపోతుంది. మాట్లాడవచ్చు కానీ నొప్పి ఎక్కువైనప్పుడు మీరు మెడిటేషన్ చేయలేరేమో కదా, పరిస్థితిని బట్టి చూసుకోండి. చిన్న నొప్పి అయితే ఉండగలుగుతారు, పెద్ద నొప్పి అయితే ఉండలేరు కాబట్టి అప్పుడు నొప్పి మీద ధ్యాస, నొప్పితో మాట్లాడడం, ఫ్రెండ్లీగా ఉండడం, మాట్లాడి దాన్ని సూత్రధారి పాత్రధారి సాధన చేయండి. అలా చేసి ఆ నొప్పిని, మై డియర్ నొప్పి నేను ఎన్నో పాప పుణ్యాలు చేసా, కర్మలు దగ్ధం చెయ్యి అని చెప్పండి దాన్ని. నేను ఎన్నో మంచి చెడులను పట్టుకున్నాను అవన్నీ దగ్ధం చెయ్యి అని చెప్పండి, చెప్పేస్తా దగ్ధం చేసేస్తా. ఇక దగ్గం వరకు కర్మల దగ్గం వరకు చెప్పట్లేదు నేను ఇక్కడ, ఎందుకంటే చిన్న క్లాస్
కాబట్టి.
మానేయండి, అంటే చేయలేకపోతున్నా కూర్చోలేకపోతున్నా, కానీ అప్పుడు ఈ సాధన మంటాల నొప్పిని అనుభవించడం, దాంతో ఉండడం, ఫ్రెండ్లీగా మాట్లాడడము, దాని శరీరాన్ని మీరు చూడగలగాలి. అంటే నేను శరీరానికి అతీతంగా కూడా మీరు ఆత్మ అయితే శరీరాన్ని చూడగలుగుతారు. చూసి ఆరోగ్యం అనారోగ్యం ఇవన్నీ ఇట్లా కలుపుతూ సాధన చేస్తే మరి చెప్పాను, అది ఇక్కడ చెప్పలే, మరి మళ్ళీ కాన్సెప్ట్ మళ్ళీ డీపర్ గా చెప్పాలని అది మాట్లాడలే. మీరు ఆడియోస్ వినండి, దాంట్లో ఇవన్నీ ఉంటాయి, ఇంకా డీపర్ గా ఉంటుంది. ఫస్ట్ ఈ బేసిక్ అయితే చేయండి, రెండు గంటల మనతో చెప్పండి. అదే 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 ఏం లేదు, ఏం మనము మనకి కష్ట సుఖాల కారణం మనం పాప పుణ్యాలు చేసాం, కర్మలు చేసాం. ఆ కర్మలన్నీ ఎక్కడ ఉన్నాయి, మన లోపల స్టోర్ అయ్యి కూర్చున్నాయి, మన శరీరంలో స్టోర్ అయ్యి కూర్చున్నాయి, మనసులో స్టోర్ అయ్యి కూర్చున్నాయి, ఇంకా మీ కంప్యూటర్ ఈ ఫోన్ భాషలో చెప్పాలంటే మెమోరీ కార్డులో స్టోర్ అయ్యి కూర్చున్నాయి. పాటలు మనం మెమోరీ కార్డులో ఏం చేస్తాం, అన్ని పాటలు మనకు నచ్చినాయి నచ్చనివి అన్నీ ఉంటాయి, అవునా, నచ్చినాయి నచ్చవు, రెండు రోజుల పాటలు నచ్చాయి తర్వాత నచ్చవు, ఇట్లా అన్ని స్టోర్ అయ్యి ఉన్నాయి, మంచి చెడు పాటలు ఫుల్ అయిపోయింది. ఇప్పుడు మీకు కొత్త పాట కావాలనుకో ఏం చేయాలి, పాతవి డిలీట్ చేసి కొత్తవి. సో కాబట్టి కృష్ణుడు ఏం చెప్తున్నాడు, మీకు కొత్త అనుభవాలు కావాలంటే సిస్టమ్ను మొత్తం మెమరీ కార్డు మొత్తం డిలీట్ చేయండి అంటున్నాడు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం అన్నాడు, కర్మలన్నీ దగ్ధం చేసుకోండి అన్నాడు, అప్పుడే ముక్తి వస్తుంది అన్నాడు. ఏం కర్మలు దగ్ధం చేసుకోమన్నాడు, మంచి కర్మలా చెడు కర్మలా, ఎవరు చెప్పారు, మీరేమన్నారు చెడ మంచా, ఏ కర్మలు దగ్ధం చేసుకోమన్నాడు, చెడా మంచా. సో ఏదైనా బంధమే, ఇది ఇన్ప సంఖ్యలు అది బంగారు సంఖ్యలు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం అన్నాడు, కానీ జ్ఞానాగ్ని చెడు దగ్ధ కర్మానం అనలేదు. సో అగ్ని వచ్చి అగ్గి పుడుతుంది లోపల, పుట్టంగానే అగ్గి ఏం చేస్తుంది, ఇక్కడ సపోజ్ ఇక్కడ మంట వచ్చి పుట్టింది అనుకో, పర్లేదు కదా, ఎవరే మన మంట పుట్టింది అనుకో, పిరమిడ్ కదా పాప ఇది మంచిది కదా, దీన్ని కాల్చకుండా ఉంటుంది అగ్గి, అన్నింటిని కాల్చేస్తుంది, మంచి లేదు చెడు లేదు అన్ని కాల్చిపడేస్తుంది. సో ఫార్మాట్ అని కొట్టంగానే మొత్తం ఫోన్లో ఉన్నాయన్నీ డిలీట్ అయిపోతాయి, డిలీట్ అని కొట్టంగా అన్ని డిలీట్ అయిపోతాయి, అవునా కదా. సో జ్ఞానాగ్ని ఎప్పుడైతే వేడి పుట్టిందో, మంట పుట్టిందో, మంటని ఏం చెప్పండి మై డియర్, మంట దీనికి సంబంధించిన కర్మలు అన్నింటినీ దగ్ధం చేయి, నేను అనుభవిస్తున్నా, నేను దీన్ని దివ్యంగా అనుభవిస్తానని ఆ రోగాన్ని ఇష్టంగా అనుభవించండి. ఆ రోగం ఏం చేస్తుంది, మీ మెమరీ కార్డులో ఎక్కడెక్కడైతే స్టోర్ అయిందో అక్కడ ఉన్న కర్మలన్నీ దగ్గర బాడీ లెవెల్లో, మైండ్ లెవెల్లో, హృదయం లెవెల్లో మొత్తం ఉన్న కర్మలు, ఆ దానికి సంబంధించిన కర్మలు ఏమన్నా దగ్ధం చేస్తుంది. ఎప్పుడైతే కర్మ దగ్ధం అయిపోతుందో ఇక ఇంకే ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది, పాట ఉంటేనే కదా పాట వినబడేది మెమరీ కార్డులో, పాట లేనప్పుడు పాట ఎలా వినబడుతుంది. అలాగే కర్మ లోపల స్టోర్ అయ్యి ఉంటేనే అది మళ్ళీ మళ్ళీ బయటకు వస్తూ ఉంటుంది, కర్మ డిలీట్ అయిపోయింది లోపల చేసిన కర్మ, ఇంకా బయట రాదు ఆనందం. అర్థమైంది కదా, అట్లా వాడి లోపల వద్దనిపిస్తోంది, కావాలని ఒక పాట అంటుంది, ఒక పాట వద్దంటుంది. వాడు ఎన్నో చూస్తుంటాడు జీవితంలో, ముఖ్యంగా మిమ్మల్ని చూస్తాడు, మీరే దరిద్రంగా ఫైటింగ్ చేసుకుని ఉంటారు భార్య భర్తలు ఇద్దరు జనరల్గా. అదే అదే చెప్తున్నాను, ఇవన్నీ చూడడం వల్ల ముఖ్యంగా ముందు వాడిని కూడా అర్థం చేసుకోవాలి కదా, మీరు బాగున్నా ఎంతో మంది భార్య భర్తలు చూస్తున్నారు, ఎందుకు రా ఈ జీవితం అన్నట్టుగా ఉంటాయి లైఫ్, సచ్చినా పెళ్లి చేసుకోబోద్ది కాదు. సో కాబట్టి ఎన్నో కారణాల వల్ల, వివిధ కారణాలు, లేదా ఆమె అందంగా కావాలనో, లేదా డబ్బు ఉండాలనో, ఏదో డబ్బు వచ్చాకనే చేసుకుంటానో, జాబ్ వచ్చాకనే చేసుకుంటా, ఏదో కారణాలు ఉంటాయి. ఆ వివిధ కారణాల వల్ల వాడు నో అంటున్నాడు. మీరు వివిధ కారణాల వల్ల పెళ్లి చేయాలనుకుంటున్నారు, ఈ దరిద్రం ఎప్పుడు వదులుతుందా వీడు, ఇది వండి వండి చచ్చిపోతున్నాను, పెళ్ళం వస్తే అదే వండుతుంది, ఇంట్లో పని మనిషి అవసరం ఉండదు, ఏదో సరదాగా అంటున్నా మీరేమనుకుంటున్నారు నాకు తెలీదు. అదే తలరాత మార్చలేడు, గుర్తుపెట్టుకోండి, తలరాత ఎప్పుడు మారదు, ఎవరి తలరాత వాళ్ళు మార్చుకోవాలి తప్ప ఇంకోరు మార్చలేరు. కానీ ఫస్ట్ ఈమె తలరాత మార్చుకోవాలి. ఏంటి, నా పిల్లోడికి పెళ్లి పెళ్లి కాకుండా ఉండే పిల్లోడికి మా అమ్మ రాసుకుని వచ్చింది తలరాత. ఏంటి, నా శ్రీధర్కు పెళ్లి కాని కొడుకు నాకు పుట్టాలి, అందుకే నాకు పెళ్లి కాలేదు. ఎగ్జాంపుల్, సో ఆమె ట్రై చేసింది కానీ కాలేదు, ఇక నేను పెద్ద జ్ఞాని అయిపోయినా, అజ్ఞానిగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకోలేదు, జ్ఞాని అయిపోయాక నేను తలరాత నేను రాసుకున్నాను, నేను ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను, నేను చేసుకుంటా అంటే ఎంతసేపు, ఇక నేనే దేవుడు అన్నప్పుడు ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, దేవుళ్ళందరూ పెళ్లి చేసుకోవాలి, ముక్తి పొందిన వాళ్ళు అందరూ పెళ్లి కాలేదు. ఇప్పుడు రమణ మహర్షి ఉన్నాడు, కొంతవరకు ముక్తి పొందాడు, పెళ్లి అయిందా, సో కొందరికి పెళ్లి కాలేదు, కొందరికి పెళ్లి అయింది, రూల్ ఏం లేదు. బాహ్యం రూల్ ఏం లేదు, కంపల్సరీ పెళ్లి చేసుకోవాలని రూల్ ఏం లేదు. ఏది లేదు లేదు కాదు లేదు లేదు ప్రకృతి వినండి వినండి విన్న మాట వినండి తొందరపడకండి. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే పెళ్లి కావాలి, ఆ పెళ్లి బాహ్యంగా కాదు అంతరంలో పెళ్లి కావాలి, అంతరంలో ఆడమొగ కలయిక జరగాలి, అర్ధనారీశ్వర తత్వం అంటారు. సో ఇది పెళ్లి చేసుకున్నాక ముక్తి పొందిన 99% పీపుల్ భూమి మీద ఉండరు, వెంటనే చచ్చిపోతారు వాళ్ళు. ఎందుకంటే ఈ బాహ్య జీవితం ఇక చాలా ఏముంది దీంట్లో కిక్కే లేదు లైఫ్. 99% వెళ్ళిపోతారు, ఒక 1% పీపుల్కి ఉంటారు. వాళ్ళు ఈ లోక కళ్యాణంలో భాగంగా ప్రచారం చేయాలని, ఆ ప్రచారం చేయాలన్నప్పుడు ఎలాంటి ఎలా ఉండాలి అనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు. సో చాలామంది మీరు కావాలంటే ముక్తి పొందిన వాళ్ళు చూడండి, కొందరు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు, పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. పెళ్లి చేసుకుని విడిపోయిన బుద్ధుడికి పెళ్లి అయింది, అన్న అయిపోయాక ముక్తి పొందాక ఎందుకురా జీవితం అనిపించింది వెళ్ళిపోయాడు, ముక్తి పొందాడు, పొందాక మళ్ళీ భార్య దగ్గరికి వెళ్ళి రావచ్చు కదా, ఆ కాషాయ వస్త్రాలు ఎదుర్కొన్నాడు. సో ఇక్కడ కాషాయ వస్త్రాలతోటే ఉండి అలా ప్రచారం చేసుకుంటూనే ఉన్నాడు, భార్యతో ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ వచ్చి చూసిపోయాడు అంతే. రాలే వచ్చాడు, వచ్చాడు భార్యను చూశాడు ఒకసారి, మళ్ళీ సంసారం చేయాలి, మళ్ళీ వెళ్ళిపోయాడు. సో ఇక్కడ అది ఏంటంటే ఇంకో పెళ్లి చేసుకున్నాడు, ముక్తి పొందాక పెళ్లి చేసుకున్నాడా, ముక్తి కానప్పుడే పెళ్లి చేసుకున్నాడు, అజ్ఞానంలో ఉన్నాడు పెళ్లి చేసుకున్నాడు. అలానే కొందరు ముక్తి పొందాక పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ముక్తి అయ్యాక విడిచిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నారు. ఏది స్పెసిఫిక్ లేదు, ముక్తి పొందాలి అనేది మెయిన్ టార్గెట్ ఆధ్యాత్మికలో వచ్చిన వాళ్లకు. ఇక వాళ్ళ పిల్లడు ప్రాపంచికమైన వ్యక్తి, ఇంకా అది ముక్తి పొందలే అసలు ఆ దృష్టే లేదని. సో కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే ముందు మీ లోపల మార్చేయండి, నేను చెప్పినట్టు సూత్రధారి సాధన చేయండి. అదే పాత్ర ఏంటి, ముందు ఈమె తలరాత్రిలో నాకు పెళ్లి కాని పిల్లోడు కావాలి అని పెట్టుకొని వచ్చింది, వాడు పెళ్లి చేసుకోకూడదని. ఇప్పటి వరకైతే ఉంది, ఫ్యూచర్లో తలరాత మారుతుంది అది వేరే సంగతి. ఒకవేళ నిజంగా ఈ జీవితంలో అసలే చేసుకోకూడదని రాసుకొని వచ్చినా మళ్ళీ మార్చుకోవచ్చు. మీరు ఆత్మదలుచుకుంటే ఏ సినిమా దివగలుగుతుంది, మీరు రాసుకొని వచ్చి ఉంటారు. ఇప్పుడు బాహుబలి 1లో ఒక రకంగా అనుకుని సినిమా తీశాడు, మళ్ళీ బాహుబలి 2లో మార్చలే, మళ్ళీ ఇప్పుడు ఇంకో సినిమా తీస్తాడు, ఈగన్ పెట్టి హీరోయిన్ చేసి సినిమా తీశాడు, వాడి ఇష్టం. సో అప్పుడున్న జ్ఞానం ప్రకారం రాసుకొని వచ్చారు, ఇప్పుడు మార్చేయచ్చు మీరు ఎలా అంటే అలా. సో కాబట్టి నేను తలరాత్రిలో రాసుకొని వచ్చాను, నాకు ఇలాంటి కొడుకు కావాలి, పెళ్లి చేసుకోకుండా ఉండే యోగి కావాలి అనుకొని రాసుకొని వచ్చాను అనుకొని మీరేం చేయండి లోపల అనుకోండి, ఓకే పెళ్లి కాని కొడుకు. ఇప్పుడు కొత్తగా సంకల్పం పెళ్లి అయినా కానీ ఇప్పుడు మీకేమనిపిస్తుంది, పెళ్లి కావాలి అనిపిస్తుంది. తలరాత్రిలేమో పెళ్లి కావద్దని రాసుకొని వచ్చారు అప్పుడు నాలెడ్జ్ ప్రకారం. ఎందుకు పెళ్లి చేసి కోడలు వచ్చి మిమ్మల్ని ఆస్తి కోసం చంపేసింది అనుకో, గత జన్మలో ఏమనుకుంటారు, కోడలేదు ఉద్రబాబు అనుకుంటారు. ఆ అనుభవ జ్ఞానం అది తప్పు కాదు కదా, కరెక్టే కదా. సో కాబట్టి ఇప్పుడు పెట్టుకొని వచ్చారు పిల్లలు పెళ్లి వద్దని, కానీ ఇక్కడికి వచ్చాక మళ్ళీ మారిపోయింది సీన్. బుర్ర ఎప్పుడు ఒకే రకంగా ఉండదు కదా, మారుతూ ఉంటుంది, కాలం తగ్గట్టుగా మారుతూ ఉంటుంది. ఇప్పుడు పిల్లల పెళ్లి కావాలనిపిస్తుంది, చేయాలనిపిస్తుంది. సో కాబట్టి మళ్ళీ మార్చేయండి అని, మార్చేయాలంటే ఇప్పుడు పెళ్లి కావాలి చేయాలని మీకే ఉంది, కానీ రియాలిటీలో పెళ్లి జరగట్లేదు. సో రెండు పాత్రలు ఉన్నాయి కదా మీ లోపల ఆల్రెడీ, కాబట్టి ఆ రెండు పాత్రల మధ్యలో ఫ్రెండ్షిప్, ఓకే నేనే పెళ్లి కానీ కోడలు వద్దు అనుకున్నాను అందుకే పెళ్లి కావట్లేదు, రైట్ ఈ పాత్ర. ఇప్పుడు మరి నేను మారిపోయి సరే అందరు కోడలు అలానే ఉంటారా, మంచి కోడలు ఉన్నారు చెడు కోడలు ఉన్నారు. సో ఇక్కడ నాది కూడా లోపం ఉంది, నేను పాత్రధారణ అయిపోయాను, నేను అత్తగా నేను సరిగ్గా చూడలేదు అందుకే కోడలు చంపేసిందేమో. సో ఇట్లా అనుకొని మళ్ళీ నేను మారుతాను, ఇప్పుడు నేను కోడలతో ఫ్రెండ్లీగా ఉంటాను, రైట్ నాకు కోడలు కావాలి అనుకుంటే పెళ్లి కొడుకు పెళ్లి అయిపోతుంది అంతే అనుకొని ఆ మిత్రత్వాన్ని సృష్టి చేసి అన్ని కలిపేశారంటే, ఇక మీ వేలో మీరు కలపండి. ఎలా కలపాలనేది కొద్దిగా ఏదో నేను పదాలు వాడుతున్నా, మీ వేలో మీరు అలా కలుపుతూ ఆ రెండు పాత్రల మధ్యలో మిత్రత్వం శత్రుత్వం, మిత్రత్వం ఫస్ట్ శత్రుత్వం ఉంటుంది తర్వాత మిత్రత్వం. అత్త అదే ముందు కోడలత్త, ఆ కోడలత్త మధ్యలో మిత్రత్వం చేయండి, తర్వాత మీ ఈ అబ్బాయికి ఇప్పుడు అబ్బాయికి మీరు ఏదైతే అబ్బాయి అనుకున్నారో, నా అబ్బాయి పెళ్లి చేసుకోవాలి అలాంటి అబ్బాయి అనుకుంటున్నారు ఇప్పుడు, కానీ వాడు పెళ్లి చేసుకుని అంటున్నాడు. సో పెళ్లి వద్దనే అబ్బాయి, పెళ్లి కావాలనే అబ్బాయి, ఆ ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్, అలా అన్ని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా ఎన్ని రకాల పాత్రలు ఉంటాయో ఆ వ్యతిరేకాల పాత్రల మధ్య శత్రుత్వం నుంచి మిత్రత్వం అలా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మీకు డెఫినెట్ గా లోపల మళ్ళీ ఎవరు వచ్చి రిజెక్ట్ చేస్తారు, లేదా వీడేదో కారణం వల్ల రిజెక్ట్ చేస్తాడు, మళ్ళీ ఆ రెండింటి మధ్యలో ఇట్లా అలా ఊహించండి కొన్ని. అన్ని మీకే 100 పెళ్లి చూపులు అయితే తప్ప పెళ్లి కాకపోవడం ఎందుకు, పక్కింటోడికి పెళ్లి చూపులు అయితే పక్క వీడికి ఎన్నో మంది చెప్తారు మాకు ఈ కారణం వల్ల పెళ్లి కుదరలే ఆ కారణం వల్ల, అవన్నీ ఊహించేసుకుని అన్నింటి కలుతూ పండి లోపల అని చెప్పినట్టు అన్ని కలిపేస్తే అయిపోయి ఇంకేముంది బయట సినిమా అయిపోతుంది. సో ఎప్పుడైతే మీరు ఇలా చేస్తారో మీ లోపల నుంచి ఒక శక్తి ప్రవహించి వాడిలోకి వాడికి అనిపిస్తుంది పెళ్లి చేసుకోవాలని, వాడికి అనిపిస్తుంది అనిపించగానే వాడికి చెప్తారు అరే ఇలా అనుకోరా అని. వాడు అనుకోగానే వాడి తలరాత మారుతుంటుంది, లేదా వాడి తలరాతలో ఇప్పుడు ఆరు నెలలకు పెళ్లి కావాలని ఉంది, అది ట్యూన్ అయిపోతుంది. వాడు తలరాత మార్చుకోలేని స్థితి ఉండవచ్చు, కానీ ఆరు నెలల తర్వాత పెళ్లి ఉన్నది అనుకో ఆ తలరాతలో అయిపోతుంది మీకెందుకు. కానీ మీ తలరాతలో మీ తలరాత మార్చుకుంటే తప్ప పెళ్లి కాదు అని రాసి పెట్టుకుని వచ్చారు. సో ఈ కాన్సెప్ట్కి అందుకే దగ్గరయ్యారు. ఇప్పుడు తలరాత మార్చుకునే విద్య నేర్చుకుంటున్నారు మీరు, అట్లా అర్థమైందా లేదా? ఏదో రకంగా అక్కడ క్లియర్ అయిపోతుంది. అల్టిమేట్గా మీరు దృష్టి ఎంతవరకు అంటే మీరు దైవం దగ్గర చేరేంత వరకు, దైవం చేరాక ఆయనే గైడ్ చేస్తాడు, ఆయన చెప్పింది చేసుకుంటూ పోవాలి మీరు. అంటే ప్రశాంత స్థితికి ఆనంద స్థితికి వచ్చి కలయిక చేయాలి. అన్ని సమస్యలకు ఒకటే పద్ధతి చెప్తాను నేను, మరి దీనికోటి దానికోటి అంటూ లేదు. అక్కడ ఉన్న పాత్రలను మధ్యలో మిత్రత్వాన్ని సృష్టి చేయాలి అంతే. అబ్బా ఎంత సంతోషం అందరికీ, అబ్బా ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క సొల్యూషన్ చెప్తారు, గుర్తుపెట్టుకోలేక రావాలి. నేను అన్నిటికీ ఒకటే మంది ఇదేం సార్ ఈ టెక్నిక్, ఈ టెక్నిక్ దేనికి చేసినా పని చేస్తుంది, ఎంత బాగుంది, ఇది కూడా సాధ్యమా, ఇది కూడా సాధ్యమే, ఇది కూడా సాధ్యమే. నిజంగా మీరు చేస్తే మీకే మెంటల్ అయిపోతుంది. ప్రియమ ఇప్పటివరకు అసాధ్యం అనుకునే సుసాధ్యం అయిపోతుంటాయి, ముందు ప్రశాంతం అయిపోతారు ఉంటారు మీరు. అదే పెద్ద విజయం అన్నిటికంటే విజయం. అది మెయిన్ కదా, అది పెద్ద విజయం. ఆనంద దైవంతో కలయిక, ఇంకేం కావాలి? అన్ని కోరికలు ఆటోమేటిక్గా మాయం. మాట్లాడండి హాయిగా, తెలుసుకోండి, తిట్టండి, తిట్టిపించుకోండి. మెడిటేషన్ చేయమని చెప్పాల్సిందే. మెడిటేషన్ అంటే ఆయన చెప్పే శ్వాసమిధ్యాస కూడా మెడిటేషనే, నేను చెప్పేది కూడా మెడిటేషనే. 112 పద్ధతుల్లో ఇవేది ఒక పద్ధతి. దీంట్లో కొద్దిగా ధ్యానం చేసే విధానం కూడా చదవండి, పత్రసారి చెప్పింది, దాంట్లో కొద్దిగా చిన్న మార్పులు చేశాను. ఏదైనా సాధ్యమే సార్, కానీ ఇప్పుడు ప్రాబ్లం తీవ్రతను బట్టి నేను చెప్తాను. నేనేం చెప్తున్నా అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి, కొద్దిగా పెద్ద ప్రాబ్లం అయితే టైం తీసుకుంటుంది. ఒక సాహసం చేయాలి. ఏంటి ఆ సాహసము? ఇప్పుడు గాయత్రి మేడం చూసారు, ఆమెనే కళ్ళదాలు పెట్టుకుంది, అవునా? సో అంటే ఏంటి, ప్రాబ్లమ్స్ కొన్ని కొన్ని క్లియర్ అయితే కొన్ని టైం తీసుకుంటాయి, పెద్ద ప్రాబ్లం అయితే. చిన్న ప్రాబ్లం అయితే ఫాస్ట్గా, ఇప్పుడు క్యాన్సర్ 80% 90% చెడిపోయింది బాడీ. సో అలాంటి ప్రాబ్లం బాడీ మళ్ళీ నార్మల్ రావాలంటే మెల్లమెల్లగా మెల్లమెల్లగా టైం తీసుకుంటుంది. చిన్నదైతే ఫాస్ట్గా రిజల్ట్ వస్తుంది, ప్రాబ్లమ్ను బట్టి ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఐ ప్రాబ్లం, ఐ విజన్ ఉంది, మా బ్రదర్ది జరిగింది కాబట్టి చెప్తున్నాను. చెప్పాను కదా ఇట్లా ఇట్లా అనుకున్నారు. సో ఇక్కడ జరిగేది ఏం జరుగుతుందంటే, ఏ సంకల్పం పెట్టినా ప్రజెంట్ మీకు ఆ టాలెంట్ లేదు. ఏంటి ఆ కళ్ళు తెచ్చుకునే టాలెంట్ లేదు. ధ్యానం చేస్తున్నారు, సాధనతో చేస్తున్నారు, ఎంత చేసినా కళ్ళు రావట్లేదు, ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, కళ్ళు వస్తాయి, సాధ్యమే. ఎప్పుడు అంటే, సపోజ్ మన బ్రెయిన్ 3% యాక్టివేట్ అయ్యింది, ఈ ధ్యానం చేస్తే ఒక 4%, ఇంకో పర్సెంట్ పెరుగుతుంది యాక్టివేట్ అయిపోయి, అక్కడి నుంచి ఎనర్జీ ప్రాస్ అయ్యి దాని తగ్గట్టుగా మొత్తం బాడీ అంతా మార్పులు చేసుకుంటేనే కళ్ళు వస్తాయి. కంటికి సంబంధించి, పంటికి సంబంధించి, మళ్ళీ ఇంకో ఇట్లా మొత్తం శరీరం అంతా మార్పు జరగాలి. జరగాలి అన్నప్పుడు ఏం జరుగుతుందంటే, శరీరం అంతా వేడెక్కడము, మంటలు రావడము, ఫీవర్ లాగా వచ్చేయడము, కళ్ళల్లోంచి ఎర్రగా అయిపోవడము, పుసలు గారడము, ఇట్లా ఏవో జరుగుతాయి. ఇది మీరు అర్థం చేసుకోగలిగితే, దీంట్లో మీరు మందులు వాడకుండా దాన్ని సప్రెస్ చేయకుండా దాన్ని ఓకే ఇది ఆపరేషన్, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాము, ఇప్పుడు ఈయన పొర వచ్చింది, పొర వచ్చినప్పుడు డాక్టర్స్ ఏం చేస్తారు, ఆ పొర్రని ఎలా తొలగిస్తారు, ఏదో ఏమంటారు, రేడియేషన్ వేడిదో లేజర్, అదే ఆ లేజర్ ట్రీట్మెంట్ చేసి ఆ లేజర్ కిరణాలు పంపించి, అంటే ఒక మంట లాంటిది కదా లేజర్ కూడా, ఒక మంటని, ఆ మంటని పంపించి ఆ పొర్రను కరిగిస్తారు. ఎప్పుడైతే పొర కరిగిపోతుందో మనకు కళ్ళు కనబడతాయి. సో అదే మంట ఇక్కడ జరుగుతుంది. తర్వాత ఐ డ్రాప్స్ ఇస్తారు, ఐ డ్రాప్స్ లోపు కళ్ళలో వేయగానే మండిపోతుంటుంది మనకు. మరి ఆ మండిపోవడం అవసరం, అంటే డాక్టర్స్ కూడా మనకు సింపుల్గా క్లియర్ చేయట్లేదు ప్రాబ్లమ్ను. మళ్ళీ మంట, నొప్పి, కొద్దిగా రెస్ట్ ఇవే చెప్తున్నారు, అవునా కదా? కొద్దిగా తలనొప్పి ఉంటుంది, పిచ్చి పిచ్చిగా ఉంటుంది, సో మత్తిస్తారు కావచ్చు ఆపరేషన్ టైంలో. తర్వాత మళ్ళీ ఆ ప్రాబ్లం, ఆ ఇబ్బంది ఉంటుంది, అవునా కదా? సో సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ జరుగుతుంది. వీళ్ళు బాహ్యంగా చేస్తున్నారు, లోపడే లేజర్ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు నేను గొంతుకు ఇప్పుడు ఇబ్బందిగా ఉంది, నొప్పి లేదేం లేదు, ప్రజెంట్ అయితే బొంగురుగా ఉంది. అప్పుడు నేను శ్వాస మీద ధ్యాస పెట్టాను అనుకోండి, ఇట్లా ఆ దగ్గర దృష్టి పెట్టాను, ఏం జరుగుతుంది ఇక్కడ నుంచి ఇలా ఇలా ఎనర్జీ తిరిగి తిరిగి ఇక్కడికి వెళ్ళిపోయి ఇలా ఏదో తిరుగుతూ ఉంటుంది, లేజర్ ట్రీట్మెంట్లో ఇలా పాకుతూ ఉంటుంది, థర్మామీటర్లో బొబ్బుడుగా అటు ఇటు పోయినట్టు ఇలా అనిపిస్తుంటుంది, తెలుస్తుంది క్లియర్గా, పాకి చీమ పాకినట్టు. మనకు చీమ పాకితే ఇక్కడ ఏ ఫీలింగ్ వస్తుందో ఈ గొంతు లోపల జరుగుతూ ఉంటుంది. అలా జరిగి జరిగి అప్పుడు గిలిగింతలాగా అనిపిస్తుంది, దగ్గు వస్తుంది, ఫ్లమ్ వస్తుంది, ఇలా వచ్చేసి దగ్గుతూ ఉంటాను. ఇలా చేశాక 2-3 రోజుల్లో అది సెట్ అయిపోతుంది. అంటే బాడీ తనకు తానే చేసుకోగలుగుతుంది. ఇప్పుడు డాక్టర్స్ అయినా బాహ్యంగా ఈ ఆసనాలైన ఇవన్నీ ఎలా కనుక్కున్నారు, ఒరిజినల్ గా మీరు ధ్యానంలో కూర్చుని ఆటోమేటిక్ ఆసనాలు వేయడం జరుగుతుంది. ఆసనాలు చాలా మంది వేశారు యోగులు, నా దగ్గర మా శిష్యుడు వేశారు సార్, లింక్ చూసారా మీరు? అది నేను లింక్ పంపించాను చెప్పారు కదా. ధ్యానంలో ఆటోమేటిక్ గా తెలియకుండా ఆసనాలు వేస్తారు మనం. ఆ ఆసనాలు వేయడం వల్ల ఏం జరుగుతుందంటే ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. సో ఆసనం, ఓ ఈ ఆసనం వేస్తే ఈ నడుము నొప్పి తగ్గుతుంది, ఈ ఆసనం దీన్ని బట్టి ఒక రూపాన్ని ఇచ్చారు. ఇచ్చి ఇక మనం సహజంగా జరిగే ప్రక్రియ ధ్యానంలో ఏం జరుగుతుంది, 100 సార్లు ఆసనం వేస్తే ఈయనకు నడుము నొప్పి తగ్గింది. అదే ఈమెజ్ చేసింది అనుకో, 20 సార్లు వేస్తే తగ్గుతుంది, ఈయన చేస్తే 30 సార్లు. ఉదాహరణకు అందరికీ 100 అవసరం లేదు, వాడి కర్మలను బట్టి తలరాత బట్టి ఆ ప్రాబ్లం బట్టి ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఏం చేస్తాము, 10 సార్లు చేస్తే తగ్గుతాం, రూల్ పెట్టి కూర్చుంటాము. ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈయన ఏం చెప్తాడు, ఒకటే టాబ్లెట్ వేసుకో అంటాడు, 3 టాబ్లెట్లు వేసుకో, ఒక పూట తిను, అందరూ ఒకటే సిస్టమ్ చెప్తారు, ఒక పద్ధతి. కానీ ఇది పనిచేయదు. ఇక్కడ ప్రతి శరీరం ఒక వైపు, ఆయన దగ్గరికి మన రోగం వచ్చి వెళ్ళాము, క్యాన్సర్ వచ్చింది ఆయన దగ్గరికి వెళ్ళాము 10 మంది, అందరికైనా అదే రేడియేషన్ అదే. కానీ అసలు 10 మందికి క్యాన్సర్ ఎందుకు వచ్చింది, 10 రకాల సమస్యల వల్ల. ఒక ఆమెకేమో భర్త చనిపోయాడని, ఒకడేమో నష్టపోయాడని, ఒకడేమో ఏదో సమస్యలతోటి వచ్చాయి. అసలు మానసికంగా సమస్య ఎందు వల్ల పట్టించుకోరు, ఓన్లీ శరీరం మీదనే దృష్టి పెడతారు, శరీరంలో ఉంచే చెత్త క్లీన్ చేస్తారు. కానీ రోగి ప్రాబ్లము రోగం కాదు. వీళ్ళు ఏంటి, రోగి ప్రాబ్లం అని రోగి బాడీని రిపేర్ చేస్తారు. హోమియో వాళ్ళు రోగిలో రోగంలో ఏ ప్రాబ్లం లేదు, రోగిలో ప్రాబ్లం ఉంది వీడి అని రోగిని రిపేర్ చేస్తారు. బాడీని పట్టించుకోరు, రోగిని రిపేర్ చేస్తారు. రోగి రిపేర్తే ఆటోమేటిక్ రోగం మారిపోతుంది. నేను రెండింటిని ఇది కన్సిడర్ చేస్తాను, ఇటు రోగం రోగి ఇద్దరిలో మార్పు రావాలంటాను. అర్థమైంది? సో కాబట్టి ఏదైనా సాధ్యమే, కానీ మీకు నొప్పులు అవి వస్తాయి, మరి నొప్పులు వచ్చినప్పుడు ఉంటారా, దాన్ని విశ్వాసంగా మీరు అనుభవించగలుగుతారా, ఆ ప్రకృతి సహజంగా జరిగేవి, ఏదో నేను 10 గంటలు చేయి, 20 గంటలు చేయి, 10 సార్లు కూర్చో నేను చెప్పలేను. అది ఏం జరుగుతుందో తెలియదు ప్రక్రియ, ఒక్కొక్కరికి ఒక విచిత్రంగా జరుగుతుంది. నేను చూసాను చాలా మందికి అద్భుతం. అసలు గోరుతోటే మా బ్రదరు వీళ్ళు ఏవో చేసి చేస్తారు కదా మిషన్ లేని కదా, వాడు గోరుతోటి గిక్కున్నాడు, వాడు తెలియకుండానే చేయిట్లు వెళ్ళిపోయేది, ఇలా ఇలా అనుకునేవాడు, కళ్ళు ఇలా పైకి అనుకుని ఆ గోరుతోటి గిక్కునేవాడు, ఎర్రగైపోయి కళ్ళు. కనీంద్ర అంటే 4 రోజుల తర్వాత చూస్తే ఎన్నో 2 నెలలో గుర్తులేదు, చూస్తే కళ్ళు వచ్చాయి, ఇప్పటివరకు అద్దలు లేవాడు. అర్థమైంది కదా? సో ఏదైనా సాధ్యమే సార్, కానీ మీరు ఆ రిస్క్ తీసుకుంటారా, బాడీ జరిగే ప్రాసెస్ ను సహకరిస్తారు. ఏమైంది? చాలా ఘోరం, అంత నొప్పి వచ్చినా డీల్ చేస్తూ తగ్గించుకుంటూ మొత్తం నొప్పులతోటే. ఇప్పుడు నేను కూడా చెప్పేది అనుభవం, నేను గర్భసంచి ప్రాబ్లం పూర్తిగా, అసలు డాక్టర్ చచ్చిపోతారా అన్నారు ఇద్దరు, సరిగ్గా చేయలేదట, అది చేయకపోవడం వల్ల పిల్ల చచ్చిపోయింది, ఈమె కూడా అసలు కొన్న ప్రాణాల్లో బయటకు వచ్చింది, దానివల్ల గర్భసంచి మొత్తం ఆల్మోస్ట్ ఫెయిల్ అయింది. అలాంటిది ఆ ప్రాబ్లము ఈమె డీల్ చేసి క్యాన్సర్ అన్నారు, అది అయిపోయింది, క్యాన్సర్ వస్తుంది అని. ఆ గర్భసంచి క్యాన్సర్ అలాంటిది ఆమె 15 సాధనలో ఆల్మోస్ట్ ఫెయిల్ చేసుకుంది. కొద్ది కొద్దిగా మెల్లిమెల్లిగా మీరు స్వచ్ఛం అయిపోవాలి, నేను చెప్పినట్టు కర్మలు అన్ని క్లియర్ చేసుకొని లోపల దగ్ధం చేసుకోగలిగితే అర్థమైంది కదా. ఎలాంటి ప్రాబ్లం కానీ సొల్యూషన్ ఉంది, కానీ టైం పడుతుంది. పెద్ద ప్రాబ్లం అయితే ఎక్కువ టైం తీసుకుంటే, చిన్న ప్రాబ్లం అయితే అందుకే తొందరపడి మీరు వెంటనే తగ్గాలనుకోకండి. ఏ ప్రాబ్లం అయినా నాకు వెంటనే కాళ్ళు వచ్చేయాలని పెట్టకండి, ఎందుకంటే హై ఎనర్జీ తట్టుకోలేదు, తల భారంగా అయిపోతుంది. నేను తట్టుకోగలిగినంతనే రావాలి, నా సంకల్పం 33% నా కాళ్ళు రావాలనుకుంటున్నా, ఆత్మ 133, పరమాత్మ 100, మీరు అందరం కలిసి నిర్ణయిద్దాం అట్లా అనుకుంటే అప్పుడు మీకేమి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు కొందరికి ధ్యానం కుదు ఎక్కువ టైం ఉంటే చేయండి, కానీ లేనప్పుడు ఇది ఇదైతే దీనికి స్పెసిఫిక్ గా కూర్చోవాల్సిన అవసరం లేదు కదా. వంట వండుకుంటూ వంటకు వండుకుంటూ చేయొచ్చు, బస్సులో ట్రైన్లో ఎలా అయినా ఎప్పుడైనా చేసుకోవచ్చు, దీనికి సంబంధం లేదు కాబట్టి అంతే. దాంట్లో ఉందే సంకల్పము, ఆ బుక్ లో ప్రతి చాప్టర్ లో పద్ధతి చెప్పాను, ఆ సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలనేది, ఎట్లా సంకల్పం పెట్టుకోవాలనేది ఉన్నది ప్రతి దానికి. మీరు ఆ పుస్తకం కూడా తీసుకున్నారంటే దాంట్లో అన్నీ ఉంటాయి, ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ పేజీలోనే ఉంటుంది సంకల్పం ఎలా పెట్టాలని. అలా ఒక్కొక్క చాప్టర్లో ఆ టాపిక్ను బట్టి సంకల్పం ఎలా పెట్టాలో చెప్పాను, అది మీరు పెట్టారంటే అయిపోయింది సినిమా.
అలాగే మన ఇంట్లో జరిగే సిచ్యువేషన్స్ కూడా పాజిటివ్ నెగిటివ్ న్యూట్రల్ ఆ ఫామ్ లోకి వెళ్తున్నాయి అన్ని కూడా, అవి కూడా గమనించడం అవి జరుగుతుంది. కాకపోతే ఇదివరకు నాకు స్టార్టింగ్ రోజే ముందు ఎలా మంచి మీద దిగుతా గాడ్ గుర్తిస్తున్నాను ఫస్ట్ ఒకసారి మనం
అయిపోతాం
అప్పుడు వెంటనే అవును సార్ చెప్పారు కదా రియాక్ట్ బేగా అవ్వకూడదు అనేసి అనేసి కాసేపు అలా ఉంటాయి. అంటే ఫస్ట్ టైం కదా మనకు తెలియదు కానీ ఇప్పుడిప్పుడు ఏంటంటే మనం ఏదైనా ఒక మంచి వచ్చినా యాక్సెప్ట్ చేస్తాం అన్ని కూడా న్యూట్రల్ గా చూడటం అవన్నీ ట్రై చేస్తాం. కాకపోతే ఏదైనా సరే బేగా రియాక్ట్ అవ్వట్లేదు కాసేపు ఆగి వాయిదా వేసుకుని అప్పుడు రియాక్ట్ అవ్వడం ఇవన్నీ జరుగుతుంది ప్రాసెస్ అయితే జరుగుతుంది సార్. ఒకసారి మర్చిపోయినా మళ్ళీ గుర్తుకు వస్తూనే ఉంటుంది అలా బాగుంది సార్. ఇలా చేస్తుంటే ఫస్ట్ ఎప్పుడైనా లెగిసిన మూడు గుణాలు బ్యాలెన్స్ చేసుకోవాలన్న ఆ భావనే వచ్చేస్తుంది.
అయిపోయింది సార్ వైజాగ్ నా పని అయిపోయింది నేను రావాల్సిన అవసరం లేదు అందరు మాస్టర్ అయిపోతున్నారు
నేను ఏం చేసేదానంటే నాన్ వెజ్ ఒక దాంట్లోనే వెజ్ ఒక దాంట్లోనే వండేదాన్ని. అప్పుడు నేను అంటున్నాను అవును కదా ఇదంతా ఒకటే అనేసి ఇప్పుడు ఏమీ లేదు మనకు ఆ భావన లేదు అంటే మామూలుగా ఒకటి మూడు గుణాలు ఒకటి చేసుకోవడం పిల్లలకు కూడా ఇది వరకు నాకు ఏదన్నా చెయ్యాలని ఏదో కొంచెం ఏదో భావన తప్పు చేస్తున్నానని భావన ఉంది ఇప్పుడు అలా కాదు మీకు ఏం కావాలో చెప్పండి నేను తెచ్చిచ్చేస్తాను రెడీగా ఉన్నాను అలా చాలా చేంజెస్ తెచ్చుకున్నాను ఒక వన్ వీక్
అవుతుంది వన్ వీక్ అవుతుంది పెట్టాలి క్లాస్ పెట్టించాలి ఆయన నిన్న బండి మీద తీసుకెళ్తూ అన్నారు వాళ్ళు ముస్లింస్ సార్ వాళ్లే పదే పదే నేను 10 ఏళ్ళ నుంచి ప్రచారం చేస్తున్నాను మన హిందువులై పుట్టి వేస్ట్ సార్ ఎంత గోవా గ్రేట్ సార్ అని ఆయన అంటున్నాడు. అవును సార్ నేను 2007 వచ్చినప్పుడు ఆయన రైల్వే స్టేషన్ అని పికప్ చేశారు మరి అంతకుముందు ఎప్పుడు ఉన్నాడు నాకు తెలియదు కానీ అప్పటి నుంచి అయితే వీళ్ళు ఉన్నారు అన్నాను. క్లియర్ గా
రాలేదు
ఈజీగా
పాజిటివ్ పాజిటివ్ ఒకవైపు ఎక్కువైపోయింది పర్సంటేజ్ అంతా ఇంబ్యాలెన్స్ గా ఉంటుంది లైఫ్ అంతా
బాగుంది మేడం సూపర్ నా జ్ఞానము ఆమె నోటి ద్వారా వింటుంటే చాలా బాగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ నుంచి షిఫ్ట్ అవ్వడమే ముఖ్యం కదా మన మైండ్ లోనే ఎక్కువ ఉంటున్నాం అదే అదే
ఒప్పుకోవడం ఇవన్నీ చేసినప్పుడు కూడా ఎక్కడో చిన్న గిల్టీనెస్ ఉండేది ఆ భావన నాలో ఉంది అనే భావనలో ఉండదు అంత ఇప్పుడు వచ్చింది అనుకోండి హ్యాపీగా హాయ్ చెప్పడం యాక్సెప్ట్ చేయాలి.
33% ఉండాల్సిందే కదా ఉండకూడదు అని అంటే వరకు మనకు బాధ ఉండాల్సిందే 33% నా ముగ్గురు పిల్లలు నాకు ముగ్గురు పిల్లలు ఏదన్నా ముఖ్యంగా చెడు గుణాలు మనకు మంచి ఉంటే ఏమనిపించేది కాదు చెడు ఉండే వరకు ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు గొప్పగా మనం లోపలే ఉపయోగం నేను చెడ్డో నేను 33% వాడు చెప్పాడు అంతే ఉండాలి చెడు లేకుండా ఎట్లా నడుస్తుంది సమర్థించుకోవడం బాగా వస్తుంది. ఇప్పుడు మాటలు ఇట్లా వస్తాయి చూడండి పరిస్థితిని బట్టి ఇప్పుడు ఎందుకంటే అన్నిటికి విలువిస్తున్నాం కదా అన్ని వచ్చేస్తాయి ఇప్పుడు
మనం ఏంటంటే భూమి మీద కొంచెం హ్యాపీగా ఉండదండి కానీ మనం అలాగే ఏం చేస్తున్నాం ఒకదానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేసి ఉన్నదించి మొక్కు పెడతారు చాలా గుణాలు అంచిపెట్టుకుంటున్నాం కూడా మనం,
మొత్తం అంచిపెట్టుకోవడమే.
ఇక్కడ ఏమీ లేదు.
ఫర్ మోర్ డీటెయిల్స్ విజిట్ dharmam.com వెబ్సైట్ dharmam.com ఆర్ డౌన్లోడ్ ధర్మం ఆండ్రాయిడ్ యాప్ dharmam. బై.